गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः
श्रीगुरुभ्यो नमः ॐ श्रीनानापरमात्मने नमः
थैंक यू भीष्म ओम श्री नान परमात्मने नमः सुब्रह्मण्यं गारु चाला हैप्पी अंडि चाला मंदि चेप्पारु मी गुरिंचि या अंटे नेनु चाला सार्लु मिम्मल्नि चूसानु अयिते अदे वैजाग् लो उंटारु कदा माकु सो अंत अंटे लैक चाला सार्लु चूसानु नानु गारि समक्षंलो मिम्मल्नि अयिते पर्सनल गा एक्कुव परिचयं लेदु तप्प कानी वैजाग् लो वाळ्ळंदरु मी गुरिंचि चाला सार्लु चेप्पारंडि యా సుబ్రహ్మణ్యం గారికి చాలా డివోషన్ చాలా సాధన పరంగా ఉంటారు సబ్జెక్ట్ కూడా ఆచరించి 10 మందికి కూడా అర్థమయ్యేలా చెప్తూ ఉంటారు అని సో ఈ ప్లాట్ఫామ్ మీద మీరు వచ్చి ఐ మీన్ మాట్లాడడానికి ఉత్సాహం చూపించి రెడీగా ఉండి లైక్ ఎప్పుడైనా పర్వాలేదమ్మా షేర్ చేసుకోవడానికి నాకు హ్యాపీగా ఉంటుంది అని చెప్పడం చాలా సంతోషం అనిపించింది సుబ్రహ్మణ్యం గారు సో మీ పరిచయం కూడా ఎందుకంటే నాకు పర్సనల్గా ఎక్కువ సాన్నిహిత్యం మీతో లేదు కాబట్టి మీ పరిచయము ప్లస్ నాన్నగారితో మీకున్న అనుబంధము మీ స్పిరిచువల్ జర్నీ నాన్నగారితో మీరు చేసిన జర్నీ అండ్ ఆయనతో మీకున్న అనుబంధము ప్లస్ సబ్జెక్ట్ పరంగా జీవితంలో మీకు ఎలాగా ఆ సబ్జెక్ట్ తోడ్పడింది మీ జీవితానికి అండ్ టుడే వాట్ యు ఆర్ టుడే ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ యువర్ జర్నీ సో ఫార్ కాబట్టి మీ జర్నీ మీ మాటల్లో వింటాము సో ప్లీజ్ స్టార్ట్ చేయండి
అలాగేనమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్
థ్యాంక్ యూ
నేను మాట్లాడుతుంది వినిపిస్తుంది కదమ్మా
వినిపిస్తోంది బాగుందండి కనిపిస్తున్నారు వినిపిస్తున్నారు చెప్పండి
ఓం నమో భగవతే శ్రీరమణాయ శ్రీనాన్న పరమాత్మనే నమః శ్రీనాన్న పాదౌ మనసా స్మరామి శ్రీనాన్న పాదౌ శిరసా నమః ప్రియమైన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారములు అండి. ముఖ్యంగా ఈ సండే ఆన్లైన్ సత్సంగాలు విజయవంతంగా నడిపిస్తున్నటువంటి డాక్టర్ ఉషగారికి గ్రీష్మ గారికి తెర వెనుక ఉన్నటువంటి సాంకేతిక భక్త బృందానికి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలండి. సుమారు 3 నెలల నుంచి నేను ఈ సత్సంగాలు ఫాలో అవుతున్నాను. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది, చాలా విజ్ఞానదాయకంగా ఉంది, నాన్నగారి అనుగ్రహ ప్రవాహం నిరంతరాయంగా నిరాటంకంగా కళ్ళకు కనిపెట్టినట్లు భక్తుల మాటల వల్ల తెలుస్తుందండి. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నాన్నగారి అనుగ్రహం వలన ఈ సత్సంగంలో పాల్గొనే అదృష్టం కలిగింది. అంతా గురుదేవుల కృప. ఇకపోతే మాది విశాఖపట్నం. నా పేరు సుబ్రహ్మణ్యం. ప్రస్తుతం నేను మా పెద్ద అబ్బాయి ఇంట్లో బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. నాన్నగారితో నా అనుబంధం 22 సంవత్సరాలు, భగవాన్తో అనుబంధం 36 సంవత్సరాలు. నాలో బాహ్య సాధన మొదలై సుమారు 50 సంవత్సరాలు కావస్తుంది. ప్రస్తుతం నాకు ఏజ్ 75 సంవత్సరాలు. ఇక పరిచయానికి వస్తే, నేను విశాఖపట్నం భక్తులందరికీ సుపరిచితమే, కానీ హైదరాబాదు, భీమవరం, జునూరులో కొంతమందితో పరిచయం ఉంది. మిగతా పయూరు భక్తులతో అంతగా నాకు ఇంటరాక్షన్ లేదు. అంచేత నా పరిచయం నేను చేసుకోమన్నారు ఉషగారు, చేస్తున్నాను. యాక్చువల్గా నేను బర్మా దేశంలో పుట్టానండి. మా చిన్నతనంలోనే, అంటే మా నాన్నగారు చిన్నతనంలోనే బర్మా దేశం వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. అక్కడే మేమందరం పుట్టాము. సుమారు 10 సంవత్సరాల వరకు నా బాల్య విద్య అభ్యాసం అక్కడే జరిగింది. బర్మా భాష, ఇంగ్లీష్ భాష అక్కడే నేర్చుకున్నాను. తెలుగు ఇంటి దగ్గరే నాన్నగారు బోధించారు. ఒక స్పెషల్గా ఒక ఉపాధ్యాయుని పెట్టి కూడా బోధించారు. చిన్నప్పటి నుంచి కూడా పై దేశాల్లో ఉన్న తెలుగు భాష నేర్పించారు కాబట్టి కొంచెం ఈ రోజున ఏదో నాలుగు ముక్కలు మాట్లాడేటువంటి భాగ్యం కలిగింది. సుమారు 10 సంవత్సరాలు బర్మా దేశంలో ఉండి, 10 సంవత్సరాల వయసు వరకు బర్మా దేశంలో ఉండి 11 ఏట అక్కడ రాజకీయ పరిస్థితులు బాగోపడం వల్ల మేము ఇండియా వచ్చామండి. ఇండియా వచ్చి విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలో మా స్వగృహంలో నివాసం ఏర్పరచుకొని అక్కడ నాన్నగారు చిన్న చిరు వ్యాపారంతో మొదలుపెట్టారు. నా ఎడ్యుకేషన్ ఎలమంచిలో కంటిన్యూ అయింది. 7th ఫారం వరకు ఎలమంచిలో చదివాను. చిన్నప్పటి నుంచి నేను చాలా మెరిట్ స్టూడెంట్ని. ప్రతి సబ్జెక్టులోనూ, ప్రతి క్లాస్లోనూ టాపర్ని. అయినప్పటికీ కూడా పై చదువు చదవడానికి తెలివితేటలున్నా ఒక్కసారి ప్రారంభం ఉండడం చూసారా, ఆ విధంగా కుటుంబ పరిస్థితి తారుమారవడం వల్ల నేను పై చదువు చదవలేకపోయాను. ఇంట్లో పెద్దవాడిని అవడం వల్ల నాన్నగారు అనారోగ్య రీత్యా నేను కుటుంబారాన్ని తీసుకోవాల్సి వచ్చింది. అందువలన వితిన్ 1 ఇయర్లో నేను ఉద్యోగం ప్రయత్నంలో పడి విశాఖపట్నం పోర్టు ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో క్లర్క్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన వెంటనే నైట్ కాలేజీలో బిఏ డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత ఎంఏ కరస్పాండింగ్ కోర్సులో చేశాను. నాకు 25వ సంవత్సరంలో 1972లో మ్యారేజ్ అయింది. ఈశ్వరానుగ్రహం వల్ల గుణవతి అయిన భార్య లభించింది. నాకు 3 పిల్లలు, పెద్దది అమ్మాయి, 2 అబ్బాయిలు. అందరూ బుద్ధిమంతులు, బాగానే చదువుకున్నారు. అల్లుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. 2 అబ్బాయిలు ఎంటెక్ పూర్తి చేసి ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా పనిచేస్తున్నారు. పెద్ద అమ్మాయికి 1 అమ్మాయి, అబ్బాయిలిద్దరికి 3 అమ్మాయిలు. ఇది మా కుటుంబ నేపథ్యం. చిన్నప్పటి నుంచి కూడా అంతర్గతంగా భక్తి ఉంది. బర్మా దేశంలోనే నేను సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల పుట్టాను కాబట్టి నా పేరు సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టారని చెప్పారు మా తల్లిదండ్రులు. మా నాన్నగారు కూడా మొదటి నుంచి దైవభక్తి కలవారు, ధర్మవర్తనలు, భూతదయ కలవారు, సామాజిక సుస్పృహ ఉన్నవారు. అందుచేత మమ్మల్ని ఎక్కువగా బౌద్ధ దేవాలయాలకి, బౌద్ధ ఆరామాలకి, బౌద్ధ సన్యాసుల దగ్గరికి తీసుకెళ్ళి దర్శనాలు చేసించేవారు. ఆ విధంగా చిన్నప్పుడే బుద్ధ దేవుడాలకు అనుగ్రహం నా మీద పడిందని ఇప్పుడు తెలిసింది. ఇక నా ఆధ్యాత్మిక జీవితం 25వ ఏట 1972లో స్టార్ట్ అయింది బాహ్య సాధన. ఎలాగే అంటే మా అత్తవారు వారు మొక్కు తీర్చుకోవడం కోసం మొట్టమొదటిసారిగా తిరుపతి తీసుకెళ్ళారు మమ్మల్ని. అంతవరకు నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళలేదు. వెంకటేశ్వర స్వామిని దర్శనం అయిన తర్వాత నా జీవితంలో ఒక పెద్ద మలుపు తిరిగిందని చెప్పచ్చు. ఒక విధమైనటువంటి స్పందన కలిగింది. ఏంటి, ఈ సమ్మర్లో ఇంతమంది భక్తులు కష్ట నష్టాలు కోసుకొని ఒక్క క్షణం దర్శనం కోసం ఇంత కష్టపడుతున్నారా, ఇక్కడ ఏదో మహత్యం ఉంది, స్వామి గొప్ప మహిమగల దేవుడు, ప్రతి సంవత్సరం నేను ఎందుకు ఇక్కడ రాకూడదు అనేటువంటి ఒక నిర్ణయం చేసి ప్రతి సంవత్సరం తిరుపతి యాత్ర మొదలుపెట్టారు. ఇంకా అక్కడి నుంచి ఒక 2 సంవత్సరాల్లో తిరుత్తణి మా ఇలవేలు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం తిరుపతికి చాలా దగ్గర తిరుత్తణి యాడ్ అయింది. ఇంకో 2-3 సంవత్సరాల్లో కంచి క్షేత్రం యాడ్ అయింది. కంచిలో క్షేత్రాలు శివకంచి, విష్ణు కంచి, కంచి కామాక్షమ్మ వారు దర్శనాలు చేసుకునేవాడిని. కానీ మొట్టమొదటిసారి కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వామి దర్శనం అయిన తర్వాత ఆయన నన్ను ఆకర్షించారు. నా యాన్యువల్ స్పిరిచువల్ ట్రిప్లో ప్రతి సంవత్సరం ఆయన శివైక్యం పొందే వరకు వారి దర్శనం జరుగుతూనే ఉండేది. ఉత్తరాధికారి అయినటువంటి జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వాములు కూడా ఇప్పుడు దర్శనం చేసుకునేవాడిని. అలాగా నా స్పిరిచువల్ జర్నీలో ముందు తీర్థయాత్రలతో మొదలైంది. ఆ విధంగా తిరుత్తణి, తిరుపతి, కంచి ఎవరి ఇయర్ ప్రయాణం చేస్తున్నాను. అప్పటి నుంచే సాధన మొదలైంది. ఇంట్లో నిత్యం దైవార్చన స్టార్ట్ అయింది. సైమల్టేనియస్గా మెటీరియలిస్ట్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ వేరు కాదు అనేటువంటి ఒక అవగాహనతో ఆఫీసులో కర్మయోగం, ఇంట్లో భక్తి, ఈ విధంగా జరుగుతూ ఉంటే 1978 అంటే స్పిరిచువల్ జర్నీ మొదలైన 5-6 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా శ్రీకాళహస్తి శుభపన్నాశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 విద్యా ప్రకాశ్ రెడ్డి గారు స్వామి మా ఆఫీస్ దగ్గరలో 100వ గీతాయజ్ఞం చేస్తుంటే అనుకోకుండా అక్కడికి వెళ్ళాను. వారి దర్శనం అయింది. ఆవేళ భక్తి యోగం చెప్పారు. సబ్సిడైజ్డ్ రేట్స్ కింద అంతా ఉంటే 25 రూపాయలతో గీతా మకరంధం, భక్తులందరికీ తెలిసిన గ్రంథం అది. అది మొట్టమొదటి ఆధ్యాత్మిక గ్రంథం నా చేతిలో భగవంతుడు పెట్టిన రోజు. రాత బాగుంటేనే కానీ గీత చేతికి రాదంట. గీత చదివిన తర్వాత 2వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా ఆత్మ అనేటువంటి పదం వినేసరికి ఒళ్ళు జల్లు మంది. అప్పటి నుంచి ఇంకా డైలీ గీత అధ్యయనం మొదలైంది. ఆ విధంగా మొదటి నుంచి నాకున్న హ్యాబిట్ ఏంటంటే నాకు నచ్చినటువంటి ఏ విషయాన్నైనా 4 షేర్ చేసుకోవడం అలవాటు. ఇంకా అప్పటి నుంచి తీర్థయాత్రల విషయాలైతేనేమి, గీతలో చెప్పిన విషయాలైతేనేమి 4 షేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఆధ్యాత్మిక జర్నీ మొదలైంది. అలా జరుగుతుండగా ప్రతి సంవత్సరం వెళ్తున్నాను కదండి ఆఫీసులో అందరికీ ప్రసాదాలు పంచేవాడిని. 1984 డిసెంబర్లో ఎవ్రీ ఇయర్ నేను డిసెంబర్ వెళ్ళేవాడిని, కార్తీక మాసంలో సెలవులు అప్పుడు ఉండేవి కాబట్టి. 1984 డిసెంబర్లో మా శ్రీకే గారి శిష్యుడు, నా ప్రాణమిత్రుడు, మంచి ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవారు, సుబ్రహ్మణ్యం గారు మీరు ప్రతి సంవత్సరం ఇన్ని యాత్రలు చేస్తున్నారు, కంచికి దగ్గరలోనే అరుణాచలం ఉన్న క్షేత్రం ఉంది, ఇక్కడ భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం ఉంది, సాక్షాత్తు భగవాన్ రమణ మహర్షి సుబ్రహ్మణ్య స్వామి అవతారం, మీ పేరు కూడా సుబ్రహ్మణ్యం కదా, మీరు ఒకసారి అక్కడ వెళ్ళండి అన్నారు. తప్పకుండా వెళ్తానండి అని అడ్రస్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ 85 డిసెంబర్లో మొట్టమొదటిసారి రమణాశ్రమం వెళ్ళడం జరిగింది. భగవాన్ ఎవరో తెలియదు, ఆయన ఫోటో చూడలేదు, అసలు తిరువణామలో ఎక్కడుందో తెలియదు. వెళ్ళాను మొట్టమొదటిసారి రమణాశ్రమంలోకి వెళ్ళేసరికి రూమ్ ఇచ్చారు. రూమ్లోకి వెళ్ళగానే డ్రాయర్లో ఏవో పుస్తకాలు పెడదామని చూసుకునేసరికి మొట్టమొదటిసారి ఆ డ్రాయర్లో పూయమ్మ ఇంగ్లీష్ పుస్తకం ఎవరో మర్చిపోయారు. ఆ విధంగా భగవాన్ ప్రసాదం అక్కడే అందింది. ఇంకా భగవాన్ ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత భగవాన్ అనుగ్రహం ఎలాగుంటుందో వేరే చెప్పక్కర్లేదు మనం, భక్తులందరికీ అనుభవే. ఆ విధంగా నాకు కూడా భగవాను మొదటి దర్శనంతో హాల్లోకి వెళ్ళగానే ఆ పద్మాసనంలో ఉన్న కూర్చున్నటువంటి భగవాన్ ఫోటో చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఏంటి ఆ సింప్లిసిటీ, మరి ఎంత ఆకర్షించిందంటే ఆ ఫోటో. ఇంకంతే, భగవాన్ వాళ్ళలో పడిపోయాను అంతే. ఆ రెండో రోజు ఉదయం గిరిప్రదక్షిణకి వెళ్ళేది, అదే అర్లీ మార్నింగ్ నాకు తెలీదు, ఎవరో గైడ్ చేస్తే అర్లీగా వెళ్ళాలంటే 3 o'clock వెళ్ళిపోయాను. గిరివాలయం రోడ్లోకి వెళ్ళేసరికి భయం వేసింది. ఒక 5 నిమిషాలు ఏదో ఒక కల్వర్ట్ మీద కూర్చొని మెడిటేషన్ చేసుకున్నా ఉంటే ఏదో వింత జరిగింది. ఓ మహానుభావుడు వచ్చాడు, నన్ను ముందు నడిపించి తీసుకెళ్ళాడు. తెల్లవారుజామున వెలుతురు వస్తుందనగా ఆయన డిసపియర్ అయిపోయాడు. ఎవరో కదా అనుకుని అయిపోయింది, అంత అయిపోయింది. ఆశ్రమానికి వచ్చి మళ్ళీ ఒక నా రూమ్కి పైన ఉన్నటువంటి ఒక భక్తుడుతో ఇలా చెప్తే, ఎవరో కాదండి, భగవాన్ మిమ్మల్ని గైడ్ చేశారు ఇక్కడ, ఇవన్నీ కామను అని చేత భగవాన్ తలుక గ్రేస్ ఎలా ఉంటుందో ఆయన చెప్పారు. ఆ విధంగా రమణాశ్రమంలో 85 నుంచి భగవాన్తో అనుబంధం ఏర్పడ్డది. ఇంకా అక్కడి నుంచి తిరుపతి, తిరుపతి, కంచి, తిరువణంలో రెగ్యులర్ ట్రిప్స్ అయిపోయి, మొట్టమొదటిసారి మా మిత్రుడు చెప్పినట్టుగా స్కందాశ్రమం, విరూపాక్ష గుహ, సూత గుహ, గుహనమ శివాయ, గిరిప్రదక్షిణ, పెద్ద గుడి, ఇవన్నీ చూసి చాలా ఇమ్మర్స్ అయ్యానండి. ఇంకంతే, అది ఎవరి అనుభవం, వారిది భగవాన్ కృప. మొట్టమొదటిసారి రమణాశ్రమంలో నేను తీసుకున్నటువంటి పుస్తకం రమణ లీల, కృష్ణ భిక్షు గారు రాసిన పుస్తకం, వండర్ఫుల్ బుక్. ఆ పుస్తకం చదివిన తర్వాత భగవాను స్వరూపం, భగవాన్ విశ్వరూపం తెలిసి వచ్చింది. అలాగే ప్రతి సంవత్సరం రమణాశ్రమానికి వెళ్ళడం, రమణాశ్రమంలో పుస్తకాలు ఆల్మోస్ట్ ఆల్ భగవాన్ లిటరేచర్ అంతా భగవాన్ అదేదా చదివించారు. 1988 ఈ ప్రాంతంలో భగవాన్ భక్తులకి సజెస్ట్ చేసినటువంటి ఆచార్య స్వామి వారి బుక్స్, చిన్న చిన్న బుక్స్ ఉండేవి, శివానంద లహరి, యోగ వాసిష్టం, వివేక చూడమని, గురు ఇది హస్తామలకం, గురు ప్రబోధం, ఆత్మబోధ మొదలైన పుస్తకాలన్నీ ఒకసారి తీసుకున్నాను. ఈ బుక్స్ అన్నీ కూడా చదవడం మొదలుపెట్టాను. ఓ పక్క నుంచి ఆఫీస్ వర్క్లో చాలా స్మార్ట్, ఆఫీస్ లైఫ్లో కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాను, మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, స్పిరిచువల్ జర్నీ బాగానే జరుగుతుంది, భగవాన్తో విడదీరాని అనుబంధం ఏర్పడ్డది. ఈ విధంగా సాగుతున్నప్పుడు 1983లో, అంటే భగవాన్ కంటే ముందుకు వెళ్ళకముందే, భగవాన్కి దర్శనానికి వెళ్ళే 2 ఏళ్ల ముందే మాస్టర్ ఈకే, అంటే సిబివి మాస్టర్ సిబివి మార్గంలో ప్రయాణించేటువంటి సద్గురువు దర్శనమైంది. నా మిత్రులు కొంతమంది కొలీగ్స్ వారి శిష్యులు, వారితో కూడా కొన్నాళ్ళు అనుబంధం కలిగి వారి మార్గంలో కూడా ప్రేయర్ చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా భగవాన్తో ప్రయాణం సాగుతుంది. 1990లో మొట్టమొదటిసారిగా తిరువణామలై నుంచి పుట్టపర్తి వెళ్ళాను, సత్సాయి దర్శనం చేసుకున్నాను. అసలు సత్సాయి బాబా దర్శనం విచిత్రం ఏంటంటే, నాకు తెలీదు 15వ ఏట, అంటే 1962-63 ప్రాంతంలో మా యలమంచి ఊర్లో మా ఇంటికి 2 వీధులు వెనక పక్కన ఉన్నటువంటి ఒక సామాన్య భక్తుడి ఇంటికి గృహప్రవేశానికి సత్యసాయిబాబా గారు వచ్చారు. అనుకోకుండా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే జన సందోహం చూసి అక్కడ నిలబడ్డాను. ఆ గృహప్రవేశం అయిన తర్వాత బాబా పైకొచ్చి ఆ కాంపౌండ్ వాళ్ళ లోపల ఆ వుడెన్ టేబుల్ మీద నిలబడి ఒక అరగంట గంట మాట్లాడారు. ఆయన్ని చూశాను, ఆ మాటలు ఏంటప్పుడు అర్థం కాలేదు, కానీ నాన్నగారు చెప్పినట్టు కూడా మహాత్ముల దర్శనం ఊరుకునే పోదు కదండి. ఆ సత్యసాయిబాబా గారి దర్శనం, మళ్ళీ భగవాన్ దర్శనం అయిన తర్వాత పుట్టపర్తిని తీసుకెళ్ళింది. అమ్మా వీడియో ఆఫ్ అయింది,
ఆఫ్ చేస్తాం వీడియో,
ఎందుకు ఆఫ్ చే, పర్లేదండి ఉన్నాయండి, పర్లేదు, నో ప్రాబ్లం.
ఓకే ఓకే,
అంటే మాటలు వినబడుతుంది కదా,
యా మాట వినిపిస్తుంది అంకుల్, అదే వీడియో కనిపించట్లేదు అని చెప్దామని.
అదే తీసేసాడు బాబు, ఇన్ని డిస్టర్బెన్స్ వస్తుందని. పర్లేదు.
సరే.
ఆ విధంగా 1990లో సత్యసాయిబాబా దర్శనమైంది. సత్యసాయిబాబా గారి ఆశ్రమంలో రెండు పుస్తకాలు, జ్ఞానవాహిని ధ్యానవాహిని అని రెండు పుస్తకాలు తీసుకొని 30 రూపీస్ పే చేసి మంత్లీ మ్యాగజైన్ మన రమణ భాస్కర్ లాగా సనాతన సారథి పుస్తకాలు ఎన్నో సంవత్సరాలు చదివాను. ఇవన్నీ కూడా యాడెడ్ స్పిరిచువల్ లైఫ్కి కావాల్సినవి. ఇలా జరుగుతుంది. 1990 వల్ల సుందర చైతన్యానంద విశాఖపట్నం వచ్చి ప్రభంజనాన్ని సృష్టించారు. మొట్టమొదటి ఆయన ప్రవచనం విని చాలా ఇన్స్పైర్ అయ్యాను. కనీసం 2 అడుగుల దూరం నుంచైనా మహాత్ముడు దర్శనం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి తలంపు కలిగితే కుదరలేదు. కానీ ఈశ్వరానుగ్రహం ఎలా ఉంటుంది, భగవాన్ అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే, ఆఖరికి ఆయనే నన్ను ఎత్తుక్కొని వచ్చినట్టుగా మా ఆఫీస్ మా పోటు చూడడానికి వచ్చారు. వారిని తీసుకొని వెళ్ళి పోర్ట్ అంతా చూపించి 2 గంటల సేపు వారితో గడిపి ఆ జర్నీలో ఆయనతో కూడా సన్నిహితంగా ఉండి మాట్లాడి ఆయన నన్ను కొంచెం అట్రాక్ట్ చేశారు. అంతా అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఆయన పాదాలను నమస్కారం చేసినప్పుడు భుజాలు పట్టుకొని, సుబ్రహ్మణ్యం గారు రాత్రికి మా క్లోజ్ డోర్ మీటింగ్ ఉంది, మీరు రండి అని నన్ను రమ్మన్నారు. ఆ విధంగా వెళ్ళాను. అంటే మన కిచెన్ గ్యాలరీ ఇట్లా సుమారు 200 మంది ముఖ్యమైనటువంటి భక్తులందరితోటి స్వామి సుందర చైతన్య స్వామి మాట్లాడుతున్నారు. ఆయన నన్ను ఎందుకు రమ్మన్నారంటే, ఆవేళ 2 బ్రహ్మాండమైనటువంటి భగవాన్ విషయాలు భగవాన్ ఆయన ఎలాగ అనుగ్రహించారు అవన్నీ చెప్పారు. ఆహా, నన్ను ఎందుకు రమ్మన్నారంటే భగవాన్ విషయాలు నాకు చెప్పడానికి అనుకున్నాను. ఆ విధంగా సుందర చైతన్యానంద గారుతో కూడా అనుబంధం ఏర్పడ్డది. తర్వాత అనుకోకుండా మా వీధిలోనే వారు ఆశ్రమం కట్టారు. మా ఇంటికి ఒక 10 అడుగులు 10 ఇళ్ళు అవతల సుందర చైతన్యానంద ఆశ్రమం వెలిసింది. ఆయన వచ్చినప్పుడల్లా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకునేవాడిని. నాన్నగారు కూడా ఉపదేశారం బాగా చెప్పారు సుందర చైతన్యానంద. నాన్నగారు కూడా ఒకసారి సుబ్రహ్మణ్యం గారు సుందర చైతన్యానంద స్వామి చెప్పినటువంటి ఉపదేశాలను విన్నామండి, చాలా బాగా చెప్పారండి కూడా వారు నాకు చెప్పడం జరిగింది. ఇక ఈ సుందర చైతన్యానంద శిష్యులు కొంతమంది నా కోరిక్స్, వాళ్ళందరూ గురువు 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 అంటూ ఉంటే నాకు ఎక్కడ ఆఫీస్ వర్క్ ఎక్కడ తీరిక అయ్యేది కాదు. ఆ సుందర చైతన్యానంద సత్సంగంలో కూడా మెంబర్ అయినా కూడా ఒక్క రోజు కూడా వెళ్ళలేదు. ఆయన ఇన్స్పైర్ అయ్యి వారి ఆశ్రమానికి కూడా ఉత్తరం రాశాను, రిప్లై రాలేదు. మా ఇదింట్లో పంతులు గారు ఉన్నారు, ఆయన బాగా పెద్ద గురువు, నా శ్రేయోభిలాషి, నేనంటే చాలా ఇష్టం ఆయనకి. సుబ్రహ్మణ్యం గారు మీ గురువు రమణ మహర్షి అండి, ఇంకెవరు మీ దగ్గరికి వెళ్ళేవారండి, మీకే మీకెందుకండి ఇవన్నీ అన్నారు. అదంతా అయిపోయింది. ఈ విధంగా ఇలా జరుగుతుంటే గురువు ఉంటే బాగుంటుంది కదా అనేటువంటిది ఎప్పుడు మనకేదో మొదట్లో కలిగింది. భగవాన్ దగ్గరికి వెళ్ళగానే చిన్న అద్వైత వాసన కలిగింది, చిన్న వైరాగ్య బుద్ధి కలిగింది. అంటే భగవాన్ గ్రేస్ ఎలాగ ఉంటుందో మనం వేరేగా చెప్పక్కర్లేదు. టైం షార్ట్ కాబట్టి భగవాన్ గురించి నేను ఎక్కువ టైం తీసుకోను. ఈ భగవాన్ తోటి అనుబంధంలో మొట్టమొదటిసారి భగవాన్ ఇచ్చినటువంటి తల్లికి ఇచ్చినటువంటి తల్లి ద్వారా లోకానికి సందేశం, ఈశ్వరుడు జీవుడి యొక్క ప్రారంభాన్ని బట్టి ఆరిస్తూ ఉంటాడు, జరగవలసింది ఎవరెంత అడ్డుపెట్టినను జరిగే తీరుతుంది, జరగరానిది ఎవరెంత ప్రయత్నించినా జరుగునే జరుగును, కాబట్టి ఊరక ఉండటం ఉత్తమము, ఇది తథ్యము అని చెప్పారు కదండి. ఈ మాటలు ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈ మాట ఒకటి చాలండి, మన జీవితంలో దుఃఖం చాలా వరకు తగ్గిపోతుంది. నా స్పిరిచువల్ జర్నీ అవనివ్వండి, నా మెటీరియలిస్టిక్ జర్నీ అవనండి, 100కి 100 పాళ్ళు ఇన్నేళ్ళ ఈ ఆధ్యాత్మిక అనుభవంలో భగవాన్ చెప్పిన మాట ఎంత యథార్థం అనేటువంటిది నాన్నగారు వచ్చిన తర్వాత అనుభవానికి వచ్చింది. మరి గురువు గురువు అని ఊరుక తపన పడుతున్నాను కదండి. ఒకసారి భగవాన్ రమణ గ్రంథమాలు ఎలా తెరిచేసరికి విచార సంగ్రహంలో వాక్యం దొరికింది, గురువు 2 రకాలు, ఒకరు బాహ్య గురువు, ఒకరు అంతర్గురువు. బాహ్య గురువు కొంతమందికి అవసరం ఉండొచ్చు, కొంతమందికి అవసరం లేకపోవచ్చు, అంతవరకు అంతర్గురువే గైడ్ చేస్తూ ఉంటాడు, అవసరమైనప్పుడు బాహ్య గురువు వస్తాడు. ఇది భగవాన్ వాక్యం. ఆ వాక్యం వినగానే ఈ గురువు లేడన్న తపన పోయింది. 1995 సమ్మర్లో మొత్తం పిల్లలు తీసుకొని ఫ్యామిలీ అంతా తిరువన్నామలై వెళ్ళాం. తిరువన్నామలై ముందే మాకు చెప్పారు అకామిడేషన్ లేదు, కుంభమేళా జరుగుతుంది అని చెప్పి మీరు ట్రిప్ పోస్ట్పోన్ చేసుకోమని భగవాన్ మీద భారం వేసి వెళ్ళిపోయాం. అక్కడ రమణాసులు కూడా ఎవరితో పరిచయాలు పెట్టుకునేవాడు కాదు, నాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి మొదటి నుంచి మన వెంకటరమణ గారు ముగ్గురు అబ్బాయిలు లాస్ట్ అబ్బాయి, అతని పేరు మణి సుబ్రహ్మణ్యం అదే ఆయన పేరు. ఆయన ఎప్పుడు మొదటి నుంచి రూమ్స్ అన్ని అలాట్ చేసేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగ వచ్చేవాడంటే లేదండి అకామిడేషన్ లేదు అన్నారు. అంటే సరేనండి మేము దుప్పట్లై తీసుకున్నాం, భగవాన్ హాల్లో వరండాలని పడుకుంటాం మాకేం పర్వాలేదంటే అప్పుడు ఆయన మమ్మల్ని ఆంధ్రాశ్రమం పంపించారు. అప్పటి వరకు తిరువన్నామల వెళ్తే గిరి చుట్టూ తిరగడం, పెద్ద గుడికి వెళ్ళడం, రమణాసులో ఉండడం, రామ సూరత్ కుమార్ గారి దర్శనం చేసుకోవడం తప్ప ఇంకా ఎక్కడ ఏముంది తెలియదు. శేషాద్రి స్వామి ఆశ్రమం రామ సూరత్ కుమార్ గారు కూడా నా జీవితంలో అనుకోకుండా విచిత్రంగా ప్రవేశించారు. మొట్టమొదట్లో వారు పెద్దగూడి ఈస్ట్ టవర్ దగ్గరలో ఉండేవారు, అప్పుడే వారి దర్శనం అయింది. తర్వాత ఈ ఆశ్రమం అంతా అది ఆటోమేటిక్గా ఎంతో జర్నీ కూడా కంటిన్యూ అయింది. అంటే ఎప్పుడైతే భక్తి మొదలైందో మహాత్ముల దర్శనం కానీ ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం కానీ ఇవన్నీ సైమల్టేనియస్గా జరిగిపోతాయి. అది అప్పుడు అంతా విచిత్రంగా ఉండేది, ఇప్పుడు ఏమీ విచిత్రం లేదు, అంతా ఈశ్వరానుగ్రహం అంతా గురువు అనుగ్రహం. అంటే ఎప్పుడైతే ఆంధ్రాశ్రమకి వెళ్ళామో ఆంధ్రాశ్రమంలో అప్పుడు సూర్యకాంతం గారు సూర్యనారాయణ రాజు గారు వారు ఇన్ఛార్జ్గా ఉన్నారు, రూమ్ ఇచ్చారు. మేడం మీదకి వెళ్ళాం, రూమ్లో సెటిల్ అయ్యాం. ఆ మేడం మీదకి వెళ్ళేసరికి రెండు రూముల మీద విశాఖపట్నం భక్తులు ఐఎస్ఎన్ రాజు పిఎస్ఎన్ రాజు పేర్లు ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా పేపర్ చేతిలో ఉంటుంది, అది వారి పేర్లు రాసుకున్నాము. మధ్యాహ్నం 3 o'clockకి కింద దిగాము, 4 o'clock టీకి వెళ్ళాలి కదా ఆశ్రమంలోకి. రమణాశ్రమంలో భిక్ష తీసుకోండి, మీరు 2 రోజులు ఉంటే పర్వాలేదని వారు భిక్షకి రమణాశ్రమంలో మాకు పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి ఫుడ్ ప్రాబ్లం భగవాన్ లేకుండా చేశారు. అకామిడేషన్ ఆంధ్రాశ్రమం కిందకి దిగి ఆంధ్రాశ్రమం హాల్లో వెళ్ళిన తర్వాత అక్కడ ముగ్గురు భక్తులు ఉన్నారు. ఆ హాల్లో చూస్తే ఆయన ఎవరో నాకు తెలియదు. ఆ పూజా మందిరంలో ఫోటో ఉంది. ఆ ఫోటో చూడగానే చింత భక్తి భావన కలిగింది. పక్కన ఒక పెద్ద ఫోటో ఉంది, ఓ హిల్లు, హిల్లు ముందు వైట్ డ్రెస్లో ఉన్నటువంటి ఒక కొట్టొచ్చినట్టు కనిపించే ఆకారంతో ఒక మహాత్ముడు. ఈయన ఎవరో ఈ ఆశ్రమాన్ని స్థాపించిన వారు అయి ఉంటారు ఎవరో అని అనుకున్నాను. అంతే వెనక్కి తిరిగేసరి సూర్యనారాయణ గారు వచ్చారు. ఏమండి సూర్యనారాయణ గారి ఫోటో ఎవరిదండి అని అడిగాను. ఆయన నన్ను వింతగా చూసి, ఇదేటండి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు తిరువన్నామలా వస్తున్నానంటున్నారు, ఈయన ఫోటో ఈయన ఎవరో మీకు తెలియదా అంటే, నాకు తెలియదండి, తెలియకే కదా అడిగాను అన్న. ఆయన ఎవరో కాదండి, మా గురువు గారు జిన్నూరు నాన్నగారు, ఆయన సాక్షాత్తు రమణ మహర్షి అవతారం అండి అని చెప్పారు. అలాగా అండి అని చెప్పేసి మేము టీకి బయలుదేరుతాం. మా కూడా అప్పుడు ఆంధ్రాశ్రమం మొదట్లో మొట్టమొదటిగా అప్పుడే ఆయుర్లోనే స్టార్ట్ చేసినట్టున్నారు. ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్, వాళ్ళ అబ్బాయి ఒక 25-30 ఇయర్స్ అబ్బాయి ఉంటారు, ముగ్గురు అందరం కలిసి రమణాశ్రమం ఎంటర్ అయ్యాం. రమణాశ్రమం బుక్ స్టాల్ దగ్గరికి వస్తే ఆ కుర్రాడు, అంకుల్ రండి ఈ నాన్నగారి పుస్తకాలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు, మీకు చూపిస్తాను రండి అని తీసుకెళ్లారు. అప్పటికే మాకు పిల్లలు ఎంత త్వరగా తీసుకెళ్లి భగవాన్ దర్శనం చేయించాలనే తొందరలో ఉన్నాను. ఆ కుర్రాడే నాన్నగారి పుస్తకాలు ఒక 5-6 పుస్తకాలు ఇచ్చాడు. ఇచ్చాడు సరే అన్నాను. ఆ పుస్తకాలు ఏంటంటే, ఆ పుస్తకాలు అమృతవాకులు, వినీలాకాశంలో వింతకాంతి, నాన్న వాచ, దైవీ సంపత్తి, నీవెవరో నీకు తెలుసా, ఇలాంటి చిన్న పుస్తకాలు అన్నీ కలిసి 50-60 రూపాయలు అవ్వలేదు. ఆ బుక్స్ అమ్మే అతను కవర్లో పెట్టేసి పిన్ చేసి ఇచ్చాడు. భగవాన్ బ్యాగ్లో పెట్టి భగవాన్ హాల్లో దర్శనానికి వెళ్ళి భగవాన్ దర్శనం చేసుకున్నాం. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ గిరిప్రదక్షిణ చేసుకున్నాం, పెద్ద కూడా తీసుకెళ్ళాం. మా పిల్లలు అంతవరకు తిరుపతి తిరుత్తని ఇవన్నీ తిరిగారు, ఇదే ఫస్ట్ టైం రావడం. మరి ఆ పిల్లల మనసులో భగవాన్ ఏం కలిపి, నాన్నగారండి ఇక మీదట ఎప్పుడు తీసుకొచ్చినా మీరు ఈ ప్రదేశానికే తీసుకురండి, మాకు బాగా నచ్చింది, ఇంకా మమ్మల్ని ఏ పెద్ద పెద్ద సిటీస్కి మీరు తీసుకెళ్ళక్కర్లేదు, సంతోషం. అప్పటి నుంచి అప్పుడు పిల్లలు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. రిటర్న్ జర్నీ ఎప్పుడు కూడా తిరుపతి నుంచి వచ్చేవాడు. 3 రోజులు రమణాశ్రమం తిరువన్నామలే గడిపి తిరుపతి వచ్చాము. తిరుపతిలో తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కి అప్పర్ బర్త్ మీద నేను సెటిల్ అయ్యాను. ఈ పుస్తకాలు భగవాన్ బ్యాగ్లో పెట్టి నా దగ్గర ఉంచుకున్నాను. సరే అన్న బ్యాగ్ తీసి ఆ పుస్తకాలు తీస్తే ఒక పుస్తకం తీసేసరికి ఆ వచ్చిన పుస్తకం మొట్టమొదటి పుస్తకం అమృత వాక్కులు. ఆ పుస్తకానికి వెనక వైపు ఉన్నటువంటి ఫోటో ముందు చూశారు. ఒక్కసారి ఒళ్ళు గగురు పొడిచింది. ఏంటంటే ఆ ఫోటో సచ్చిదానంద సంగమం. బ్యాక్డ్రాప్లో అరుణాచలేశ్వరుడు హిల్లు, పాదంలో భగవాను, భగవాన్ ముందు నాన్నగారు. నాకు ఆ మసక చీకట్లో ఏమనిపించింది అంటే నాన్నగారు భగవాన్ ఒళ్ళో కూర్చున్నారు. అది నాకు కలిగినటువంటి భావన. ఒక్కసారే ఆలోచన వచ్చింది, ఏంటి ఈ రమణాశ్రమం గురించి కొద్ది గొప్ప తెలుసు. ఒక తమిళుల ఆశ్రమంలో ఒక ఆంధ్రుడు మహాత్ముడు తాలూకా ఇలాంటి ఫోటో వేసి ఇలా పుస్తకాలు అమ్ముతున్నారంటే చాలా విచిత్రంగా ఉందని చెప్పేసి ఒక్కసారి అమృతవాకుల పుస్తకం ఇలా తెరిచాను. తెరిచేసరికి మొట్టమొదటి మా అమృతవాకుల్లో ఉన్న కళ్ళు ఒక వాక్యం మీద పడ్డాయి. సోదర మహాశైలారా, నన్ను చూడగానే మీ మనస్సు ఆత్మవైపు తిరగకపోతే, మీకు శాంతి కలగకపోతే లోపం నాది కానీ మీది కాదు. ఏంటండి వాక్యం, ఎవరు రాయగలరండి అలాంటి వాక్యం? ఆ ఒక్క వాక్యంతో నాన్నగారి పట్ల విశేషమైనటువంటి ఆకర్షణ అప్పుడే కలిగిపోయింది. ఆ ట్రైన్లోనే మోర్ దెన్ హాఫ్ అమృతవాకుల పుస్తకం చదివాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదివాను. నిత్యం నా దైవతార్చనలో పూజ గదిలో ఉన్న ఫోటోలన్నిటికీ డామినేట్ చేస్తూ ఈ నాన్నగారి ఫోటో నన్ను వెంటాడడం మొదలెట్టింది. ఆ విధంగా ఫోటో నన్ను వెంటాడుతుంది. నాన్నగారు తాలూకా బుక్స్ అన్నీ చదువుతూ ఉన్నాను పక్క నుంచి. వీరిని ఎలాగైనా దర్శనం చేయాల అని మా ఆఫీసులో ఒక సెక్షన్లో ఒక రాజుగారు ఉంటే ఆ రాజుగారికి విషయం చెప్పి మీకు జున్నూరు నాన్నగారు తెలుసా అని అడిగాను. నాకు తెలియదు కానండి, మా ఆవిడ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారండి, ఏటో లేడీస్ ఎక్కువగా ఈ దగ్గరికి వెళ్తూ ఉంటారండి అని చేత నాకు ఎప్పుడూ పరిచయం లేదండి ఆయనతో అన్నాను. సరేలేండి, ఈసారి విశాఖపట్నం వస్తే మీరు కొంచెం దయచేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నాను. అలాగే అన్నారు. ఇదంతా గురువు తాలూకా ప్లాన్, ప్రణాళిక. సరిగ్గా జూన్లో మేము వెళ్ళాం కదండి, డిసెంబర్ మంత్లో ఒకసారి ఆయన వచ్చి ఉదయాన్నే ఈనాడు పేపర్ ఇచ్చి, చూడండి మీరు ఏదో జున్నూరు నాన్నగారి గురించి అడిగారు కదా, ఆయన గురించి ఏదో పేపర్లో పడ్డా చూడండి అని. ఆ పేపర్లో ఆ ఫారం చూసేసరికి గోపాలపట్నంలో నాన్నగారు ప్రసంగం, ఆ జిస్టు రాశారు అందులో. ఆ జిస్టులో మొట్టమొదటి నాన్నగారు వాక్యం నాకు దొరికిన వాక్యం ఏంటంటే, మన సమాజంలో ఉన్నాం కాబట్టి ఎంతో కొంత సామాజిక స్పృహ ఉండాలి. కేవలం జ్ఞానం వల్లే సామాజిక స్పృహ కలుగుతుంది అన్న వాక్యం. అంతవరకు సామాజిక స్పృహ అంటే ఏదో తెలియదు. ఇది తర్వాత రెండు స్పిరిచువల్ లైన్స్ రాశారు. అది చదివి వెంటనే రాజుగారు తిరిగి, రాజుగారు ఈ నాన్నగారు ఎక్కడుంటారో దయచేసి మీ ఆవిడకి ఫోన్ చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే, నేను మధ్యాహ్నం భోజనానికి వెళ్తాను కదండి అప్పుడు వెళ్ళి మాట్లాడతాను లేండి అని మధ్యాహ్నం భోజనం చేసి వచ్చి ఆయన ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. సాయంత్రం ఆఫీస్ నా ఇంట్లో ఫోన్ లేదు, ఆఫీస్లోనే ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే చేతమ్మదారులో ఒక రాజులు ఎత్తారు ఆ ఫోను. వాళ్ళ ఇంటి అడ్రస్ తీసుకొని ఆఫీస్ అయిన సాయంత్రం 4:30-5 గంటలు వారి ఇంటికి వెళ్ళారు. వారు నాన్నగారు భక్తులే. కానీ నాన్నగారు భక్తులు ఎలా ఉంటారనేటువంటి మొట్టమొదటిసారి ఆ భక్తులు చూసేసరికి అర్థమైందండి. ఎలాగని ఎంత మర్యాద అండి, కూర్చోబెట్టారు, మంచినీళ్ళు ఇచ్చారు, కాఫీ తాగుతారన్నారు. లేదండి నేను అంటే అప్పుడు పిఎస్ఎన్ రాజుగారి ఇంటికి అడ్రస్ చెప్పారు. పిఎస్ఎన్ రాజుగారి ఇంటికి వెళ్ళారు. పిఎస్ఎన్ రాజుగారు అంటే ఇప్పుడు సుజాత గారు ఉన్నాయి కాదు, వాళ్ళు ఒరిజినల్గా టీపీటీ కాలనీ డౌన్లో ఉండేవారు. వారింటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్ళేసరికి ఒక ఆవిడ తలుపు తీశారు. నమస్కారం అండి, నా పేరు సుబ్రహ్మణ్యం అండి, ఇలాగ నాన్నగారి గురించి వచ్చానండి, మా ఇల్లు మీ ఇంటి దగ్గరేనండి అని చెప్పేసరికి రెండు కూర్చోండి అన్నారు. నేను ఈ విషయం అంతా చెప్పేసరికి ఆవిడలో ఎక్కడ లేనటువంటి చిన్న భక్తి ఆవేశం కలిగింది. అలాగేనండి, రేపు 3 గంటలకు రండి మీరు, నాన్నగారు మా ఇంటికి వస్తారు, ప్రస్తుతం గోపాలపట్నంలో ఉన్నారు అని చెప్పి నన్ను పంపించారు. ఇంటికి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళాను, 4 పోగేసుకొని వెళ్ళడం కదండి మనకి. ఆ వేళ సరిగ్గా 9th December 1995, యాక్చువల్గా నా బర్త్డే కూడా ఆ వేళ శనివారం. మధ్యాహ్నం ఆఫీస్ నుంచి వచ్చేసి ఒక ముగ్గురు ఫ్రెండ్స్ని తీసుకొని ఒక పావుదక్కు 3 గంటలకు పిఎస్ఎన్ రాజుగారి ఇంటికి నాన్నగారు దర్శనం చేయడానికి వెళ్ళాం. అప్పుడే నాన్నగారు ఆ కారులో బయలుదేరి ఎక్కడికి వెళ్ళడానికి తయారుగుంటే మమ్మల్ని చూసి కారు ఆపారు. మొదట ముగ్గురు దర్శనం అయింది నాన్నగారిది. 4వ నేను కారులో ఉండే దర్శనం ఇచ్చారు. నమస్కారం అండి, నా పేరు సుబ్రహ్మణ్యం అండి అని చెప్పారు. ఒక్కసారి చూసి, మీరు అరుణాచల్ వెళ్తారు కదా అని అడిగారు. ప్రతి సంవత్సరం వెళ్తానండి అన్న. నెక్స్ట్ టైం వచ్చేసారి మీ ఇంటికి వస్తాను. ఇదే జరిగింది నాన్నగారికి నాకు మొట్టమొదటి దర్శనంతోనే ఆయన నన్ను అనుగ్రహించారు. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాను అని చెప్పి ఒకసారి కళ్ళలో సూటిగా చూసి, రేపు నా మీటింగ్ స్టీల్ ప్లాంట్ ఆఫీసర్స్ క్లబ్లో మధ్యాహ్నం 2 గంటలకు ఉందండి, మీరు రండి అని చెప్పేశారు. కారు వెళ్ళిపోయి ఇంటికి వచ్చిన తర్వాత నాన్నగారు చూపు ఆ రాత్రి నాకు నిద్ర పట్టడం లేదు. 2వ రోజు స్టీల్ ప్లాంట్ మీటింగ్కి సండే వెళ్దాం అనుకునేసరికి ఇవి వచ్చిన ముగ్గురు మిత్రులు రామన్నారు. నేను ఒక్కడనే వెళ్ళాను, ఒక 1 గంట 1 గంట ముందే కూర్చున్నాను. ఆ హాల్లో ఎక్కువ మంది లేరు. 2 2.5 ప్రాంతంలోకి జనం తెగొచ్చేసారు. నాన్నగారు వచ్చారు. నాన్నగారు ప్రవచనం మొదలైంది. భక్తులు మహా అయితే 100-150 మంది కంటే ఎక్కువ ఉండరు. 95% లేడీసే. ఫ్యూ పీపుల్ మగవాళ్ళు. నాన్నగారు ప్రవచనం ఎవరో అర్థం చేశారు. ప్రవచనం మొదలైంది. అంతవరకు అప్పటికే నేను ఆధ్యాత్మిక ప్రవచనాలు సుందర చైతన్యానంద ఇలాంటివి విన్నాను కాబట్టి నాన్నగారి ప్రవచనం టోటల్ డిఫరెంట్, యూనిక్. ఆ ప్రవచనం నాకు బాగా ఆకర్షించింది. అసలు ప్రవచనం ఏంటంటున్నాడు గట్ట, నా మనస్సంతా నా దృష్టి అంతా నాన్నగారి మీదే ఉంది. సరే ప్రవచనం అయిపోయింది, పైకి వెళ్ళిపోయాం. భక్తులు ప్రవచనం అయినంటేనే భక్తులందరూ స్టేజ్ ఎక్కేశారండి. ఎందుకు ఎక్కుతున్నారంటే క్యూ కట్టేశారు నాన్నగారి దర్శనానికి. నేను క్యూలో నిలబడ్డాను. ఒకరి తర్వాత ఒకరు నాన్నగారు దర్శనం చేసుకుంటున్నారు, అయిపోయింది. నేను ఎప్పుడైతే నాన్నగారి పాదాలు ముట్టుకొని నమస్కారం చేశానో గొప్ప స్పందన కలిగిందండి. తర్వాత హాల్ పైకి వచ్చాను. నాన్నగారిని వదిలి వెళ్ళకపోతున్నాను, అక్కడే నించొని ఉన్నాను. జనమందరూ వెళ్ళిపోయారు. తర్వాత నాన్నగారు పైకి వచ్చారు. ఒక 5-6 లేడీస్ నించున్నారు. వారితో నాన్నగారు నిలబడి మాట్లాడుతున్నారు. నేను కొత్త, లేడీస్ మధ్య వెళ్ళి అలవాటు లేదు. సుమారు ఒక 20-30 ఫీట్ దూరం నిలబడి నాన్నగారిని అలాగ అక్కడి నుంచే చూస్తాం. నన్ను గమనించారు నాన్నగారు. అక్కడి నుంచి నడిచి వచ్చేసారండి చిన్నగా. ఆయన నా గురించి వస్తున్నారు అనుకోలేదు. నేను 4 అడుగులు ముందుకెళ్దామన్న తలంపు కూడా రాలేదు. డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చారు. నిన్న నా పేరు చెప్పాను సుబ్రహ్మణ్యం అని. సుబ్రహ్మణ్యం గారండి, నెక్స్ట్ టైం వస్తే తప్పకుండా మీ ఇంటికి వస్తానండి. పొద్దుపోయిందండి, మీరు ఇంటికి వెళ్ళరండి అని 2 బొగ్గులు పట్టుకొని కళ్ళల్లో సూటిగా చూసి ఆ దృక్స్పర్శ ఏదో నాకు తెలియపరిచారు. వెళ్ళిపోయారు. ఇంకా ఆ దృక్స్పర్శ, ఆ చూపు అంతే. ఆ విధంగా నాన్నగారిది మొట్టమొదటి దర్శనం అయింది, మొట్టమొదటి ప్రసంగం అయింది. సరే, ఆ కారులో ఉండేటప్పుడు ఒక మాట చెప్పారండి. ఎదురుకుండా ఆ కారులో ఒక ఆయన కూర్చున్నారు. ఆయన చూపించి, చూడండి వీరి పేరు పిఎస్ఎం రాజు గారు, ఈ ఇల్లు వీరిదే, వీరితో మీరు కాంటాక్ట్ పెట్టుకోండి అని ఆ మాట కూడా చెప్పారు ముందు రోజు. 2వ రోజు నాన్నగారి ప్రవచనం వినడం బాగా ఇన్స్పైర్ అవడం జరిగింది. ఓ 6 మంత్స్ తర్వాత మళ్ళీ నాన్నగారు ఊళ్ళోకి వచ్చినట్టు, వారిది ఒక ప్రవచనం లలిత కళ్యాణ మండపంలో 2వ ప్రవచనం ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఓ 10 మందిని పోగేసుకొని అప్పటికే నాన్నగారి గురించి ఈ పుస్తకాలన్నీ చదివి లేనిపోయిన ప్రచారంలాగా సరదా భగవాన్ గురించి చెప్పడం, నాన్నగారి గురించి చెప్పడం ఒక మంచి ఆనందం. ఆ విధంగా 10 మందిని పోగేసుకొని మీటింగ్కి వెళ్ళినండి. ఆ లలిత కళ్యాణ మండపంలో 200 మంది కంటే ఉంటారు. మామూలే లేడీస్ ఎక్కువ. మేము వెనకాల కూర్చున్నాము. ప్రసంగం మొదలైంది. ఆ ప్రసంగం మొత్తం మీద ఒక వాక్యం నన్ను నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఏంటంటే ఆ వాక్యం, నేను ఈవేళ ఈ ప్రసంగం చేస్తున్నందుకు నాకు పావులవాట పుణ్యం వస్తుంది, ఈ ప్రసంగం విన్న మీ అందరికీ ఒక పావులవాట పుణ్యం వస్తుంది, ఈ ప్రసంగాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరైతే భక్తులు ఈ మైక్ ఏర్పాటు చేశారో, ఇక్కడ దుప్పట్లు పరిచారో, ఇక్కడ జంబుకాణాలు పరిచారో, వాళ్ళకి 10 రూపాయల వాట పుణ్యం వస్తుంది. ఆ మాట నాకు బాగా పట్టుకుంది. ఇంచేదంటే అప్పటి వరకు నేను ఏదో నలుగురికి ఏదో చెప్పడమే తప్ప ఏ విధమైన సత్సంగాల్లో మెంబర్ని కాదు, ఓ సోషల్ సర్వీస్ లేదు. ఒక్కసారే అంత జ్ఞాని మాట వచ్చినప్పుడు వెంటనే మన లోపల స్పందన ఆలోచనలు చెలరేది. ఈ నాన్నగారి తాలూకా ఈ మహాయజ్ఞంలో ఈ జ్ఞానయజ్ఞంలో నేను ఒక చిన్న సమితిగా మారితే బాగుండును అనుకున్నాను. ఆ వేళ అయిపోయింది, ఆ ప్రవచనం విన్నాము. అయిపోయిన ప్రవచనం అయితే మామూలుగా భక్తులందరూ స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయారు. మేము నాన్నగారిని దగ్గరికి వెళ్ళి నిలబడ్డాము. కొంచెం దూరంలో చూడగానే 6 నెలలు అయింది, ఒక్కసారి చూశారు సుబ్రహ్మణ్యం గారు చెయ్యొప్పి పిలిచారు. ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రేపు ఉదయం మీ ఇంటికి వస్తానండి, 8 గంటలకు మీరు పిఎస్ఎం రాజుగారి ఇంటికి వచ్చేయండి అని చెప్పారు. ఎంతో ఆనందం అయింది. తర్వాత నా మిత్రులు చూపించి, నాన్నగారండి వీళ్ళందరూ మా ఆఫీస్ కొలీగ్స్ అండి, వీరి పేరు ఆనందరావు అని ఒకరిని పరిచయం చేసి, మీరు బాగా పాడతారండి మంచి సింగర్ అంటే ఆ విషయం ముందే చెప్తే బాగుంది కదండి, ఇక్కడ పాడిద్దాం కదండి అన్నారు. సర్లేండి రేపు మీ ఇంటి దగ్గర పాడతారులేండి అనేసి సార్ వెళ్ళిపోయాము. 2 రోజు మార్నింగ్ 8:30 పిఎస్ఎం రాజుగారి ఇంటికి వచ్చాను. అప్పటికే మా ఫ్రెండ్స్ రిలేషన్స్ 30 మంది వరకు మా ఇంట్లో పోగయ్యారు. పిఎస్ఎం రాజుగారి ఇంటి దగ్గరికి వెళ్తే ఎక్కువ జనం ఎవరు లేరు. డైరెక్ట్గా నాన్నగారు రూమ్లో పిఎస్ఎం రాజుగారు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి నాన్నగారు నమస్కారం, సుబ్రహ్మణ్యం గారు 10 నిమిషాలు మీ ఇంటికి వెళ్దామండి, రెడీగా ఉండండి అని చెప్పు చెప్తే అప్పుడు నా నోటంటే ఒక మాట వచ్చింది, నాన్నగారండి నిన్న మీ ప్రసంగం చాలా బాగుందండి, మా భక్తులందరూ బాగా ఎంజాయ్ చేశారు, మా స్నేహితులందరూ, కానీ మీటింగ్ 2 గంటలు అవడం వల్ల ఆఫీస్ వర్కింగ్ అవర్స్ అవడం వల్ల ఎక్కువ మంది రాలేకపోయారండి అన్నాను. ఎంతో తప్పు చేసిన వాటిలాగా మహాత్ముడు, అలాగా అండి అయ్యో ఓ పని చేయండి, వచ్చే నెల నేను విశాఖపట్నం మ్యారేజ్కి వస్తున్నాను, మీరు ఎక్కడ పనిచేస్తున్నారండి అంటే నేను విశాఖపట్నం పోర్టులో పనిచేస్తున్నాను అంటే ఏమాత్రం మంది పనిచేస్తారండి అంటే 10,000 మంది వరకు ఉంటారండి, మా ఆఫీస్ స్టాఫ్ ఒక 150 మంది 200 మంది ఉంటాము, మా డిపార్ట్మెంట్ 300 మంది ఉంటాము అండి. అయితే మీరు పని చేయండి, నెక్స్ట్ మంత్ నేను విశాఖపట్నం మ్యారేజ్కి వస్తున్నాను, మీ ఆఫీస్ ఏదైనా క్లబ్ లాడ్ ఉంటే అక్కడ నిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకోండి, నేను మీ ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను అన్నారు. అనేసి ఏ రోజైతే మీకు బాగుంటుందండి అన్నారు. పిఎస్ఎం రాజు గారు అంటే నాన్నగారండి ఉద్యోగస్తులకి సండే అయితే బాగుంటుంది కదా అన్నారు. అప్పుడు వెంటనే నాన్నగారు గోడకున్న క్యాలెండర్ చూసి 8/9/96 ఆదివారం ఆ రోజు మీరు మీటింగ్ ఏర్పాటు చేసుకోండి అని నాకు డేట్ ఇచ్చారు. అలాగేనండి ఎంతో సంతోషం పడి వెళ్ళిపోయాను. వెళ్ళిపోలేదు, 8:00 నాన్నగారు నేను పిఎస్ఎం రాజు గారు ముగ్గురం కలిసి మా ఇంటికి వచ్చాం. మా ఇంటికి వచ్చేసరికి మా ఇల్లు అప్పుడు చిన్న 3 గదులు పోర్షన్లో ఉంటున్నాం సొంతిల్లే. మొట్టమొదటి గదిలో అన్ని గదిలో భక్తులతో నిండిపోయి మొట్టమొదటి గదిలో అప్పుడే నేను వెళ్ళేసరికి భక్తులందరూ కూర్చున్నారు. నాన్నగారికి ఒక చైర్ ముందే ఏర్పాటు చేసి ఉంచాము. నాన్నగారు చిన్న సోఫా చైర్లో కూర్చున్నారు. నాకు కూర్చోడానికి ప్లేస్ లేదు, ఆ పక్కనే నాన్నగారు పక్కనే కూర్చున్నాను. నా పక్కనే ఫుట్ మ్యాట్రస్ మీద పిఎస్ఎం రాజు గారు కూర్చున్నారు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనతో కాంటాక్ట్ లేదు, ఒకసారి చూశాను అంతే. నాన్నగారు మామూలుగా అందరినీ భక్తులు ఒకసారి అలా కలయి చూసి కొన్ని నెమ్మదిగా ఒంగోని నాకు దగ్గరగా ఎవరికి వినపడకుండా, సుబ్రహ్మణ్యం గారు నా గురించి మీకు ఎలా తెలిసింది అడిగారు. మొత్తం ఆంధ్రరాష్ట్రంలో జరిగిన హిస్టరీ అంతా చెప్పి, నాకు భగవాన్ అంటే ఇష్టం అండి, భగవాన్ లిటరేచర్ చదువుతాను, కొంతమందికి భగవాన్ గురించి చెప్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి భగవాన్ బుక్స్ ఇస్తానండి అని చెప్పాను. సుబ్రహ్మణ్యం గారు మీరు భగవాన్ వర్క్ బాగా చేస్తున్నారండి, బాగా చేస్తున్నారని చెప్పేసి నా వీపు మీద వారి కుడి చేతితోటి మెడ దగ్గర నుంచి కింద వరకు 3-4 సార్లు నెమ్మదిగా నిమిరారండి, అంటే స్పైనల్ కార్డ్ అంతా టచ్ అయ్యింది. ఎంతో హై వోల్టేజీతో స్పైనల్ కార్డ్ షేక్ అయిపోయినంత పని అయింది, అది తట్టుకోలేకపోయినంత పని అయింది. అప్పుడు నాకేమనిపించలేదు. తర్వాత నాన్నగారు భక్తులందరినీ బ్లెస్ చేశారు, నిన్న పాడుతున్న వాళ్ళు కూడా పాడించారు, అక్కడ 2-3 మిరాకిల్స్ జరిగాయి. టైం నాకు చెప్పాలి, ఈ పాయింట్ చెప్పాలి. ఒక మా ఇంటి ముందు ఉన్నటువంటి శివుడు సత్యనారాయణ గారు అంటే వాళ్ళ శిష్యుడు ఒక ఆయనకి ఫ్రాక్చర్ అయింది, కాలు విరిగిపోయింది, అతనే కట్టుకొని ఆయన కూడా వచ్చాడు. ఆయన నాన్నగారు చూసి చూపించారు. నాన్నగారు చూసి అంటే జ్ఞానికి ఎలా ఉంటుందో దృష్టి చూడండి, ఇదేదో సర్జరీ తప్పుగా జరిగిందండి, మళ్ళీ సర్జరీ చేయవలసి ఉంటుందండి, మీరు విశాఖపట్నంలో కాకుండా మీ మెడికల్ రిపోర్ట్స్ అన్ని హైదరాబాద్ మంచి డాక్టర్ పంపిస్తే మీరు ఫోన్లో మాట్లాడేస్తే మళ్ళీ మీకు సరిపోతుందండి అని చెప్పారు. ఆ విధంగా జరిగిపోయింది అది. ఆ విధంగా భక్తులందరినీ బ్లెస్ చేసి నాన్నగారు ఎంతో ఆనందంగా మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసి బయలుదేరి వెళ్ళారు. నాకు నెక్స్ట్ డేట్ ఇచ్చారు కదండి, ఆ డేట్కి ప్రిపేర్ అవ్వడానికి ఎంతో టైం ఉంది. ఆ విధంగా ఇంకా పిఎస్ఎన్ రాజు గారు వాళ్ళతో కాంటాక్ట్ లేదు. మాకు ఒక ఐదు ఆరుగురు భక్తులు అందరం కలిసి మనిషి 100 రూపాయలు 600 రూపీస్ వేసుకొని విశాఖపట్నం మెయిన్ సెంటర్లో ప్రేమ సమాజం ప్రేయర్ హాల్లో నాన్నగారు ప్రవచనం ఏర్పాటు చేశాం. ఈ లోపల ఏమైందంటే ఇంకో మహాత్ముడు నన్ను ఎత్తుకుంటూ వచ్చారండి. ఆయన భగవాన్ దర్శించారు, భగవాన్ బ్లెస్సింగ్స్ తోటి రియలైజ్డ్ సోలే, స్వామి పార్వతీశ్వని కర్లాం బాబా అంటారు. ఆయన ఎవరో నాకు తెలియదు. మా ఎదురింటికి ఉన్న పంతులు గారి ద్వారా ఆయన మా ఇంటికి వచ్చారు. మా ఇంట్లో 10 నిమిషాలు పోగొండ కూర్చున్నారు, మమ్మల్ని బ్లెస్ చేశారు. ఆయన ఆశ్రమం పలాన దగ్గర ఉంది, కర్లాంలో రమణాశ్రమం, అంటే విశాఖపట్నంకి 100 కిలోమీటర్ దూరంలో ఆయన పెద్ద రమణాశ్రమం స్థాపించారు. ఉపాలయాలు ఉన్నాయి, ఆయనకి చాలామంది భక్తులు ఉన్నారు. ఆయన ఎక్కడ జ్ఞాన మార్గంలో కనపడరు, సహజ సమాధి ఎప్పుడు మితభాషి ఆశ్రమంలో ఉండే కౌప్యను ఊరు దాటి వస్తే ఏదో 2 గుడమకులు వేసుకుంటారండి. ఆయన దగ్గరికి అనుకోకుండా 15 ఆగస్టు 1596 అంటే ఆయన రియలైజ్ అయిన రోజుని తర్వాత తెలిసింది. మన చలం గారి అమ్మాయి సౌరీస్ మాతాజీ వారు ఒకే రోజున రియలైజ్ అయ్యారని, అదే రోజుని భీముల్లో వారి అక్కడ ఫంక్షన్ అవుద్ది, కర్లంలో ఇక్కడ ఫంక్షన్ అవుద్ది. ఫ్యామిలీతో వెళ్ళాము, వారి దర్శనం చేసుకున్నాము. అప్పుడు చాలా విశేషాలు జరిగాయండి. అక్కడ ఏమైందంటే ఆ రాత్రి ఇద్దరం ఒక దగ్గరే పడుకున్నాం, ఆయన సాత్ మీద పడుకున్నాడు, పక్కన నేను పడుకున్నాను. సుమారు 2 గంటలు మాట్లాడుకున్నాం. ఆ 2 గంటలు వారి జీవిత చరిత్ర అంతా ఎందుకు చెప్పారో నాకు తెలియదు, చెప్పారు. నేను వారిని అడిగాను, జున్నూరు నాన్నగారు గారి పేరు ఎప్పుడైనా విన్నారా అన్న. విన్నాను బాబు, వారు వాక్కు చాలా భగవాన్ వాక్కులాగా ఉంటుందట, భగవాన్ వాక్కును ప్రచారం చేస్తున్నారు. వారు ఇంతవరకు నేను చూడలేదు, చూడాలని ఉంది. ఓసారి ఉత్తరం రాశాను కానీ నాకు జవాబు రాలేదు అన్నారు. అయితే పలానా రోజున విశాఖపట్నంలో మీటింగ్ అవుతుందండి, ఆ మీటింగ్ ఏర్పాటు చేసే అదృష్టం నాకే కలిగింది, మీరు రావాలంటే తప్పకుండా వస్తాను బాబు, నాకు ముందు కార్డ్ రాయి. ఒకటి ఫోన్లో లేవండి, ఆయనకి ఫోన్ లేదు, మాకు ఫోన్ లేదు, ఆయన జేబులో 10 రూపాయలు ఎప్పుడు ఉండవు, కానీ ఏమవుతుందో తెలియదు, అంత జరిగిపోతుంది. ఆయనకు ఉత్తరం రాశాను, సరిగ్గా నాన్నగారు ఏ రోజు మీటింగ్ అన్నారు, ఆ రోజు 11:30 కల్లా 4 శిష్యులు వేసుకొని కారులో మా ఇంటికి వచ్చేసారు. వచ్చిన వెంటనే వాళ్ళు వస్తామని ముందు చెప్పారు కాబట్టి ఏదో గోయనాలు ఏర్పాటు చేస్తాం ఇంట్లో. వచ్చిన వెంటనే కూర్చోమంటే కూర్చోరు, కొమ్మలు అడిగట్టుకుంటా ముందు నాన్నగారి దగ్గర తీసుకెళ్ళి నన్ను, అంటే నాన్నగారి దగ్గరికి ఏంటి ఫ్రీ మెస్ ముందు ఒక రోజు ముందు నాన్నగారికి వారి గురించి చెప్పానండి. నాన్నగారు కూడా వీని గురించి తెలుసు, పూర్తి డీటెయిల్స్ చెప్పలేదు. ఇలాగా ఒక ఆశ్రమం ఉంది, దాని వ్యవస్థాపకులు కర్లాం బాబా అంటారండి అది అన్నారు. అప్పుడు వెంటనే ఆ కారులో పద్మగారింటికి అరౌండ్ 11:30 11:45 ప్రాంతంలోకి వెళ్ళాము. పద్మగారు అప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లోనే నాన్నగారు ఉండేవారు, ఆ ఫస్ట్ రూమ్లో కూర్చున్నాం. అప్పుడే హాల్లో దుప్పట్లు అయి పెల్మెల్లగా ఉన్నాయి, నాన్నగారు రూమ్లో ఉన్నారు. అప్పుడు ఆ భక్తులు ఎవరో 10 మంది వరకు లేడీస్ ఉన్నారు, ఎవరో తెలియదు, పద్మగారితో పరిచయం ఉందనుకుంటారు నాకు. ఇలా వచ్చారండి, నాన్నగారికి చెప్పండి అంటే ఎవరో నాన్నగారికి డోర్ తీసి చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. ఒక 10 నిమిషాలు వెయిటింగ్లో ఉన్నాము. ఆఖరికి నాన్నగారే తలుపు తీసి నా వైపు చూసి, మేము వచ్చామన్న సంగతి ఆయనకి ఎలాగో తెలుస్తుంది, ఎవరు వచ్చారో సంగతి, సుబ్రహ్మణ్యం గారు మేమే అక్కడికి వస్తాం, అక్కడ కూర్చోండి అన్నారు. ఈ లోపల నేను హాల్లో నాన్నగారు కూర్చో ఉంటుందా, ఆ పక్కన కూర్చోయండి, ఈ స్వామీజీ కూర్చుంటారంటే భక్తులు ఎవరూ అలా చేయలేదు. డైరెక్ట్గా నాన్నగారు షర్ట్ వేసుకొని చిన్నగా ఫ్రంట్ రూమ్లోకి వచ్చి ఓ సింగిల్ 3 సీటెడ్ సోఫా సెట్ మీద ఆ బాబా గారు కూర్చున్నారు. ఆయన ఒక 5 అడుగుల మనిషి అండి, కొట్టి మనిషి, మీసాలు గెడ్డలు ఉంటాయి, తలకి ఒక గోల్డ్ కలర్లో చిన్న పట్టు వస్త్రం వేసుకుంటారు, తెల్ల పంచి తెల్ల షర్టు లాల్చి. డైరెక్ట్గా నాన్నగారు వచ్చి ఆయన పక్కన కూర్చున్నారండి, ఆ ఇద్దరిద్దరు బాడీస్ ఇలా అతుక్కున్నట్టు కూర్చున్నారండి. ఒక్కసారి ఇద్దరు చేతులు పట్టుకున్నారు, ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. సుమారు 2-3 నిమిషాలు మౌనం అండి. ఇద్దరు జ్ఞానుల దృష్టిలు కలిసిపోయినట్టయింది. ఆ సీన్ చూసి భక్తులందరూ చాలా ఆశ్చర్యపడిపోయారు, మాకు ఆశ్చర్యం కలిగింది. ఒక 5 నిమిషాలు వారిద్దరూ మాట్లాడుకున్నారు. వారు పెద్ద యాపిల్ పండు నాన్నగారు ప్రసాదంగా ఇచ్చారు, నాన్నగారు కళ్ళు కట్టుకొని చేతులు పట్టుకున్నారు. ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత నాన్నగారు అన్నారు, బాబా గారు మీ గురించి నాకు సుబ్రహ్మణ్యం గారు చెప్పారండి, అంటే నా వైపు చూశారు. నేను మాత్రం ఈ బాబా గారికి నాన్నగారు చెప్పానని చెప్పలేదు. నాన్నగారు మాట అన్నారు, బాబా గారు అండి మీ దగ్గర విశేష సాధన సంపత్తి ఉందండి అని ఆ బాబా గారితో చెప్పారు. ఓ 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత నాన్నగారు ఇంత గద్దు 5 అడుగుల మనిషి నాన్నగారు రాజానుభావం చేయి పట్టుకొని నాన్నగారిని ఓ చిన్నపిల్లడు తీసుకెళ్ళి నడిపించుకొని వెళ్ళిపోయారండి బెడ్రూమ్లో, నాన్నగారు బెడ్రూమ్లోకి, ఫ్రంట్ రూమ్లోంచి హాల్ దాటి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి నాన్నగారిని తీసుకొని వెళ్ళిపోతే నాన్నగారు వెనకాల వెళ్ళిపోయారు. ఆ డోర్ వేసేసారు బాబాగారే. ఒక 10 నిమిషాల తర్వాత పైకి వచ్చారండి. పైకి వచ్చి బాబాగారు నించున్నారు, ఆ వెనకాల నాన్నగారు నించున్నారు. ఇదంతా భక్తులందరికీ ఆశ్చర్యం, ఏంటి ఈయన ఎవరు ఇలాగ ఇంత నాన్నగారితో ఇలాగ ఉన్నది ఇప్పుడు చూడలేదు కదండి. అప్పుడు ఆయన పెద్ద గొంతెత్తి, మీ భక్తులందరికీ ఒక సందేశం, మీ పూర్వజన్మ సుకృతం వల్ల నాన్నగారు మీకు గురువుగా దొరికారు, ఆయన లలాటంలో నేను భగవాన్ దర్శించాను, ఆయన సాక్షాత్తు కావ్యకంఠి గణపతి ముని అంశ, మీరందరూ కూడా నాన్నగారు దేహంతో ఎక్కువ తాదాప్యం పొంది ఆయన పాదాలకు మీరు నమస్కారాలు చేస్తున్నారు, ఇక మీదట మీరెవ్వరు కూడా ఆయన పాదాలు ముట్టుకొని నమస్కారం చేయొద్దు, మీ పాద నమస్కారాలు ఆయనకి ప్రతిబంధకం అవుతాయి, ఆయన ఖ్యాతి ఖండాంతరాల్లో యాపించవలసి ఉంది, నేను నాన్నగారి కంటే వయసులో పెద్దవాడినో చిన్నవాడినో నాకు తెలియదు, ఇది భగవాన్ వాక్కుగా మీరు తీసుకోండి అని ఏదో ఒక కమాండ్ చేసిన గట్టిగా మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరిపోయారండి. నాన్నగారు వెనకాతలో వచ్చి గేడి దాకా సాగరించారు. నాకు ఆశ్చర్యం, ఏంటి ఈయన నాన్నగారు అందరికీ మాకు పాదాల నమస్కారాలకి పర్మిషన్ ఇస్తున్నారు, ఈయనటి ఇలా చెప్పారు అనేసి ఒక విధమైనటువంటి శంక కలిగింది. నాన్నగారు వారిని దేబెట్టి లోనికి వెళ్ళి ఈ లోపల పిఎస్ఎన్ రాజుగారు కార్ దిగారు. ఆ పిఎస్ఎన్ రాజుగారు కూడా తెలిసి బాబా గారి నుంచి చెప్పాను, ఆ బాబా గారిని పరిచయం చేశాను. చేసిన వెంటనే పిఎస్ఎన్ రాజుగారు చేయి పట్టుకుని, రాబాబు మీ ఇంటికి వెళ్దామని పిఎస్ఎన్ రాజుగారు కారులో, బాబా గారు నేను వెనక సీట్లో కూర్చున్నాం, పిఎస్ఎన్ రాజుగారు ముందు సీట్లో కూర్చున్నారు, నాన్నగారు బాబా గారు వచ్చిన భక్తులందరూ ఆ కారులో వెనకాల ఫాలో అయ్యారు. పిఎస్ఎన్ రాజుగారు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వెళ్తూ ఉంటే తోవలో చెప్పారు, బాబు నాన్నగారు గదిలో ఎందుకు తీసుకెళ్ళాను తెలుసా, నాకు ప్రచారాలంటే కిట్టదు, నాన్నగారితో చెప్పాను మిమ్మల్ని విందా చూద్దామని, మీ వాక్ విందామని నేను వచ్చాను, సాయంత్రం 4:30 నేను బయలుదేరి వెళ్ళిపోవాలి, ఏదో మూలలో కూర్చొని మీ ప్రవచనం విని వెళ్ళిపోతాను, నా పేరు మీద ఎక్కడా ప్రకటించకండి, నా పేరు కూడా పేపర్లో రాకుండా చూడండి అని నాన్నగారు చెప్పాను, వారు అలాగే అన్నారు, నువ్వు కూడా బోలా శంకరుడివి, నువ్వు అందరికీ చెప్పేస్తా ఏం చెప్పగన్నారు, అయిపోయింది. మధ్యాహ్నం 2 గంటల మీటింగ్ నాన్నగారు స్టార్ట్ చేశారు, వచ్చారు నాన్నగారు. తర్వాత నేను కూడా మా మీటింగ్ విషయంలో ముందు ఎర్లీగా వెళ్ళిపోయాను, ఈ బాబా గారు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడో కూర్చొని మీటింగ్ వినుంటారు ఉన్నారు. ఆవేళ గొప్ప మార్పు జరిగిందండి, గొప్ప విశేషం జరిగింది. నాన్నగారు ప్రవచనం మొదలుపెట్టారు, ప్రవచనం మొదలు పెట్టలేదు ఇంకాను, నాన్నగారు స్టేజ్ ఎక్కారు. మా పురోహితుడు బాగా నా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండు, ఎక్కువ సమవయస్కులు ఇద్దరమే, ఆయన పూర్ణకుంభంతో స్వాగతం పలికారు నాన్నగారికి. నాన్నగారు ప్రవచనం మొదలు పెట్టకుండా నన్ను పిలిచి, సుబ్రహ్మణ్యం గారు మీరు ప్రారంభోపన్యాసం చేయండి అన్నారండి. అప్పటి వరకు నాకు నలుగురితో మాట్లాడడం ఏదో మాట్లాడతాను కానీ స్టేజ్ ఎక్కి మాట్లాడడం అనేటువంటిది అసలు అలవాట్లేదు, స్టేజ్ ఫీర్ చాలా ఎక్కువ, చాలా ఇబ్బంది అయినా సరే వెంటనే నాన్నగారిని సాష్టాంగ నమస్కారం చేసి భగవాన్ తలుచుకొని మైక్ దగ్గరికి వెళ్ళి హృదయ కుహరం మధ్య శ్లోకం చదివి ఓ 10 నిమిషాలు నాన్నగారిని సభకు పరిచయం చేసి 4 మాటలు మాట్లాడానండి. నాన్నగారు ప్రవచనం సుమారు ఫస్ట్ మీటింగ్ అండి, నాన్నగారు అప్పటి వరకు ఏ మీటింగ్ అయినా సరే నా అంచనా ప్రకారమే కాదు, భక్తులు చెప్పిన మాటల ప్రకారంగా 200-250 మంది కంటే ఎక్కువ వచ్చేవారు కాదండి. ఎక్కువగా నాన్నగారు ఇళ్ళ దగ్గరే ప్రవచన పబ్లిక్ మీటింగ్ ఇదే ఫస్ట్ పబ్లిక్ మీటింగు, సుమారు 1000 మంది వచ్చారండి. సుమారు నాన్నగారు 3 గంటలు మాట్లాడారండి. ఆవేళ సబ్జెక్ట్ అంతా కూడా హృదయ కుహర మధ్య శ్లోకం మీద నడిచింది. 4-3 సార్లు సుబ్రహ్మణ్యం గారు చదివిన శ్లోకం అని చెప్పి మొత్తం భగవాన్ సబ్జెక్టు చెప్పుకొచ్చారు. ప్రవచనం అయింది, ప్రవచనం అయిన తర్వాత మా పురోహితుడు కూడా ప్రవచనం అయింది, నాన్నగారండి మీ ప్రవచనం చాలా బాగుందండి, అద్భుతంగా ఉందంటే నాన్నగారు అన్న మాట ఏంటి తెలుసండి, మీరు ఆశీర్వదించారు కదండి, వాట్ ఏ హంబుల్స్, సెంటెన్స్ అండి, అయిపోయింది ప్రవచనం బ్రహ్మాండంగా అయింది. ఆ రెండో రోజు మార్నింగ్ నాన్నగారు రెస్టారెంట్ సుబ్రహ్మణ్యం గారు, నేను మీటింగ్ చాలా బాగా జరిగింది, సంతోషం. ఆ మీటింగ్కి మా బోర్డు డిప్యూటీ చైర్మన్, పెద్ద పెద్ద ఆఫీసర్లు, చాలామంది పెద్దోళ్ళు, భక్తులు చాలా మంది వచ్చారు. సుబ్రహ్మణ్యం గారు ఒక 5-6 దండలు వేశారండి అందరూ కలిసి, పెద్ద పెద్దలు అందరూ. నేను ఒక దండ నాన్నగారికి వేయవలసి వచ్చింది. ఇన్ని దండలు మనకు వద్దండి, చిన్న బొకే కానీ ఫ్లవర్ కానీ చాలండి. మన మీటింగ్ బాగా జరగాలంటే మైక్ బాగా ఉండాలండి. మైక్ బాగుంటే కదండి భక్తులకు వినిపిస్తుంది, లేకపోతే ఇబ్బంది కదండి. నిన్న మైక్ చాలా బాగుందండి మైక్ అని చెప్పేశారు. అయిపోయింది, ఇంకా నాన్నగారితోటి ఆ వేళకి అది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ 2 మంత్స్లో మళ్ళీ ఇంకో మీటింగ్కి అవకాశం వచ్చేసిందండి. అంటే 1996 నుంచి ఓ 10 ఏళ్ళ వరకు కూడా నాన్నగారి ప్రభంజనం విశాఖపట్నంలో బాగా విస్తరించిందండి. కొత్త కొత్త భక్తులు, గొప్ప గొప్ప కార్యక్రమాలు, గొప్ప గొప్ప విశేషాలు చాలా జరిగాయి. ఆ 10 ఏళ్ళు కూడా నాన్నగారు ప్రతి మీటింగ్కి కూడా ప్రారంభోపన్యాసం చేసే అలవాటు నాకు చేశారు. ఇంకా సబ్జెక్టు విషయంలోకి వస్తే నాన్నగారు సబ్జెక్టు అంతా కూడా భక్తులు నాకు అందించినటువంటి రమణ భాస్కర్ పేపర్స్ ఇవన్నీ చదివి బాగా డైజెస్ట్ అయింది. అప్పటికే నాకు కొంచెం స్పిరిచువల్ టేస్ట్ ఉండడం వల్ల నాన్నగారి ప్రవచనాలు బాగా అర్థమయ్యండి. మెయిన్ థింగ్ ఏంటంటే నాన్నగారి తాలూకా యూనిక్ ఫీచర్ ఏంటంటే నాన్నగారిని మనం అంత సులువుగా గుర్తుపడడం కష్టం అండి. ఎంతో పూర్వజన్మ సుకృతి ఉంటే తప్ప వారు మనకు అందరండి. వారు అనుగ్రహం ఉంటేనే కానీ మనకి ఏమాత్రం కూడా వారిని మనం అండర్స్టాండింగ్ చేసుకోలేము. ఇప్పుడు కూడా మీరు ఏం చదువుతారు, ఏం చదువుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అన్నది ఎప్పుడు లేదండి. ఇండైరెక్ట్ ట్రైనింగ్ అండి. నాన్నగారు చేసే పనంతా కూడా లోపటే. ఇంకా సబ్జెక్ట్ ఎలా ఉండేదంటే నూతిలో నీరు ఊరినట్టు ఉండేది. ఈ విధంగా అయింది కదండి. మళ్ళీ 2 ఏళ్ళు అవకాశం వచ్చిందండి. ఈసారి విశాఖపట్నం పెద్ద ప్లాట్ఫామ్ గురజాడ కళాక్షేత్రంలో మీటింగ్ ఏర్పాటైందండి. ఆ అవకాశం కూడా మళ్ళీ నాన్నగారు మాకే ఇచ్చారు. ఆ ప్లాట్ఫామ్ సుమారు 4,000-5,000 మంది పడతారంటారు. ఇంత జనం వస్తారా అనే అనుమానం లేదు. నాన్నగారికి అది ఏమీ లేదు కదా, ఎంతమంది వచ్చినా నాన్నగారు మాట్లాడతారు, తప్పేం లేదు అనేసి ఏర్పాటు చేస్తే మరి నాన్నగారి తాలూకా భగవాన్ తాలూకా ఏంటో డివైన్ ప్లాన్ నాకు అర్థం కాదు. ఎలా ప్రచారం జరిగిందో తెలియదు. అప్పుడు ప్యాంప్లెట్ చిన్నది నేను తయారు చేసి ఆ ప్యాంప్లెట్ సుమారు చాలామంది భక్తులకి పంచి ప్రెస్లో తెలియజేస్తే సుమారు 2,000-3,000 మంది వచ్చారండి. ఆవేళ 5 సాయంత్రం 5 గంటల మీటింగ్ ఫస్ట్ టైం పెట్టారు. జున్నూరు నుంచి మన సూర్యనారాయణ రాజు గారు మొత్తం అందరు వచ్చారు. ఆ మీటింగ్ అయిన తర్వాత సూర్యనారాయణ రాజు గారు నన్ను కౌగులించుకొని, సుబ్రహ్మణ్యం గారు ఇంత పెద్ద మీటింగ్ ఎప్పుడు విశాఖపట్నంలో జరగలేదు, నాన్నగారు తాలూకా బుక్స్ ఫోటోలు అన్నీ కూడా 1 గంటలో సేల్ అయిపోయింది, పుస్తకాలు దొరకలేదు భక్తులు ఎవరికి, అంటే అదంతా కూడా డివైన్ ప్లాన్. దీని తాలూకా బీజం రమణాశ్రమంలో ఒకసారి పడ్డదండి. బాగా విశాఖపట్నం సీనియర్ డివోటీ ఒక్కరే నాకు పరిచయం అండి. విశాఖపట్నంలో 8 ఏళ్ళ నుంచి నేను భగవాన్ దర్శనానికి వెళ్ళిన, ఒక్క రమణ భక్తుడితో పరిచయం లేదు, నాన్నగారు భక్తులతో పరిచయం లేదు. 1995-96 ప్రాంతంలో భక్తుడు సుబ్రహ్మణ్యం గారండి, విశాఖపట్నంలో భగవాన్ సబ్జెక్ట్ని ఎవరు ప్రచారం చేయడం లేదండి అంతగాను, ఏదో ఒక కావ్యగంట గణపతి ముని పీఠంలో వారానికి ఒకసారి 10 మంది సత్సంగం చేస్తున్నారు, అంతకంటే ఏవి అంత ప్రచారం లేదండి భగవాన్ది అన్నారు. ఆ మీటింగ్కి, గురజాడ కళాక్షేత్రంలో మీటింగ్కి కావ్యకంట గణపతి ముని మనవడు, పెద్ద పెద్ద పండితులు, నాకు ఎవరైతే రమణాశ్రమం చెప్పారో ఆయన చాలా సీనియర్ డివోటీ, ఆయన వేళ నన్ను చెప్పి, సుబ్రహ్మణ్యం గారు భగవాన్ మన మొర విన్నారండి, ఇన్నాళ్ళకి భగవాన్ గురించి చెప్పే మహాత్ముడు విశాఖపట్నం వచ్చారండి, ఇక పర్వాలేదండి భగవాన్ వరకు జరుగుతుందండి. ఆ విధంగా గురజాడ కళాక్షేత్రం మీటింగు వండర్ఫుల్ సక్సెస్. ఈ గురజాడ కళాక్షేత్రం మీటింగ్ జరిగే 3 రోజుల ముందు ఈ కర్లాంబాబా గారు మళ్ళీ విశాఖపట్నం వచ్చి ఒక ఆయన ఇగోఫాగస్ క్యాన్సర్ వచ్చి ఒక హాస్పిటల్లో జాయిన్ అయితే 5 నెలల రోజులు సేవ చేసుకుని అదృష్టం మాకు కలిగింది. వారి గురించి తెలిసి నాన్నగారు ఈ బ్రజాడ కళాక్షేత్ర మీటింగ్ వచ్చే ముందు భక్తులతో వెళ్ళి ఆయన దర్శించి ఆయనతో మాట్లాడి వచ్చి ఆ కర్లాం బాబా గారు కూడా భగవాన్ అంటే మరి పంచ ప్రాణాలండి. ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ డాక్టర్ని స్టాఫ్ని నర్సుల్ని మీరందరూ నాకు ఈవేళ వైద్యం చేయక్కర్లేదు, మీరు పొండి ఆ గురజాడ కళాక్షేత్రం పోయి ఆ నాన్నగారు భగవాన్ మాటలు వినండి, అది ఆయన ప్రచారం. ఆయన భక్తులందరూ కూడా విశాఖపట్నంలో తక్కువ శ్రీకాకుళం, విజయనగరం, గరివిడి, రాజాం, పాలకొల్లు మొత్తం భక్తులు, ఆ భక్తులందరికీ నాన్నగారు అని చెప్పారు, మీరందరూ కనీసం ఒక్కసారైనా నాన్నగారు మీటింగ్ మీ ఊర్లో పెట్టించండి అని వాళ్ళ భక్తులందరికీ అడ్వైస్ చేశారు. గురజాడ కళాక్షేత్రంతో పబ్లిక్ బాగా తెలిసింది, భక్త సంతోషం ఎక్కువైంది, భక్తుల తాకిడి ఎక్కువైంది. ఇంకా ఆ వరుస విశాఖపట్నంలో వరుస కార్యక్రమాలు. నెక్స్ట్ మళ్ళీ 2 మంత్స్ 3 మంత్స్ తర్వాత ఈ కర్లాం బాబా గారు చెప్పిన భక్తులు కూడా విజయనగరంలో మీటింగ్ పెట్టించారు. ఆ విజయనగరం మీటింగ్కి భక్తులందరూ విశాఖపట్నం వెళ్ళాము. ఆ మీటింగ్ చాలా వండర్ఫుల్గా జరిగింది. ఆ విజయనగరం మీటింగ్ వెళ్ళిన తర్వాత అండి 6 గంటలకు స్టార్ట్ చేయవలసి వచ్చిన మీటింగ్. విజయనగరంలో నాన్నగారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏదంటే ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో వాళ్ళకు తెలియని విషయాలు నాన్నగారు మాట్లాడతారు. అక్కడ కావ్యకంఠ గణపతి ముని గారి గురించి మాట్లాడి మీకు చాలా దగ్గరలో ఉన్న బొబ్బిలిలో కలవరాయకుంట అనేటువంటి గ్రామంలో పుట్టిన గణపతి ముని గురించి మాట్లాడితే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ మోహన్ గారు మన వైజాగ్ భక్తురాలు మోహన్ రావు గారు ఫ్యామిలీ కూడా విజయనగరమే. అక్కడ ఒక దేవాలయం కమిటీ, ఆ దేవాలయం ప్రాంగణంలో మీటింగ్ పెట్టారు. ఆ కమిటీలో మోహన్ గారు నాన్నగారు ఈ విజయనగరంలో మీటింగ్ పెట్టించిన ప్రకాష్ రావు గారు వీళ్ళందరూ కొంతమంది కమిటీ మెంబర్లు. అది నాన్న భగవాన్ కర్లాం బాబా గారు ప్రేరణ మీదే ఆ మీటింగ్ అక్కడ జరిగింది. అప్పటికే కర్లాం బాబా గారు దేహం చాలించారు. కర్లాం బాబా గారు ఉపాధి సహా నాకు 11 నెలలు నాకు వారితో సంబంధం అనుబంధం. 1 నెల రోజులు పూర్తిగా మా ఇంట్లో వారు ఉండి వారి దగ్గర సేవలు చేసే భాగ్యాన్ని కలిగించారు. ఆయన దేహం చాలించారు. ఆయన భీష్మ ఏకాదశి రోజుని దేహం చాలించారు. పంచమ రోజున అడిగారు నన్ను ఈవేళ ఇదేంటి బాబు అని. అడిగేసరికి పంచమని చెప్పాను. వెంటనే ముక్కులో గొట్టాలు పీకేసుకొని మహాసమాధిలోకి వెళ్ళిపోయి భీష్మ ఏకాదశి గడియలు రాగానే ఉలుకు పరుపు లేని వారు కూర్చొని ధ్యాన స్థితిలో ఆయన దేహం చాలించారు. విజయనగరం మీటింగ్ అయిపోయింది కదండి. విజయనగరం మీటింగ్ అయిపోయిన తర్వాత రాత్రి 8 అయింది. 8 గంటలకు మోహన్ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ బంధువులు పరామర్శించేసి బయలుదేరుతామంటే వీరు మీటింగ్ పెట్టినైన నాన్నగారిని భోజనానికి ఆహ్వానించారు. వారి ఇంటికి వెళ్ళాం. భక్తులు అందరూ వెళ్ళిపోయారు. నేను, పిఎస్ఎం రాజు గారు నాన్నగారు, పిఎస్ఎం రాజు గారు పెనమావం గారు, సీతారామరాజు గారు, మేమే నాన్నగారితో కలిసి భోజనం చేశాం. భోజనాలు అయ్యేసరికి 9 అయింది. ఆ నాన్నగారు ఆయన రూమ్లోకి వెళ్ళి ఆయనతో గంటసేపు మాట్లాడారు. అంత టైము ఎప్పుడూ నాన్నగారు వినియోగించరు. గంటసేపు మాట్లాడితే 10 గంటలకు విజయనగరం నుంచి మేము రిటర్న్ చేయని కారులో బయలుదేరాం. బ్యాక్ సీట్లో మేము ముగ్గురు కూర్చున్నాం, ఫ్రంట్ సీట్లో నాన్నగారు ఉన్నారు. విశాఖపట్నం వచ్చే వరకు కూడా నాన్నగారు నాన్ స్టాప్గా మాట్లాడడం మొదలుపెట్టిందా నాతో. మహానుభావుడు ఏమి చెప్పారండి, సబ్జెక్టు కానీ భక్తి కానీ. సుబ్రహ్మణ్యం గారు మహాత్ముడు దర్శనం ఊరికే పోదంటారు కదండి అని చెప్పి ఆ ప్రకాశ గారు అన్నటువంటి మహానాస్తికుడు భగవాన్ దర్శనంతో ఎలా రిటర్న్ అయ్యారో, కర్లాం బాబా గారు బ్లెస్సింగ్స్తో ఎలా భక్తుడయ్యారో, ఈవేళ విజయనగరం ఇంతవరకు భగవాన్ సబ్జెక్ట్ ఎవరూ చెప్పలేదటండి. ఇదే మనం మొట్టమొదటిసారి చెప్పడం. చూడండి, ఆయన దేవుడు లేడు లేడు అని 40-50 సంవత్సరాలు నాస్తికుడా ఉన్నవాడు ఒక్కసారి భగవాన్ దర్శనం చేసి చిన్నప్పుడు 20 ఏళ్ళలో మళ్ళీ కర్లాం బాబా గారు దర్శనం చేసి ఈవేళ అదే టైంలో మళ్ళీ మన ఎవరో అంచెం సూర్యం గారి గురించి కూడా చెప్పి మొత్తానికి ఆ గంట గంట పావు నాన్నగారు నాతోటి వరుసగా ఏకదాటిగా సబ్జెక్ట్ మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా ఈ వివరాల్లోకి వెళ్తేనే మరి తమలు దాని టైము ఆ విధంగా అయిపోయిందండి. ఆ కర్లం అది ప్రేమ సమాజం మీటింగ్, అది విజయనగరం మీటింగ్ కన్నా ముందే అంటే నాన్నగారు నన్ను ఇండైరెక్ట్గా ఎలా తయారు చేశారు, నాలుగు ముక్కలు మాట్లాడే విధంగా ఎలా చేశారు, సబ్జెక్ట్ ఎలా నూరిపోశారు, ఒక మహాశిల్పి ఒక శిల్పాన్ని ఎలా చిక్కారు, అలాగే ఎలా చిక్కారో మాటల్లో చెప్పాలంటే చాలా టైం పడుతుందని నాకు. కానీ అంతా ఇంటర్నల్ వర్క్ అండి. కానీ ఎప్పుడైతే రెండు మీటింగ్లు అయిందో నాన్నగారు కొన్ని మ్యాన్ టు మ్యాన్ టీచింగ్లా కొన్ని వాక్యాలు, అంటే భగవాన్ తోటి సంబంధం ఉన్నంత వరకు నాన్నగారి దగ్గరకు వచ్చే వరకు కూడా ఒక బుక్కిష్ నాలెడ్జ్, ఓ థియరిటికల్ నాలెడ్జ్. నాన్నగారు ఎప్పుడైతే నా జీవితంలో ప్రవేశించారో ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ మొదలైంది, ప్రాక్టికల్ టీచింగ్. గ్రీష్మ గారు వినిపిస్తుంది కదండి? ఆ విధంగా నాన్నగారు మన సబ్జెక్టు మ్యాన్ టు మ్యాన్ టీచింగ్ లాగా, అంటే నాన్నగారు ప్రవచనాలు వింటున్నాము అంటే నన్ను ఎలాగ వారు ఉద్ధరించారంటే, సుబ్రహ్మణ్యం గారు ఒకరోజు కిచెన్ క్యాబినెట్ లో, సుబ్రహ్మణ్యం గారు మీరు భగవాన్ వర్క్ బాగా చేస్తున్నారండి, చాలా సంతోషం అండి, చాలా సంతోషం అండి అని చెప్పి మళ్ళీ నా అటు మొక్కలు తిప్పి భక్తులందరూ ఒకసారి చూసి సుజాత గారు ఒక మాట చెప్పారమ్మా, సుజాత నువ్వు సత్సంగంలో చాలా బాగా మాట్లాడుతున్నావు అని భక్తులు చెప్తున్నారమ్మా, నువ్వు భక్తుల ప్రశ్నలు ఏమని చెప్పు, నువ్వు సమాధానాలు చెప్పు, అలా చేసినట్లయితే నీకు సబ్జెక్ట్ వస్తుంది, వాళ్ళకి బాగా అర్థమవుతుంది అని చెప్పి నా వైపు తిరిగి ఇందాక మొదటి వాక్యాన్ని కంటిన్యూ చేసినాం. సుబ్రహ్మణ్యం గారు భగవాన్ వర్క్ బాగా చేస్తున్నారన్న మాట కంటిన్యూ చేసినాం. సుబ్రహ్మణ్యం గారు ఇవన్నీ మన తెలివితేటలన్న భుజాలు ఎగరేస్తే కుదరదండి, ఇది పూర్వజన్మ సుకృతం అండి. అంటే గురువు స్వతంత్రం ఇస్తాడు, నియంత్రిస్తాడు. ఆ విధంగా అప్పుడప్పుడు ఇంకొక మంచి మంచి మాటలు, సింగిల్ వర్డ్స్, సబ్జెక్టులో వెళ్తే తేవలదండి నాకు. సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడైనా మీరు ఆఫీస్కి కొత్త బట్టలు వేసుకొని వెళ్తే ఒకసారి మీ మైండ్ మీరు వాచ్ చేసుకోండి, ఇంకా దాని వెనకాతలు మనకి ఎంత థాట్లు వస్తాయండి, అదో వాక్యం. సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడైనా మీరు ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటే మాటలు అబ్జర్వ్ చేయండి, ఒకడు తెలియకుండా రెండో వాడు ఒకడు అహంకారాన్ని పెంచుతూ ఉంటాడు. ఇది కూడా పెద్ద సబ్జెక్టే మన సత్సంగాల్లో, కొన్ని సత్సంగాల్లో కూడా ఇలా జరుగుతాయి. సుబ్రహ్మణ్యం గారు ఈశ్వరానుగ్రహం లేకుండా సినిమా చూసేటటువంటి చిన్న అలవాట్లోంచి కూడా మనం పైకి రాలేవండి. ఈశ్వరానుగ్రహం లేకపోతే అద్వైత వాసనే కలగదండి. ఇలాంటి మాటలు ఎన్నో ఎన్నో, ఓ పక్కన సబ్జెక్టు ఇలాగ అయిపోయింది కదండి. తర్వాత ఫస్ట్ టైము ఇది ఎప్పుడైతే నాన్నగారితో పరిచయం అయిందో, నాన్నగారు భక్తులతో పరిచయం అయింది, పద్మగారింట్లో సత్సంగం, పిఎస్ఎం రాజు గారి ఇంట్లో సత్సంగం, నేను సత్సంగాలను మొదలైంది. నేను 2001లో రిటైర్ అయ్యాను, విఆర్ తీసుకున్నాను. సత్సంగాలు వెళ్ళేసరికి మొట్టమొదటి సత్సంగంలో పద్మగారింట్లో నా మీద ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని చూపించారండి నాన్నగారు భక్తులందరూ. నేను నాన్నగారి శిష్యుగోటిలో ఒక పరమాణువుగా తయారయ్యానండి. సత్సంగాలు వీలున్నట్టు వెళ్ళేవాడిని, మాట్లాడేవాడిని, ఎప్పుడైనా స్పీకర్స్ లేకపోతే నేను మీరు ఫోన్ చేస్తే వచ్చి మాట్లాడతానని చెప్పేవాడిని. కానీ ప్రతి సత్సంగం ఎప్పుడు వెళ్ళినా సరే మాట్లాడడం తగ్గించుకున్నానండి. ఎంచేతంటే సబ్జెక్టు ఓవర్ఫ్లో అయిపోతుందండి లోపల. నాన్నగారిని ఒకసారి ఒక 2-3 మీటింగ్లు అయిన తర్వాత నాన్నగారితో చెప్పి, నాన్నగారండి మీ మాటలన్నింటిలోకి నాకు 2 మాటలు నచ్చేయండి అన్నారు. ఏ మాటలో చెప్పండి అన్నారు. అంటే 2 ఇంగ్లీష్ మాటలు అండి, పిల్లల కోసం ఇంగ్లీష్ మాటలు రెండు జ్ఞాపకం ఉంచుకోవాలండి. రిమెంబర్ గాడ్, ఆల్వేజ్ రిమెంబర్ గాడ్, మోర్ అండ్ మోర్ రిమెంబర్ గాడ్, ఎక్సెప్ట్ రియాలిటీ, ఎక్సెప్ట్ ట్రూత్, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై మైండ్. ఈ 2 మాటలు నాన్నగారు చెప్పారండి. సుబ్రహ్మణ్యం గారు అవి మాటలు కాదండి, మంత్రాలండి, అవి పట్టుకోండి చాలు అని చెప్పి నాన్నగారు ఎలా తయారు చేశారంటే, ఇంక మరి ఎక్కువ మాటల్లో చెప్పలేండి, అదంత అనుభవిక వైద్యం. ఇది ఎలాగ ఉంటేసరికి నాకు ఒక శంక వచ్చిందండి. నేను ఎప్పుడు కూడా అరుణాచలం ఏకాంతంగా వెళ్ళడం, ఒక్కడనే వెళ్ళడం, గిరి చుట్టూ తిరగడం, ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా, పెద్ద సోషల్ సర్వీస్ లేదు, ఎక్కువ మందితో తిరగలేని వాడిని. ఒక్కసారి ఈ భక్తులతోటి నన్ను అయ్యేసరికి నేనేమైనా రాంగ్ ట్రాక్లో వెళ్తున్నానో అనే సందేహం వచ్చింది. సందేహం వచ్చి సత్యగారు సీనియర్ డివోటీ సత్యగారు అరుణాచల్ నివాసి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈ డౌట్ చెప్పానండి. అంటే నాన్నగారు భక్తుల దగ్గర ఎంత క్లియర్గా నన్ను డౌట్ క్లియర్ చేశారంటే, సుబ్రహ్మణ్యం గారు మీరు మాకంటా పెద్దవారు, మీకు తెలియంది ఏమీ లేదు, కానీ ఈశ్వరుడు ఒక్కొక్కరు ఒక్కో పనికి ఎంచుకుంటాడు, నాన్నగారు మీకు ఈ పనికి ఎంచుకున్నారు, మీ ద్వారా ఈ పని జరగాలి, ఇంకా నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ భావం లేకుండా మీరు చేస్తే మిమ్మల్ని బంధించదన్నారు, అయిపోయింది. ఇంకా నాన్నగారితో నాకు ఇంటరాక్షన్ ఎప్పుడు కూడా అంటే నాన్నగారు నా మీద ఆయన తాలూకు కరస్పర్శ, దృక్స్పర్శ, వాక్స్పర్శ, టేస్ట్ ఏదో చూపించేశారండి. ఒక ఉత్తరం రాశారండి 3 పేజీలు 4 పేజీలు, నాన్నగారికి ఇప్పటి వరకు నా లైఫ్ ఏంటి, ముందు నేను ఎలాగే నడాలి అని వారి గైడెన్స్ కావాలని ఒక లెటర్ రాసి పిఎస్ఎం రాజుగారి ఇంటికి వెళ్ళి నాన్న రాజుగారితో చెప్పి ఇలాగెలా అనుకుంటున్నానని ఉత్తరం చేతికి ఇచ్చానండి. పిఎస్ఎం రాజుగారు నిజంగా వండర్ఫుల్ పర్సన్ అండి. సుబ్రహ్మణ్యం గారు ఇవన్నీ నాన్నగారికి తెలియంటారా అని ఒక మాట అన్నారండి. వెంటనే ఉత్తరం తీసుకున్నాడు. ఆ వేళ నుంచి ఎప్పుడు కూడా ఇంకా నాన్నగారిని ఏమీ అడగవలసిన పని లేదు, గురువుకి భగవంతుడికి తెలియంది ఏముంటుందని. అప్పటి నుంచి కూడా నాకు పర్సనల్ రిక్వెస్ట్లు అన్నాయి లేవు, నాన్నగారితో ఏమి మాట్లాడాలి లేవు. ఎప్పుడైనా ఆయన పని చేసుకొని వెళ్ళిపోవడే తప్ప వారితో పెద్ద ఇంట్రాక్షన్ ఉండేది కాదు. కానీ నాన్నగారు సబ్జెక్ట్ అంతా వినడం ఇంకెలా తయారైంది అంటే ప్రతి మీటింగ్లోనూ కూడా ఓపెనింగ్ స్పీచ్ ఇవ్వడం, నాన్నగారు సబ్జెక్ట్ అంతా వినడం, నాన్నగారు సబ్జెక్టులు సినాప్సిస్ రాసుకోవడం, మీటింగ్ అయిన వెంటనే ప్రెస్ నోట్ తయారు చేయడం, రాత్రి 10 గంటలలోపు అన్ని ప్రశ్నలకి పట్టుకెళ్ళి ఒక్కడనే ఇవ్వడం, మళ్ళీ వాళ్ళ ఫోన్లు చేసి రోజు ఉండే రోజు పేపర్లో వచ్చేలా ఇలాగ సబ్జెక్టు అది. ఇప్పుడు మీరు ఉషన్న మీరు ఎలాగైతే ఇంటరాక్ట్ అయ్యి ప్రజలు చెప్తున్నారో ఆ విధంగా జరిగిందని అంటాను. అలా సుమారు 10 సంవత్సరాలు జరిగింది.
అద్భుతం అండి. అలాగా ఇంటరాక్టివ్ అన్ని సంవత్సరాలు జరగడం అనేది
ఆల్ నాన్నగారు గ్రహిస్తాం. ఆ విధంగా జరిగిందండి. సబ్జెక్టు నాన్నగారు సబ్జెక్టులో ఉన్నటువంటి అంటే నాకు ఏంటంటే నాన్నగారు బ్లెస్సింగ్స్ సబ్జెక్ట్ మనకు అందరికీ అర్థమవుతుందండి, కానీ గురువు గ్రేస్ లేకుండా అవి మనం ఆచరించాలి అనేటువంటి బుద్ధి రాదండి. ప్రతి వరుడు కూడా నాన్నగారిది ఒక మంత్రం. కొన్ని డైరీల్లో ప్రతి ఇంపార్టెంట్ రమణ భాస్కర్ పుస్తకాల్లోని చాలా ప్రవృత్తిలో మరి పోగు చేసుకొని చాలా వాక్యాలు ఉన్నాయండి. ప్రతీది కూడా మా అంటే బ్లైండ్గా గురువు చెప్పింది ఫాలో అయిపోవాలి అంతే. నాకు నాన్నగారు బ్లెస్ చేసినటువంటి గ్రేట్ బ్లెస్సింగ్. ఆ విధంగా తయారవుతుందండి. ఈ సందేహ నివృత్తి అయిపోయింది, విజయనగరం మీటింగ్ అయిపోయింది, సత్సంగాల్లో నాన్నగారు మందలింపు అయిపోయింది. ఫస్ట్ టైం గురు పౌర్ణమికి 1997లో వెళ్ళానండి భక్తులతో. విశాఖపట్నం భక్తులు అందరం కలిసి సింహాద్రి ఎక్స్ప్రెస్లో సింహాద్రిలో ప్రయాణం చేసి జున్నూరు వెళ్ళి ఇంకా అక్కడ మొట్టమొదటిసారి ఫస్ట్ టైం నేను ఆ వంతెన దాటిన తర్వాత ఈ సత్యగారి ఫ్యామిలీతో నేను నా వైఫ్ వెళ్ళి ఆ ఫస్ట్ని ఆ కాలువ కట్టున్న 2 ఇళ్ళు ఉన్నాయండి, అది మన ఈ జున్నూరు సూరిబాబు వాళ్ళ ఫాదర్ ఇల్లు, ఆ ఇంట్లో దించారండి మమ్మల్ని. అక్కడ బస్ చేసాం. రాత్రి అయినతో 2 గంటలు సత్సంగం జరిగింది. జున్నూరులో నాన్నగారు భక్తులందరూ వచ్చిన భక్తులకి ఎలాగ అకామిడేషన్ ఇస్తారు, ఎలా ట్రీట్మెంట్ చేస్తారు, నాన్నగారు ఫంక్షన్స్ అన్నిటికీ వాళ్ళు ఎలా సర్వీస్ చేస్తారు అవన్నీ చెప్పారు. మా హిస్టరీ కూడా ఆయన విన్నారు. ఆయన ఒకటే చెప్పారండి, సుబ్రహ్మణ్యం గారు మీలాడ భక్తులు మా ఇంటి రావడం, నాన్నగారు మిమ్మల్ని పంపించారు, ప్రతి సంవత్సరం మీరు జున్నూరు ఎప్పుడు వచ్చినా ఈ ఇల్లు మీ ఇల్లు, ఇది సొంత ఇల్లు మీకు, మీరు ఇంకేం మొహమాటం డైరెక్ట్గా మా ఇంట్లోకి వచ్చేయండి. అంటే రమణాశ్రంలో భగవాన్ ఎలాగైతే పర్మనెంట్ అకామిడేషన్ క్రియేట్ చేశారో నాన్నగారు జున్నూరులో నాకు అకామిడేషన్ క్రియేట్ చేశారు. ఇంక ఈ విధంగా గురు పౌర్ణిమలో మరి ఇంకా ఎంత ఎంజాయ్ చేస్తామో చెప్పలేం కదండి. ఇంకా ఇప్పుడు వెళ్ళినా స్పెషల్ ట్రీట్మెంటే భక్తులకి, క్లోజ్గా ఉన్న భక్తులు ఎప్పుడు నాన్నగారు బొగ్గలు పట్టుకోవడం చూడడం. ఆ ఫస్ట్ 1997లో గురు పౌర్ణమి అయిపోయిన తర్వాత పద్మగారు సుజాత గారు నన్ను పాలకొల్లు హైమగారి ఇంటికి తీసుకెళ్ళారు. హైమగారికి నన్ను పరిచయం చేశారు. ఆవిడ చాలా ఇంప్రెస్ అయ్యి 1995లో నాన్నగారు స్పీచ్లన్నీ కూడా బౌండ్ బుక్ ఉంది, బైండింగ్ బుక్, ఆ బుక్ నాకు ఇచ్చారు. అంటే మొత్తం అలాంటి బైండింగ్ బుక్లు 2 3 ఇచ్చారు. నాన్నగారు సబ్జెక్ట్ తరువుగా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. తర్వాత నాన్నగారు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కదండి, గురు పౌర్ణమి అయిపోయింది. 1997లో నాన్నగారు విశాఖపట్నం మళ్ళీ వచ్చారు. విశాఖపట్నం వస్తే అప్పుడు నాన్నగారు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామండి, తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేవాడు. అక్కడ చాలా బిజీగా ఉన్నారు. ఆ వేళ నాన్నగారు బయలుదేరి వెళ్ళిపోవాలి మధ్యాహ్నం నుంచి. నేను నాన్నగారిని యథాలాపంగా నెక్స్ట్ టైం వస్తాడు నాన్నగారు మన ఇంటికి వస్తారు కదా ఒకసారి అడిగితే బాగుంటుంది కదండి నాన్నగారు అండి, నెక్స్ట్ టైం వస్తాడు మా ఇంటికి దయచేయండి అన్నాను. ఒక్క నిమిషం ఆలోచించి ఒక అరగంటలో వచ్చేస్తామంటే మీరు ఇంటికి వెళ్ళిపోండి మీ ఇంటి దగ్గర ఉండండి అన్నా. ఆ వేళ ఇద్దరు ముగ్గురు భక్తులకు ఆల్రెడీ ప్రామిస్ చేస్తున్నారు వస్తామని మధ్యాహ్నం 2 గంటలకి రిటర్న్ జర్నీ. ఒక అరగంట ఆ పిఎస్ఎన్ రాజు సత్యం సుబ్రహ్మణ్యం గారు ఇది తెలుసు కదా అన్నారు. తెలుసండి అన్నారు. నాన్నగారు వచ్చారు, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం, మెట్లు ఎక్కుతున్నారు. మెట్లు ఎక్కుతూ ఎన్నాళ్ళైందండి వచ్చి 2 ఏళ్ళు పైన ఉంటుంది, సుబ్రహ్మణ్యం గారు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసారా అని మా ఇంట్లోకి వచ్చి డైరెక్ట్గా పూజ గదికి వచ్చారు. పూజ గదిలో కూర్చోబెట్టి నాన్నగారికి మా భార్యాభర్తలు ఇద్దరం వారి పాద నమస్కారాలు చేసుకున్నాము. ఒక పావుగంట కూర్చున్నారు, బ్లెస్ చేశారు. అప్పుడు చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయండి, మరి డీటెయిల్లోకి వెళ్ళలేను. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మెట్లుదే రాగి భుజం మీద చేసి సుబ్రహ్మణ్యం గారు మీ ఇద్దరు అబ్బాయిలు మంచి అభివృద్ధిలోకి వస్తారని ఒక బ్లెస్ చేసి వారు వెళ్ళారు. తర్వాత మా అమ్మాయి మ్యారేజ్ 98లో ఫిక్స్ అయిందండి. ఫిక్స్ అవ్వలేదు, ఇంకా మ్యారేజ్ చూస్తున్నాం. ఏదో సంబంధం చూసాము పర్వాలేదు అనిపించింది, కానీ బంధువులందరూ అది టాటా నగర్లో అంత దూరం కూడా ఒకరితే పిల్ల కదా అని చెప్తే ఎందుకో నాన్నగారిని ఒకసారి బ్లెస్సింగ్ తీసుకుందామని మా ఇంట్లో ఫోన్ లేదు, నాన్నగారితో ఎప్పుడు ఫోన్ చేయలేదు, నాన్నగారు ఫోన్ నెంబర్ తెలియదు. పద్మగారి ఇంటికి వెళ్ళి పద్మగారు ఇలా ఉంది పరిస్థితి అంటే ఉండండి ఇప్పుడే ఫోన్ చేద్దామని ఫోన్ చేశారు నాన్నగారు. నాన్నగారు ఫోన్ తీశారు. ఫోన్ తీస్తే సుబ్రహ్మణ్యం గారు మీతో మాట్లాడతారండి నాన్నగారని పద్మగారు ఫోన్ ఇచ్చారు. వెంటనే ఫోన్ చేసి నాన్నగారు అండి మా అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది, మీ బ్లెస్సింగ్స్ కోసం ఫోన్ చేశానంటే రిప్లై ఏంటి తెలుసండి సుషగారు, వెంటనే ఖాయం చేసేయండి, వెంటనే ఖాయం చేసేయండి, వెంటనే ఖాయం చేసేయండి ఫోన్ పెడతారు.
ఇంకా ఏమి
ఏం చెప్పలేదు. నో నాట్ ఎ సింగిల్ వర్డ్, దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. పద్మగారు ఎలా ఫోన్ పెడతారంటే పద్మగారు ఎంతో మొహం చేసుకొని మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి, సుబ్బయ్య గారు వెంటనే ఖాయం చేసేయండి. అవునండి, పద్మగారు 3 సార్లు ఎందుకు చెప్పారండి అంటే భగవాన్ గారి నాన్నగారు గారు ఏ విషయాన్ని ఖచ్చితంగా జరుగుతుందంటే 3 సార్లు చెప్తారండి అన్నారు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రికి అనుకోకుండా మా పక్కింట్లో ఫోన్ ఉంటే కర్లాం బాబా గారు భక్తులు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఈ విషయం చెప్పి ఆయన పడుకుని ఉన్నారంటే తర్వాత చెప్తే ఎర్లీ మార్నింగ్ 4 o'clock చెప్తే ఆయన ఒక అరగంట మీటింగ్స్కి వెళ్ళి ఆయన కూడా కళ్ళు మూసుకొని వెళ్ళిపోమని ముందుగా నేను చెప్పారు. అంటే గాడ్స్ గ్రేస్, గురుస్ గ్రేస్. ఆ విధంగా మా అమ్మాయి మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. మంచి ఫ్యామిలీ, మంచి అల్లుడు, రూపాయి కట్నం తీసుకోలేదు. దే ఆర్ ఆల్ వెల్ సెటిల్డ్ ఇన్ వైజాగ్, బెంగళూరు. ఇద్దరు అబ్బాయిలు బాగా చదువుకున్నారు, పాస్ అయ్యారు, మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఇప్పుడు ఏ ఇంట్లో అయితే నాన్నగారు వచ్చారో ఆ ఇంట్లోంచి నేను మాట్లాడుతున్నాను.
వెరీ నైస్, వెరీ నైస్.
తర్వాత ఈ 10 ఏళ్ళ ప్రభంజనం విశాఖపట్నంలో వరుస మీటింగ్లే కాకుండా 6 ఏళ్ళు వరుసగా కృతిగా దీపోత్సవాలు జరిగాయి. ఫస్ట్ టైం తుని తోటలో పిఎస్ఎం రాజు గారు 100 ఎకరాల తోటలో నేను లైఫ్ హిస్టరీ రాసినప్పుడు ఆ వేళ ఉసిరి చెట్టు కింద నాన్నగారు కూర్చోవడం, మా భక్తులందరూ చుట్టూ కూర్చోవడం, వనభోజనాలు. నాన్నగారు అసలు కార్తీక మాసం వనభోజనాలు ప్రాసం చెప్తా ఉంటే పూర్వం ఎక్కడో చదువుకున్న గురుకులం జ్ఞాపకం వచ్చింది. అది చుట్టుపక్కల ఎక్కడ ఇల్లు లేవు, మహా అరణ్యం, ఒకే ఒక గెస్ట్ హౌస్ నాన్నగారు పిఎస్ఎం రాజు గారు ఎప్పుడున్నా అక్కడ అంటే ఒక అడవిలో ఉన్నాం, ఒక గురుకులం జ్ఞాపకం వచ్చింది. అలాగే వరసిన ఆ తోటలో 3 సంవత్సరాలు, విశాఖపట్నంలో పిఎస్ఎం రాజు గారు సైట్లో 3 సంవత్సరాలు. ఈ 6 తృప్తికోత్సవాలకి నాన్నగారు భక్తులతో చాలా జిల్లా పెద్దవాళ్ళతో చాలా మందికి నాకు ఇంటరాక్షన్ వచ్చింది. భక్తులందరికీ సుబ్రహ్మణ్యం గారు అంటే అందరికీ తెలుసు, కానీ నాకు ఫ్యూ పీపుల్ తప్ప, ఏదో ఓ 10 మంది లేడీస్ తప్ప మిగతా వాళ్ళతో పెద్దగా నాకు అంటే ఇంటరాక్షన్ ఎక్కువ అవడం అలవాట్లేదు. మొదటి నుంచి ఈ భగవాన్ ఫిలాసఫీ అని కాదు, అది అంతే. తర్వాత ఈ సత్సంగాలు మాట్లాడుతున్నాం కదండి, 2000 ఆగస్ట్ 2000లో మా ఇంట్లో కూడా సండే కూడా సత్సంగం పెడదాం, నాన్నగారు ప్రశ్న చూసాం సత్సంగం పెట్టామండి. చాలా సంవత్సరాలు సత్సంగం కంటిన్యూ అయింది. తర్వాత ఈ పద్మ గారి ఇంట్లో సుజాత గారి ఇంట్లో సత్సంగాలు అయినప్పుడు కొంచెం ఓల్డ్ జనరేషన్స్ నేనంటే కొంచెం ఇష్టపడేవారు. పిఎస్ఎన్ రాజు గారి ఇంట్లో ఒక 10 రోజులు పిఎస్ఎన్ రాజు గారు ఇప్పుడు విష్ణు సుజాత గారు పక్కిళ్ళు వాళ్ళ కనుమోహన్ గారు ఎవరిదో వాళ్ళింట్లో 10 రోజులు వరుసగా ఓల్డ్ లేడీస్ అంటే సుజాత గారు అమ్మగారు ఇలాంటి వాళ్ళు అందరూ 10 మంది నెక్స్ట్ భక్తులు 20 మంది ఒక 15 రోజులు ఒక సబ్జెక్టు నాన్నగారు చెప్పించి ఆ విధంగా సబ్జెక్ట్కి చెప్పించారు. ఇంకోటండి సత్సంగాల్లో నాన్నగారు ఒకసారి 2 సార్లు మీరు ఏం చదువుతున్నారో సత్సంగాల్లో నడితే రమణ భాస్కర్ చదువుతున్నాం అండి రమణ భాస్కర్ చదువుతున్నాం అనే చెప్తా ఉండి అందరము. నేను నోట్స్లే చదువుతారా టెక్స్ట్ బుక్లు చదవరా నోట్స్లే చదువుతారా టెక్స్ట్ బుక్లు చదవరా అప్పుడప్పుడు టెక్స్ట్ బుక్లు చదవండి అనేసరికి అప్పుడు మళ్ళీ నాన్నగారు మాట్లాడితే వేదం కదండి ఇంకా పాత బుక్ అన్నీ మళ్ళీ ఒకసారి తిరిగేసి మొత్తం అష్టావక్ర గీత ఆత్మబోధ ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో మళ్ళీ నోట్స్ రాసుకొని మీరు అప్పుడప్పుడు చెప్తారు మామూలు సబ్జెక్ట్ మనం ఎంత మాట్లాడినా ఫైనల్ ఆ ఏదైతే వస్తువు ఉందో దాన్ని పట్టుకోవాలి కదా.
అవునండి
దాన్ని పట్టుకోవాలంటే ముందు గురువు బోధించినటువంటి మాటలు ఆ వస్తువు తాలూకా డిస్క్రిప్షను ఒక ఆత్మబోధ కానీ ఒక దేవీ కాలోత్తరం కానీ ఇలాంటి పుస్తకాలు చదవడం వల్ల మరి ఆ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో మీకు నేను వేరే చెప్పక్కర్లేదు. ఆ విధంగా సత్సంగం తర్వాత 2001 అండి 2001లో ఐఎస్ఎన్ రాజుగారు ఇంట్లో ఉన్నారు నాన్నగారు. ఐఎస్ఎన్ రాజుగారు ఇంట్లో ఉంటే మధ్యాహ్నం అప్పుడు ఇంకా నేను రిటైర్ అవ్వలేదండి ఇంకొక 4-5 నెలలు రిటైర్ అవుతానేమో ఐఎస్ఎన్ రాజుగారి ఇంట్లో మధ్యాహ్నం మీటింగ్కి వెళ్ళి కూర్చున్నాం. మీటింగ్ అయిపోయింది భక్తులందరినీ ఐఎస్ఎన్ రాజుగారు అమ్మాయి మాధవన్కి తను మీరు అందరూ కింద ఫ్లోర్లోకి వెళ్ళి ఉండండి నాన్నగారు ఇక్కడ ఒక భోజనం చేస్తారనేసరికి నేను బయలుదేరుతుంటే అంకుల్ మీరు ఎక్కడే ఉండండి మీరు ఎక్కడికి వెళ్ళకండి నాన్నగారు భోజనం అయిపోయి ఐఎస్ఎన్ రాజు గారు వచ్చి సుబ్రహ్మణ్యం గారు మీరు వచ్చి భోజనం చేయండి అది లేదండి మేము చేపట్టం కదా మనం 8 గంటలకు భోజనం చేస్తాం లేదండి నాన్నగారు మిమ్మల్ని ఇక్కడ భోజనం చేయమన్నారండి అంటే మాట్లాడలేము కదండి నేను కూర్చున్నాం నేను రామచంద్ర గారు భోజనం చేశాం నాన్నగారు భోజనం చేసి గదిలోకి వెళ్ళిపోయారు. భోజనం చేసి నేను హాల్లోనే ఉన్నాను ఒక 5 నిమిషాల్లో నాన్నగారు రూమ్లోంచి డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చేసారండి వచ్చి నా దగ్గర కూర్చున్నారు నేను కింద కూర్చునిపోయినాను నేను నా వైపు అలా చూస్తున్నారు ఎప్పుడు నాన్నగారితో ముందు నేను మాట్లాడినా నా వేళ ఎందుకో చిన్న మాట మాట్లాడవలసి వచ్చింది ఇదంతా డివైన్ ప్లాన్. ఒక 2 వారాల క్రితం ఒక వీక్లీలో నేను చిన్న కాలం చదివానండి ఒక భక్తుడు భగవాన్ అడుగుతారు భగవాన్ చాలామంది స్వామీజీలు విభూతి సృష్టిస్తారు గంధాలు సృష్టిస్తారు శ్రీలింగాలు సృష్టిస్తారు మీరేమి సృష్టించలేదు అని అంటారండి అడిగితే నాకు చేత కాదు అంటారు భగవాన్. ఆ మాట నాకు ఎంతో గొప్ప మాటలా నాన్నగారు చెప్పారండి చెప్పేసరికి నాన్న దగ్గరికి వచ్చి సుబ్రహ్మణ్యం గారు భగవాన్ ఇలాంటి చిల్లర విషయాలకు వెళ్ళరండి భగవాను మీరు 100 జన్మ ఏటో మీరు చెప్పగలరండి మీ విషయం గురించి కింద జన్మ చాలా డబ్బు ఉన్న వాళ్ళు అన్నారు అనుకోండి ఇప్పుడు మీకు లేదు జన్మలో మీరు పేదవారు అన్నారనుకోండి మీకు దుఃఖం వస్తుంది అని చెప్పి 3 వాక్యాలమ్మా ఆ 3 వాక్యాలు కార్యరూపం దాల్సే ఇమ్మీడియట్గా. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే సుబ్రహ్మణ్యం గారు మనం మహాత్ములు దర్శనం ఎందుకు చేయాలంటే వారి సన్నిధిలో మన వాసనలు పలచబడి మన వస్తువుకు దగ్గర అవుతూ
ఉంటాం
అదో వాక్యం. 2వ వాక్యం ఎందుకు చెప్పారు అవన్నీ నాకు తెలియదు సుబ్రహ్మణ్యం గారు మనం హ్యాపీగా ఉండడానికి 1 లక్ష రూపాయలు సరిపోతాయి అనుకోండి ఇంకో 1 లక్ష వేస్తే కదండి ఇంకో 1 లక్ష అన్నారు ఆ మాట ఎందుకు అన్నారు తెలియదు. 3వ మాట సుబ్రహ్మణ్యం గారు మన ప్రారంభంలో పని చేయాలని లేకపోతే భగవంతుడు కూడా మన పని చేస్తే అధికారం లేదండి. ప్రారంభంలో పని చేయాలంటే మనం చనిపోయే వరకు పని చేయవలసి ఉంటుందండి. అప్పుడు మాటలో చెప్పారు 10 నిమిషాలు నన్ను చూశారు లేకపోతే భక్తులు అందరూ వచ్చారు అయిపోయింది. 2వ రోజు మార్నింగ్ నాన్నగారు దర్శనానికి వెళ్ళాను. ఐఎస్ఎన్ రాజు గారి ఇంట్లో భక్తులు త్వరగా రారండి కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయనుకుంటాను. మార్నింగ్ నేను 7:30 వెళ్ళాను నాన్నగారు అప్పుడే ఫ్రెష్ అయిపోయి కుర్చీలో హాల్లో ఒక్కరే చాలా ఫ్రెష్గా కూర్చున్నారండి. నేను వెళ్ళి నాన్నగారి ముందు ఒక 2-3 అడుగులు దూరంలో కూర్చున్నాను మాటలు లేవండి 1 అవర్ అమ్మ ఉష గారు కాన్స్టెంట్
సైలెన్స్
సైలెన్స్ రియల్ నాలెడ్జ్ ట్రాన్స్ఫార్మ్స్ గురు టు శిష్య ఇన్ సైలెన్స్.
ఎస్ ఎస్ అండి, ట్రూ ట్రూ ట్రూ.
అది అర్థమైందండి. అంటే నేను చెప్పిన మాట ఏంటండి, మహాత్ముల సన్నిధిలో మనం వాసనలు పలచబడి వస్తువుకు దగ్గర అవుతాం అన్నాం. ఆయన మహాత్ములని మనం అనుకోవడం లేదేమో, లేదా 1 అవర్ చూపించారు. తర్వాత ఆఫీస్కి వెళ్ళే 1 వారం రోజుల్లో ఆఫీస్ లో చిన్న ప్రమోషన్. ఏంటి ప్రమోషన్ అంటే సార్ ఇచ్చేస్తారట అందరికీ, అని చేత మనకి ఎంత వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు అందరు. నాకప్పటికి 54 సంవత్సరాలు వయసు ఉంది, ఇంకా 4 ఏళ్ళు సర్వీస్ ఉంది. ఆఫీస్ లో జిమ్ అమ్మా నేను. నేను జాయిన్ అయింది గుర్తే జాయిన్ అయ్యాను, ఒక్క ప్రమోషన్ వచ్చింది, ఎక్కువ ప్రమోషన్ రాలేదు. నన్ను పెద్ద హై లెవెల్కి తీసుకెళ్దామని ఎంత ప్రయత్నం జరిగినా, పెద్ద చైర్మన్ నోటీసులు ఉన్నా సరే ప్రారంభం నుండి పాలిటిక్స్ అంటే జరగలేదు. అందుకే జీవితాలుగా ప్రారంభం అన్న మాట మొదట్లో చెప్పడానికి కారణం ఏంటంటే ఇవన్నీ ప్రారంభమే. ఇంత గ్రేట్, ఇంత పాపులారిటీ ఉన్నా, ఇంత క్వాలిఫికేషన్ ఉన్నా, ఐ కుడ్ నాట్ రైజ్డ్ మెటీరియలిస్టికలీ, బట్ ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. ఆ లైన్లోకి వెళ్తే తెలియదు.
అవును అవును, అందుకే అంటారు కదండి భక్తుడిని జనరల్ గా భగవంతుడు మధ్య మార్గం మిడిల్ లోనే ఉంచుతాడు. ఎందుకంటే ఎనీథింగ్ ఎక్సెస్ మైట్ పొల్యూట్ ది మైండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యాండిల్డ్ కేర్ఫుల్లీ.
ఆ మాటలు కూడా ఉన్నాయి మనకి, నాన్నగారి మాటలో ప్రతి మాట నాన్నగారు ఉంది. సబ్జెక్ట్ లో వెళ్తే నాకు సరిపోదు అంటే అదేమైందంటే, వెంటనే వాళ్ళు లెక్కేశారు నాకు 5 లక్షలు వస్తుంది అన్నారు ఎక్స్ట్రా. అప్పటికి నేను నార్మల్ గా రిటైర్ అయితే మాకు 4-5 లక్షలు వస్తుంది, ఇంకో 5 లక్షలు అంటే 10 లక్షలు వస్తే 10 వేలు వస్తుంది నా జీతం. ఇప్పుడు 10,000, 11,000 పెన్షన్ తో కలిసి 10,000 వస్తుంది. లెక్కేసుకొని వెంటనే విఆర్ వస్తుంది కదా అని చెప్పేసి, విఆర్ వస్తుంది అని అడ్వైజ్ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే అప్లికేషన్ డ్రాఫ్ట్ చేసి నాన్నగారు చెప్పారు కదండి పూజ గదిలో కూర్చొని నాన్నగారు పాదాలు దగ్గర పెట్టి, తండ్రి నా దేహ ప్రారంభంలో పని చేయాలంటే నాకు విఆర్ రాదు, లేకపోతే కదని మీరు చెప్పారు అని పాదాల దగ్గర పెట్టేసి అప్లికేషన్ సబ్మిట్ చేశాను. అప్పటికి సుమారు 4-5 ఏళ్ళ నుంచి పెండింగ్లు ఉన్నాయి. నేను సబ్జెక్ట్ అప్లికేషన్ పెట్టిన 15 రోజుల్లో విఆర్ శాంక్షన్ అయిపోయి అందరికి. 3,000 మందికి ఇచ్చేశారు. అంటే ఇంకా 4 ఏళ్ళు సరిపోయింది పని లేదు. అంటే ఇంకో డివైన్ ప్లాన్ ఇందులో మెయిన్ ఇదంటే, ఇప్పుడు ఈ లైఫ్ హిస్టరీ రాస్తామంటే ఇవన్నీ వస్తున్నాయండి మైండ్లోకి. నాకు నాన్నగారు 95లో కదండి నాకు దగ్గర, దానికి ముందు మే నెల వరకు కూడా నేను నిత్య కర్మయోగినండి. ఆఫీసులో ఎంత బిజీ వర్క్ అంటే అది నా ఇష్టంతో చేస్తుంది, బైండింగ్ కాదు. డైరెక్ట్ గా ఒక చైర్మన్ కూర్చోడి కుడుభుజంగా పనిచేస్తున్నప్పుడు పని చేయకుండా ఎలా ఉంటుంది, ఇష్టం వచ్చిన పని కష్టంగా ఉండదు. కానీ నాన్నగారు నా జీవితంలో ప్రవేశించే 6 నెలల ముందు చిన్న సంఘటనతో నా పల్లెని సీట్లో పడేశారండి. అస్సలు పని లేదు, రోజు 4 గంటల పని లేదు. కానీ అప్పటికే డిపార్ట్మెంట్ లో తెలివైన ఉండండి, స్పిరిచువల్ గా మంచి రేపోర్ట్ బోర్డు అంతమంది రేపోర్ట్ ఉండడం వల్ల ఇంకా అక్కడి నుంచి స్పిరిచువల్ స్టార్ట్ అయిపోయిందండి ఆఫీస్ లోనే.
ఓకే ఓకే.
ఆ విధంగా 5 అంటే చూసారా, కృష్ణుడు జన్మెత్తి వచ్చేటప్పుడు ఆ ఋషులందరూ ముందే రెడీగా ఉంటారు వర్క్ చేయడానికి అంటారు. నాన్నగారు వర్క్ ముందే నన్ను ప్రిపేర్ చేసి ఉంచారండి ఖాళీగా.
వెరీ బ్యూటిఫుల్ అండి, వెరీ బ్యూటిఫుల్.
ఆ విధంగా విఆర్ అయిపోయింది. విఆర్ అయిపోయిన తర్వాత ఇంకా అంత ఖాళీ కదండి. ఇంకా మరి ఫ్యామిలీ లైఫ్ చాలా ఒడిదుడుకులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అవన్నీ మనకేమి అవి అనిపించవండి ఆ రోజుల్లో. మరి
అవునండి,
అంతకాలే కావు.
అంటే అంటే అనుగ్రహం, అనుగ్రహం ఫీల్, అనుగ్రహం ఫీల్ అయ్యే వాళ్ళకి అది బంధకం అవ్వదు.
అందు అవదు అవదు, దట్ ఇస్ ట్రూ. అంటే ఇది నేను అలాంటి మాటలన్నీ కూడా ఎందుకు యాడ్ చేయట్లేదు అంటే సబ్జెక్ట్ ముందు పరిచయంలోకి వెళ్ళిపోతుంది అంటాను.
అవునండి అవును.
మా ఒక రోజు నాన్నగారు ఎప్పుడు కూడా ట్రైన్లో దిగ్గానే సుబ్రహ్మణ్య గారు ఎలాగున్నారు, హ్యాపీగా ఉన్నారా, బుర్రపడం అంతే. ఎప్పుడు నాన్నగారికి నా ఫ్యామిలీ విషయాలు కానీ ఏ విషయాలు కానీ చెప్పే అవసరం లేదు, ఆ థింకింగే లేదండి. సమ్వేర్ 9 ఒక సంవత్సరం ఏదో 2000 ఓసారి ట్రైన్లో వస్తూ ట్రైన్ దిగారు. దిగిన వెంటనే సుబ్రహ్మణ్యం గారు మీ అబ్బాయిలు ఏం చేస్తున్నారండి అని అడిగారండి. అడిగితే ఇలాగ ఇంజనీరింగ్ చదువుతున్నాడండి, చిన్నవాడు ఇంకా ఎంసెట్ రాసాడండి అంటే ఇంకేం అడగలేదండి, రేపు ఓసారి ఇంటికి తీసిరండి పద్మగారు ఇంటికి అన్నారు. ఇద్దరిని తీసుకెళ్ళానండి. తీసుకెళ్తే భక్తులు ఎవరూ లేరండి, 4 గంటలకు వెళ్ళాము ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. పద్మగారు మీరు ఉండండి నమ్మన్నారు కదా నాన్నగారు అన్నారు. ఒక గంటలో నాన్నగారు వచ్చారండి. నాన్నగారు కళ్ళు మూసుకున్నారు, రామచంద్రరావు చేయి పట్టుకొని తీసుకెళ్లి బెడ్రూమ్లో కూర్చో పడుకోబెట్టారు నాన్నగారిని. అలా అడిగితే సుబ్రహ్మణ్యం గారు అంటే ఉండమన్నాను అన్నారు. ఒక 5 నిమిషాల్లో పిలిచారండి, రూమ్లోకి వెళ్ళామండి. నాన్నగారు మంచాన్ని గడ్డు పడుకొని ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు ఐ టెస్టింగ్కి వెళ్ళామండి, గంటలో మంది వేశారండి అని చేత మీరు కూర్చోండి 5 నిమిషాలు వేసి కూర్చున్నారు. మా పెద్దబ్బాయి ఇప్పుడు ఏంటి, మా పెద్దబ్బాయి ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నారు, కొంచెం దూరంలో నేనున్నాను, ఇంకో కొంచెం దూరంలో మా చిన్న అబ్బాయి ఉన్నారు. మా అబ్బాయి పేరు చిరంజీవి. నన్ను అడగలేదండి, ఏంటి చిరంజీవి నీ సంగతి అంటే, నాన్నగారండి నేను ఇలాగా గీతం కాలేజీలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ పాస్ అయ్యాను, చదువుతున్నానండి, నేను క్యాంపస్లో సచిన్ కంప్యూటర్లో కూడా నేను సెలెక్ట్ అయ్యానండి, నాన్నగారు వచ్చి అందుకు వెళ్ళమంటున్నారండి, నాకు వచ్చి ఏం చేయాలో అర్థం అవటం లేదండి అంటే, నువ్వు వెంటనే జాయిన్ అయిపో సత్యం కంప్యూటర్స్లో, నువ్వు వెంటనే జాయిన్ అయిపో, నువ్వు ఎర్నింగ్ ట్రాక్లో పడిపోతావు, నువ్వు ఇప్పుడు వెళ్ళి సత్యం కంప్యూటర్లో జాయిన్ అయిపోతే నెక్స్ట్ అమెరికా వెళ్ళి చదువుకోవాల్సిన వాళ్ళు కూడా నీకు జూనియర్స్గానే జాయిన్ అవుతారు, అలాగే చేస్తానని చెప్పి, నాన్నగారండి నాకు ఇంకా చదువుకోవాలంటే నువ్వు చదువుకో, నువ్వు వృద్ధిలోకి వస్తావు అంటే, వాడు వెంటనే సత్యం కంప్యూటర్లో జాయిన్ అయ్యి బెంగళూరులో జాయిన్ అయ్యి నైట్ కాలేజీలో రామయ్య స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్లో రోజు 10-12 గంటలు ఆఫీసులో పనిచేసి నైట్ కాలేజీలో ఎంటెక్ పూర్తి చేశాడు. అప్పుడు ఏమైందంటే అండి, ఓ 2 ఏళ్ళ తర్వాత నాన్నగారు మళ్ళీ వైజాగ్ 2-3 ఏళ్ళ తర్వాత కలిసి, సుబ్రహ్మణ్యం గారు మనం తీసుకున్న నిర్ణయం కరెక్టే కదండి, నాకు అర్థం అవ్వట్లేదు ఏం చేయదంటే, అప్పుడు మా అబ్బాయి బ్యాచ్లో వెళ్ళోళ్ళందరూ కూడా అమెరికాలో చాలా సఫర్ అయిపోయారండి, ఇంత టవర్స్ పేలిపోయి కదండి.
అదే అదే అవును.
అప్పుడు ఆ పిల్లలందరికీ కూడా హ్యాండ్ టు మౌత్ అయిపోయింది అక్కడ.
అయ్యో
తండ్రి చూడండి, ఆ సేవింగ్ చూడండి, ఆ క్రేజ్ చూడండి. టైంలో వాడు వెళ్ళుంటే చాలా ఇబ్బంది పడదాం.
అవును,
చాలా మంది పేరెంట్స్ ఇక్కడి నుంచి డబ్బులు పంపించవలసి వచ్చింది. రెండో అబ్బాయి నీ పద్మగారింట్లో ఈ అబ్బాయి ఎంసెట్ రాశాడు అంటే, మీరు కోరుకున్న సీట్ వస్తుందండి, మీ అబ్బాయి కూడా మంచి సీట్ వస్తుందండి, ఫ్రీ సీట్ వస్తుందండి అన్నారండి. వీళ్ళు మెకానికల్ చదివించాలని కౌన్సిలింగ్కి వెళ్తే సివిల్ ఇంజనీరింగ్ సీట్లు అయిపోయండి, ఎవరో రిజెక్ట్ చేసి అంటే మెకానికల్ సీట్ వచ్చేసిందండి, ఫ్రీ సీట్. నా పిల్లల చదువు విషయంలో పెద్దోడు 3,000 చిన్నోడికి 5,000 అయిందండి, అంతేనండి నాకు ప్రత్యేకోవాలి. ఎంటెక్ వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ డబ్బులతో వాళ్ళు చదువుకున్నారు. ఈ విధంగా ఉంటున్నది. ఒకసారి మురమళ్ళ మీటింగ్, మురమళ్ళ మీటింగ్ కి పద్మగారు బంధువు ఒకరు నన్ను ఇన్వైట్ చేశారు, వెళ్ళాను. అమ్మ మా మధ్యన ఎవరో భక్తులు మాట్లాడారు, అది పెదమెట్ట పెదమడ ఏదో ఊరంత దగ్గర మురమళ్ళకి.
ఏదండి?
ఈ ఒక భక్తురాలు పెదమడ అని ఒక ఊరు చెప్పారు, వాళ్ళ స్వగ్రాము నాన్నగారు దిబో బంధువులు, ఆ జున్నూరు అది మురమళ దగ్గర మా ఊరు.
ఓకే,
ఆ పోలండి లీవ్ ఇచ్చి ఆ మురమళ మీటింగ్కి వెళ్తే, ఆ మురమళ మీటింగ్కి వెళ్ళానండి నాన్నగారు మీటింగ్కి. నాన్నగారు 1 గంటకల్లా వచ్చారు, రామన్ను నాన్నగారు వచ్చారు. ఆ మీటింగ్ అక్కడ ఏదో స్వామి శివుడి తాలూకా దేవాలయం, చాలా ఫేమస్ దేవాలయంలో మీటింగ్. ఆ మీటింగ్ భక్తులందరూ అప్పుడే పెద్ద క్యూ ఉన్న నాన్నగారు దర్శనం. అక్కడ కార్యకర్తలు ఎవరు సరైన ఆర్గనైజేషన్ లేదు. అప్పుడు రామన్ గారు నేను ఆ నాన్నగారి తాలూకా అక్కడ దగ్గరుండి భక్తులందరిని ఆర్గనైజ్ చేసి చేశాము. మీటింగ్ అయిపోయింది, మీటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం నేను వైజాగ్ బయలుదేరి వచ్చేయాలండి. వచ్చేస్తామంటే నాన్నగారు చెప్పేసి వెళ్ళిపోదాను కారు దగ్గరికి వెళ్ళానండి. ఇక చెప్ప ఉందే నాన్నగారు సుమంజారు మీరు కారులో కూర్చోండి, కారులో కూర్చుని మారు మాట్లాడి కారులో కూర్చున్నానండి. ఫ్రంట్ సీట్లో నాన్నగారు ఉన్నారు, బ్యాక్ సీట్లో నేను ఉన్నాను, రామన్ కారు తోలుతున్నారు. ఎప్పుడు నాన్నగారు అడగనుంది, ఒక 5 నిమిషాలు ఊరు దాటిన తర్వాత, నాన్నగారు అండి మా అమ్మగారి హెల్త్ కొంచెం బాగోట్లేదండి అని అన్నానండి. అంటే ఇమీడియట్ గా మీ హెల్త్ బాగోలేదా ఏమి అడగలేదండి. మీ ఆవిడ బాగానే చూసుకుంటారా అని అడిగారండి. బాగానే చూస్తుందండి, తన బాధ్యత అంతా తనే తీసుకుంటుందండి అన్నాను. మాట్లాడలేదండి. ఆ దగ్గర ఒక 10 నిమిషాల్లో ఒక పెద్ద తోట పొలాల మధ్యనే ఇల్లు అండి. నాన్నగారు బంధువులు ఇల్లు అనుకుంటారు, ఏదో ఒకటి వెళ్తా ఉంటారు, ఒక రోజు ఉంటారు అక్కడికి వెళ్ళేసరి నాన్నగారు నన్ను వాళ్ళు ఏదో చెప్పినట్టు నాకు ఏదో స్పెషల్ అకామిడేషన్ ఇచ్చారు. ఆ రోజంతా నాన్నగారితో ఉన్నాను. 2వ రోజు ఇంటికి వచ్చారండి. మా అమ్మగారు లాంగ్ డయాబెటిక్ పేషెంట్, కొంచెం యూరినేషన్ ఎక్కువైపోయేది, చాలా ఇబ్బంది ఉండేది మాకు. ఒక 6 వారం రోజులు అయిన తర్వాత అండి ఆవిడలో పూర్తి మార్పు వచ్చిందమ్మ. భోజనం చేసేటప్పుడు పేచి పెట్టారు, ఏమీ లేదు. చూసారా, సమాధిలో వెళ్ళిపోయినట్టు తయారైపోయింది, ఏం పెడితే తినేది అంతే. మంచి డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు, స్పిరిచువల్ గా అందరూ డాక్టర్ ఫ్రెండ్సే. ఆయన చూసి సుమంజ్ గారు మనం ఈ క్యాథడ్రల్ పెట్టేద్దామంటే పెట్టేశారు. ఆ క్యాథడ్రల్ తో సుమారు 3 సంవత్సరాలు ఆవిడ ఉన్నారమ్మ. 4 ఏళ్ళు ప్రశాంత జీవితం గడిగి స్వర్గస్థులయ్యారు. మాట చూసారా, అక్కడ మీ ఆవిడ సర్వీస్ చేస్తారా అంటే అన్నాను కదండి. నెక్స్ట్ టైం వైజాగ్ వచ్చేటప్పుడు మా ఆవిడతో దర్శనానికి వెళ్తాడు. ఒక్కరోజునే మా ఆవిడని తీసుకెళ్ళేవాడిని. మా ఆవిడని నేను చెప్పిన మాట అక్కడ ఇంకెక్కడ ఏమనలేదు ఎవరితో. ఏమండి, మీరు అత్తగారికి వెలపరం లేని సేవ చేశారండి. ఈ వర్డ్ నాకు కొత్త వర్డ్, వెలపరం లేని సేవ చేశారండి. మీకే సాధన అక్కర్లేదండి, మీరు తరిస్తారండి.
బ్యూటిఫుల్.
రెండు మూడు సార్లు పద్మగారింట్లో 40-50 మంది డివోటీస్ మధ్యని మా ఆవిడని ఒంపుగా పెట్టుకుని అందరికీ చెప్పడం అండి.
అవునండి,
ఆ అత్తగారిని బాగా చూసుకున్నారండి అని చెప్పి, పెద్దల సేవ, తల్లిదండ్రుల సేవ, అత్తమామల సేవ ఎవరు చేస్తారో వాళ్ళకి ఏ సాధన అక్కర్లేదు, తరిస్తారు. అంటే నాన్న మీద ధారణాశక్తి ఏంటి, ఆ నాన్నగారి ఉండేటువంటి సర్వజ్ఞత ఏంటి, మరి అంతే ఎక్కువ చెప్పలేను నేను. అయిపోయింది. నెక్స్ట్ మా అబ్బాయికి 2005లో మ్యారేజ్ అయిందండి. 2005లో మ్యారేజ్ అయితే ఫస్ట్ టైం మ్యారేజ్ అయింది కదా అని మా కోడల్ని మా అబ్బాయిని జున్నూరు తీసుకెళ్ళాను. జున్నూరు తీసుకెళ్తే నాన్నగారు దర్శనం చేయించానండి. నాన్నగారు దర్శనం అయిన తర్వాత ఎలా చెప్పాలి పిల్లిద్దరికి అలా చెప్పి, నేను నెక్స్ట్ టైం బెంగళూరు వస్తాడు చిరంజీవి మీ ఇంటికి వస్తాను అని ప్రామిస్ చేశారండి అక్కడ, వితౌట్ అవర్ రిక్వెస్ట్. ఏమీ మేము మాట్లాడలేదు. ఆ మాట ఎప్పుడైతే చెప్పారో, ఎందుకే యథాలతంగా అన్నారు, అవి వస్తారా లేదా అనుకుంటాం కదా జల్లగా. 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ నాన్నగారు విశాఖపట్నం వచ్చినప్పుడు, సుబ్రహ్మణ్యం గారు నెక్స్ట్ మంత్ ఎండింగ్కి మేము బెంగళూరు వెళ్తున్నామండి, మీ అబ్బాయి ఇంటికి వస్తామండి, మీరు ఏర్పాటు చేయండి. వెంటనే రామచంద్రరాజు గారు అడ్రస్ తీసుకొని బెంగళూరులో ఉన్న చిన్నమ్మాయి గారు అల్లుడితో మాట్లాడి అడ్రస్ తీసుకొని మా ఆవిడ నేను వెంటనే బెంగళూరు వచ్చేసాం వైజాగ్ నుంచి. నాన్నగారు ఏ రోజు వస్తారు ఆ రోజు స్టేషన్కి వెళ్ళాం. ఒక మా అబ్బాయి అప్పుడు ఇంకా కారు రాలేదు, బండి మీద దగ్గర వెళ్ళాం. అప్పుడు బెంగళూరు కంట్రోల్ స్టేషన్కి ఒక 10 మంది భక్తులు వచ్చారు. ఆ భక్తులు అందరిలో వచ్చేసి మా దగ్గరకు వచ్చి, సుబ్రహ్మణ్యం గారు మీ అబ్బాయి ఇంటికి వెళ్దామండి, ఎప్పుడు రమ్మంటారు అంటే, అదే 2-3 రోజుల తర్వాత శుక్రవారం కొంచెం మంచి రోజు కదా అని ఆ రోజు నాన్నగారు అని ఏం చెప్పలేదు. 3rd August 2007 అంటే మ్యారేజ్ అయ్యింది 3rd August శుక్రవారం గారు దయచేయండి అంటే, అదేంటండి ఆవేళ వర్కింగ్ డే కదండి, మీ అబ్బాయికి సెలవు ఇబ్బంది అవుతుంది కదండి, సెలవు పూట పెట్టుకుంటే మంచిది కదండి. చూడండి అక్కడ కూడా మన బాగోగులే.
అవునండి, అవును, అలా అందరినీనండి, అసలు ప్రతి భక్తుల్నినండి. అవునండి, అవును.
నాన్నగారితో సబ్జెక్టు కాకుండా నాన్నగారి జీవితాన్ని క్లోజ్ గా ఎవరైతే వాచ్ చేస్తారో ఇంకా వాళ్ళ సబ్జెక్ట్ అక్కర్లేదండి.
అవునండి, అవును అవును.
ప్రతి ఇంకా చెప్పాలంటే 100 కొంత పాయింట్స్ అండి. అంటే నాకు ఏదో మరి స్కార్పియన్ బ్రెయిన్ ఏమో, చిన్న చిన్న వాటికి కూడా నాన్నగారిని కొంచెం నిశితంగా అబ్జర్వ్ చేసేలాగా ఆయన నన్ను అనుగ్రహించారనుకుంటారు.
అదృష్టం,
అదృష్టం. నాన్నగారు చెప్పిన ప్రకారంగా మేము నాన్నగారితో భక్తులు ఎక్కువ వస్తారు కదా 10 సీటర్ వెహికల్ బుక్ చేసుకుని వెళ్ళామండి. వెళ్ళేసరికి అక్కడ శ్యామల గారు ఉన్నారు నాన్నగారితో, ఒక్కరే ఉన్నారు. రామనాథ్ గారు రామ వెళ్ళిపోయారు. నాన్నగారు వెళ్ళగానే అప్పుడు ఏదో 10 నిమిషాల ముందేనో అక్కడ భక్తులు ఉన్నారు, వీరి పేరు సుబ్రహ్మణ్యం గారు అండి, విశాఖపట్నం, వీరు మంచి రమణ భక్తులండి, పరిచయం చేయడం రమణ భక్తుడు గానే ఆ పరిచయం చేశారు. బయలుదేరి వచ్చాము, ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఆ ఫోటోలే పంపించాను. ఇంటికి వచ్చిన తర్వాత నాన్నగారు పర్మిషన్ తోటి పాద పూజ చేసుకున్నాము. నాన్నగారు పిల్లలు ఇద్దరిని బాగా బ్లెస్ చేశారు. రాగానే నాన్నగారు వెళ్ళి బాత్రూంలో అతను కాళ్ళు కడుక్కొని పూజా మందిరం దగ్గర సుమారు 3 నిమిషాలు నిలబడిపోయారు చేతులు జోడించి. అంత చాలా గంటలు జరిగింది. చాలా భక్తులందరినీ బాగా బ్లెస్ చేశారు. వెళ్ళిపోయేటాడు లిఫ్ట్ లో, నాన్నగారండి చాలా ఆనందంగా ఉందండి, మీరు వచ్చారు, మా పాదాలు మోపారు, మీరు మా ఇంట్లోనూ మా పిల్లలు అదృష్టం కంటే సుబ్రహ్మణ్యం గారు మీకంట మేము ఎక్కువ సంతోషంగా ఉన్నామండి అన్నారు. మీ పిల్లలు స్పిరిచువల్ గా మెటీరియలిస్ట్ గా 2 విధాలు కూడా అభివృద్ధిలోకి వచ్చారండి, చాలా సంతోషం అండి.
ఆయన ఎంత కోరుకునేవారోనండి. జనరల్ గా మెటీరియలిస్టిక్ జీవితం మీద ఉండదు కదా ట్రూత్ చెప్పి. ఇప్పుడు ఎవరైనా జ్ఞాని కానివ్వండి, లేకపోతే ఒక మాస్టర్ కానివ్వండి, గురువులు కానివ్వండి, ఎవరైనా కూడా ట్రూత్ గురించి మెన్షన్ చేసి ట్రూత్ గురించి మాట్లాడతారు తప్ప మెటీరియలిస్టిక్ వెల్ఫేర్ అంతలా. నాన్నగారు ఐ మీన్ ఆయన హ్యాపీనెస్ అవుట్ రైట్ గా ఎక్స్ప్రెస్ చేసేవారు. మెటీరియలిస్టిక్ గా అభివృద్ధిలోకి వచ్చి అన్ని అంటే ఇహో పరువు కూడా ఉండాలి అని ఎప్పుడు హోల్ హార్టెడ్ గా బ్లెస్ చేసేవారు అనమాట.
అలాంటి బాయ్స్ ని చాలా మంది నాన్నగారు ఎలా బ్లెస్ చేశారో కూడా వాళ్ళ పొట్ట మీద నిమిరేవారండి.
అవును అవును.
అంటే
సుబ్రహ్మణ్యం గారు ఈరోజు ఫాదర్స్ డే, అదే మీరు ఆ మాట అంటూ ఉంటే అవును అవునండి, ఫాదర్స్ డే అండ్ యూనివర్సల్ ఫాదర్స్ డే. యూ హ్యావ్ బీన్ అ సక్సెస్ఫుల్ ఫాదర్ అండ్ యూ హ్యాడ్ అ వెరీ వెరీ ఐ మీన్ యూ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫాదర్ యాజ్ వెల్ యాజ్ గాడ్ ఫాదర్ మన నాన్నగారు.
అంతేనండి, ఆ విధంగా బ్లెస్ చేశారండి. శ్యామల గారు కూడా విశాఖపట్నం భక్తులందరికీ మా పిల్లల గురించి అంతా తెలిసిందండి, అయిపోయింది. ఆ వెళ్తూ ఆ నాన్నగారితో మరి కారు ఖాళీగా ఉంది కానీ మొత్తం ఫ్యామిలీ అంతా ఫాలో అయ్యండి వాళ్ళ అమ్మాయి ఇంటి వరకు కావులో మళ్ళీ పోయి అంత సబ్జెక్ట్ అండి. వెళ్తూ సుబ్రహ్మణ్యం గారు, మీరు మీ అబ్బాయి ఇల్లు బెంగళూరులో తిరువణామలై వెళ్ళే రోడ్లోనే ఉంది, ఎప్పుడు వెళ్ళినా మేము మీ అబ్బాయి ఇంట్లో ఆగి మీ అబ్బాయి ఇల్లు చూసుకొని తిరువణామలై వెళ్ళొచ్చండి అని కూడా అన్నారు. కానీ బెంగళూరులో హోసూరు దగ్గరలో ఒక రమణాశ్రమం ఉందండి, చాలా బాగుంది, మేము ఒకసారి వెళ్ళాం, మీరు ఒకసారి వెళ్ళండి
అన్నారు.
చెప్పారు కానీ వెళ్ళాను. మీరు ఎప్పుడు మరి బెంగళూరు హోసూరు దగ్గర ఆశ్రమం చూసారో లేదో నాకు తెలీదు. వండర్ఫుల్ ఆశ్రమం అండి, మంచి గొప్ప డివోటీ, బాగా కట్టారు. అది నేను వెళ్ళాను, అక్కడ అంతా ఎంక్వైరీ చేశాను, ఆయనతో మాట్లాడాను, ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన ఎంత రెస్పెక్ట్ఫుల్ గా రిసీవ్ చేసుకున్నారంటే భగవాన్ భక్తుడు అండి ఆయన. చెల్ల కోటి 3 ఫ్లోరిడ్ బిల్డింగ్, ఫస్ట్ టాప్ ఫ్లోర్ లో ఫుల్ హాల్ అంతా పెద్ద ఏది పంచలోహాల విగ్రహం, భగవాన్ విగ్రహం, భగవాన్ తో వారికి ఉన్నంతా చెప్పారు. అప్పుడు నేను నాన్నగారి గురించి ప్రస్తావన తెచ్చానండి, మీ ఆశ్రమానికి మా గురుగారు చెప్పుకుంటూ నేను వెళ్ళండి, అది థరోలీ ఎంజాయ్ అండి. అంటే నాన్నగారి విషయం ఎక్కడికి వెళ్ళినా మనం డీటెయిల్ గా చెప్తాం కదండి చెప్పగానే ఆయన వెంటనే ఆకర్షించి ఆయన దర్శించాలండి నేను అన్నా. తిరువణామలో వేస్తారండి, వచ్చేటప్పుడు నేను మీకు ఫోన్ చేసి చెప్తానని చెప్పాను. ఆ విధంగానే వైజాగ్ తిరువణామలో వెళ్తే ఫోన్ చేస్తే ఆయన తిరువణామల నుంచి నాన్నగారి దగ్గరికి వెళ్ళి భార్యాభర్త ఇద్దరు 2 సార్లు దర్శనం చేసుకున్నారు. నాన్నగారు వైజాగ్ వచ్చి, సుబ్రహ్మణ్యం గారు మీరు బెంగళూరు గొప్ప భక్తుల్ని పరిచయం చేశారండి మాకు, ఇప్పటికీ కూడా మొన్న లాస్ట్ టైం వస్తాడు కూడా ఆయనతో మాట్లాడాను, అది వండర్ఫుల్, అది ఆ రమణాశ్రమే కదండి, దానికి అటాచ్డ్ గా పెద్ద బిల్డింగ్ కట్టి ఓల్డ్ ఏజ్ హోమ్, ఆర్ఫనేజ్ హోమ్, వండర్ఫుల్ సర్వీస్ చేస్తున్నాడు ఆయన. ఆ భగవాన్ ఆశ్రమంతో కూడా అనుబంధం ఉంది. అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా అక్కడికి ఒక దగ్గర వెళ్ళి ఒకసారి రమణాశ్రమంకి వెళ్ళమంటే ఒక ప్రేమతో నీ మామ మాలించు భక్త భక్తులుగా బ్రువు మరుణాచల అని ఎంతమంది భక్తుల్ని ఈ సేవగా భక్తుడిగా మనల్ని మార్చారండి ఆయన.
అవునండి అవును అవును.
ఈ విధంగా నాన్నగారితో చాలా వరకు మాకు ఇంటి తర్వాత నాకు 2010 లో బైపాస్ సర్జరీ అయిందండి. బైపాస్ సర్జరీ అయినప్పుడు కూడా నాన్నగారికి నేను చెప్పడం అనేటువంటిది లేదండి. అప్పుడు రమేష్ యాక్టివ్, రమేష్ వచ్చిన తర్వాత 5-6 ఏళ్ళకి వచ్చాడు. ఫస్ట్ నుంచి రమేష్ నేనంటే చాలా అతనికి ఇష్టం, భగవాన్ గురించి చాలా వరకు నా దగ్గరే నేను డిస్కస్ చేసుకుని రమేష్తో స్టార్టింగ్ లో అన్నా, రమేష్ నిన్ను నాన్నగారు వాకింగ్ భగవద్గీత అంటున్నారు, వై డోంట్ యు ట్రై టు సబ్జెక్ట్ కావాలంటే, శక్తి ఇంకా లేదండి సుబ్బండి గారు, ఇంకా తయారవుతున్నానండి అన్నారు. తర్వాత ఆయన ఎలా తయారయ్యారు మనకు అంతా తెలుసు, కానీ ఆయన ఎలా అంటే నన్ను ఓల్డ్ ఏజ్ వచ్చింది కదా అని సత్సంగాలకి ఆయన వచ్చి మీరు బండి లేకపోతే నన్ను ఇంటికి వచ్చి తీసుకెళ్లి మళ్ళీ దేవేశారు ఉండారు.
నైస్ అండి.
జున్నూరులో కూడా అంతే, నాన్నగారు జున్నూరులో మీటింగ్లు అయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత రమణక్షేత్రంలో రూమ్ లో కూర్చుంటే మళ్ళీ మా ఇద్దరికి సబ్జెక్ట్ అంతా రిపీట్ చేయడమే అక్కడ.
అవును, అలా అలా చూడడంలోనే మీరు నాకు బాగా జ్ఞాపకం ఉన్నారండి.
అయి ఉంటుందండి. తర్వాత 2017 లో రెండు కాళ్ళు ముడుకులకి బై ఇది కేటీఆర్ రీప్లేస్మెంట్ అయిందండి, అప్పుడు కూడా నాన్నగారు చెప్పలేదండి. రెండు రోజుల ముందు పద్మగారి దగ్గర నుంచి ఒక ఏదో పద్మగారితో ఇలా చెప్తే, అప్పుడు పద్మగారు సజెస్ట్ చేశారండి రెండు కాళ్ళు ఒకసారి చేయించుకుంటే మంచిదండి, ఇప్పుడే నాన్నగారు నేను హాస్పిటల్లో చూసి వస్తున్నాను అన్నారు. ఇంకా నాన్నగారి తాలూకా కొన్ని మాటలమ్మా, నేను బైపాస్ సర్జరీ చేసుకున్నప్పుడు, బైలేటర్ సర్జరీ చేసుకున్న దొరికిన భక్తులు కూడా డాక్టర్లు, థొరాసిక్ సర్జన్ వైద్యం సత్యనారాయణ గారు అని ఆయన భక్తి డాక్టర్. నా గురించి ఎక్కడ లేని రికమెండేషన్లు వచ్చేస్తున్నాయి. ఆఖరికి శ్యామల గారు అల్లుడు కూడా హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి చెప్పడం జరిగితే, ఆయన నా స్పెషల్ ఎవరండి అసలు అని అడిగారు. నేను చిన్న బొమ్మస్తానండి, అది కాదండి మీ గురించి ఎక్కడ లేని ఫోన్లు వచ్చాయండి పెద్ద పెద్దలు అందరూ అంటే, అలా ఎవరన్నా తెలియదండి. రమణ డివోటీని అంటే మీరు చలం గారు తెలుసా అని అడిగారు. చలం గారు చూడడం ఏంటండి భక్తులకి రమణ భక్తులకంటే, నాలుగో రోజు సర్జరీలో నాకు అలా డాక్టర్ 10 నిమిషాలు గడపండి, అరగంట సేపు నా దగ్గర ఆయన విన్నారండి. 15 రోజులు రివ్యూకి వెళ్ళాను కదండి, వెళ్ళినప్పుడు అమృతవాకులు వినీలాసం ఎంతకాలి ఆయన ప్రెజెంట్ చేశాను. ఆయన చాలా భక్తుడండి. ఇలా తీసి ఒక సెంటెన్స్ చదివి, సుబ్రహ్మణ్యం గారు నాకు అర్థమైన అర్థంగా నీ రెండు పుస్తకాలు పూర్తిగా చదువుతానని మీకు హామీ ఇస్తున్నానండి అన్నారు. తర్వాత ఒకసారి నాకు సడన్ గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తే, పేరరాజు గారిని విశాఖపట్నంలో పెద్ద గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఆయనకి శ్యామల గారు మొత్తం ఇద్దరు ముగ్గురు కలిసి నేను తీసుకెళ్లిపోతే ఆయన నాకు ట్రీట్మెంట్ చేసి నాన్నగారికి ఆయనకున్న పరిచయం చెప్పి, నాన్నగారు నా దగ్గర మాట్లాడించేవారండి, ఆయన ఎక్కువ మాట్లాడేవాడు, వైద్యం చేస్తే ఎక్కువ మాట్లాడేవాడు కాదండి అని. నాన్నగారు భక్తులు చాలా వింత భక్తులు అండి అందరూ, ఏం డాక్టర్ ఎవరో కానీ తెలియదండి. ఆయన నోట్లో గొట్టం పెడితే మూవనలేదు ఆనలేదండి, ఎవరైనా మీరు కక్కేస్తారండి ఉమ్మేస్తారండి, ఆయన బాడీ నాకు అభిజండి. ఆయన ఇంకా ఈ బయోలేటరల్ సర్జరీ చేసిన అతను రామకృష్ణ పరమహంస మహాభక్తుడు, ఆయన బ్లెస్సింగ్స్ తో ఆయన ఇన్స్టిట్యూషన్ లో చదువుకొని గోల్డ్ మెడలిస్ట్,
బ్యూటిఫుల్,
కర్ణాటకలో టాప్ డాక్టర్, టాప్ డాక్టర్. ఆయన తోటి నాకు ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆయన నన్ను ఒక గురువుగా భావించి ట్రీట్మెంట్ చేశాడు.
మనం
నేను ఒక మాట చెప్పాను, సర్జరీ చేసేటప్పుడు మీకు నొప్పి ఉంటుందంటే నాన్నగారు మాట, బేరింగ్ ఇంజరీ బేరింగ్ ఇన్సల్ట్ ఈజ్ ద హైయెస్ట్ సాధన మా గురువు చెప్పారండి, మీరు ఎలా కోస్తే కోసేసుకోండి. ఆ తర్వాత 3-4 రోజుల తర్వాత మా చిన్న అబ్బాయితో చెప్పారు, నేను ఇలాగా రామకృష్ణ మిషన్ లో వచ్చాను, నేను చాలా మంది స్వామీజీలతో తిరిగాను, మీ నాన్నగారితో మాట్లాడుతూ ఉంటే స్వామీజీతో మాట్లాడినట్టు అనిపించింది, అంచేత మన యంగ్ వాళ్ళ మార్గంలో అడ్డు వెళ్ళకూడదు, లైఫ్లు వేరు ఆ లైఫ్లు వేరు, వాళ్ళు అలాగే ఉండేవ్వండి అని చెప్పారండి నాన్నగారు అని మా చిన్న అబ్బాయి చెప్పాడు.
నైస్, వెరీ నైస్ అండి.
ఇలాంటి విషయాలు ఇంకా డివోటీస్ ఎంతో మంది, పండిత సమదర్శిన నాన్నగారి దగ్గరికి వచ్చిన ఎంతో మంది, అంటే జనరల్గా మనం ఎవరికన్నా పరిచయం మన ద్వారా 3 మంది వస్తారు కదండి.
అవునండి,
కాదు మనం నాన్నగారి దగ్గర తీసుకెళ్ళిన భక్తులకి వాళ్ళు పొందిన అనుబంధాలు చెప్పాలంటే అండి మరి చాలా ఉన్నాయండి.
అదేనండి, అవును.
అంటే ఇప్పుడు ఎలా జరిగిందంటే అండి, నాన్నగారు మరి ఎందుకు నన్ను ఇలా తయారు చేసి, నేను చెప్పాలంటే ఐఎమ్ఏ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సిటీ మేనేజర్, నాన్నగారు సహకారండి, మీరు అందరూ బంగారం పంజంలో చిలకలు, అప్పుడప్పుడు కాకులతో కూడా తిరగండి, అలా తిరిగినట్లయితే మీ సొంత తీసేదనేవారు. సరే నాకే తగిలిదండి వచ్చి. నాన్నగారు డివోటీస్ అందరూ రాజులు రిచ్ కల్ట్ అని ఒక పంతులు గారు నా దగ్గర అన్నారండి. మనకు రియాక్షన్ స్పందిస్తాం కానీ స్పందించాం. కానీ ఇక్కడ మోషన్ మీరు కానీ నేను కానీ మనలాడు చాలా మంది భక్తులు నాన్నగారు అనుగ్రహం సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం ఇప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడండి అవి నేర్పిల్లారండి.
అవునండి, అది మాత్రం నిజం.
మన మాటల వల్ల కూడా చాలా మంది ఉపశాంతి పొందుతున్నారండి.
అవునండి అవునండి అవును.
మాటలు కూడా ఉన్నాయండి. అంచేత ఆ ఎవరైతే నాన్నగారి గురించి అడ్వర్స్ కామెంట్ కాదు, అది నాన్నగారు చేయించిన పనే. వాళ్ళకి ఎలా నచ్చే వాళ్ళందరూ వాళ్ళ శిష్యగణంతో నాన్నగారు భక్తులు అయిపోయారండి. తర్వాత ఒక జ్ఞానిని జ్ఞానేంచగలడు, ఒక జ్ఞానిని జ్ఞానేంచగలడు. అలాగే ఇద్దరు ముగ్గురు హైలీ ఎలివేటెడ్ రియలైజ్డ్ సోల్స్ నాన్నగారు గుర్తించి మామూలు మన భక్తులందరూ నాన్నగారి మీద భక్తి ప్రేమలుగా ఉండడం వేరు. అలాంటి ఎలివేటెడ్ సోల్స్ అలా చూడగానే ఆయన మహాత్ముడు అన్న ఇన్సిడెంట్లు నాలుగైదు ఉన్నాయి. ఇంకో మాట శాంతానందపురి రమణాశ్రమంలో ఉంటారని ఎప్పుడైనా మీరు చూసారమ్మా?
బహుశా విన్నానేమోనండి, గుర్తులేదు గుర్తులేదు. సుబ్రహ్మణ్య గారు
పెడతాను అంటే నాన్నగారు ఎక్కువగా అరుణాచల్ వెళ్ళినా సరే ఒక్కొక్కప్పుడు నేను నాన్నగారు అరుణాచల్లో నాకు భక్తులతో నేను ఉండలేకపోయిన థాట్ వస్తే అప్పుడు ఎవరో ఒక సెయింట్ నాకు అరుణాచల్లో నాన్నగారు రూపంలో అప్జెక్టర్ అంటే అందులో ఈ శాంతానందపురి అన్న ఆయన ఒక ఆయన, ఆయన గురించి చాలా గొప్ప ఆయనండి. గ్రేట్ సైన్స్ స్కాలర్, చాలా బుక్స్ రాశారు. భగవాన్ తాలూకా 1996 అడ్వంటేజ్ నాన్నగారు వెళ్ళారు కదండి.
అవునండి,
అప్పుడు మామూలుగా మీటింగ్ అయింది, నాన్నగారు కూడా మాట్లాడారు.
అవునండి అవును.
అందరూ 15 నిమిషాలు మాట్లాడితే నాన్నగారు 1 అవర్ మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు స్వామి చెప్పారు.
ఇచ్చారు అవునండి.
కొన్ని డౌట్స్ వెళ్ళేవాడిని, ఆ డౌట్స్ అన్ని కూడా మీలాగా డాక్టర్లు 10 మంది ఉన్నారు శిష్యురాళ్ళు. అయింది సింపుల్ పర్సన్ భగవాన్ తాలూకా దర్శించి ఎలా పొందారంటే అదంతా మనం సర్వా చెప్పుకుందాము. ఆయన భగవాన్ తాలూకా సుప్రభాతం రాశారండి.
ఓకే ఓకే.
నా చెప్పారు నేను ఆయన వెళ్ళగానే నాకు 5-6 పుస్తకాలు ఇచ్చారు, అన్ని ఇంగ్లీషే. సాధన అకాడమీ భగవద్గీత, సాధన అకాడమీ అష్టావక్ర గీత, సాధన అకాడమీ ఆధ్యాత్మిక రామాయణం, సాధన అకాడమీ గురువారం బోల్డ్ పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు ఇస్తే చదివి చదవలేదు, జస్ట్ ఎన్ని పుస్తకాలు రాసి చదివి ఆయన ప్రశ్నించానండి. స్వామీజీ గురుగారు వాసనల గురించి చెప్పేవారు, దేహవాసన లోకవాసన శాస్త్రవాసన అండి. ఆ మొదటి రెండు నీవు మరి శాస్త్రవాసన అని మీకు మీరాటోళ్ళకి ఉంటుందేమో, మరి ఇన్ని పుస్తకాలు రాసేస్తున్నారు కదండి అని అడిగారు.
వెరీ స్వీట్ అండి. అదే అదే నేను ఇప్పుడు అనబోతున్నాను. అంత ఆనెస్ట్ గా ఒక స్వామీజీని అంత నేచురల్ గా సహజంగా పొలైట్ గా అడిగేశారుగా.
అంటే ఆయనతో సహజంగా ఆయన నాన్నగారులో ప్రేమ కురిపించేసేవారండి.
అదేలేండి,
చూపించండి.
ఆయన అంటే మీరు కూడా, ఐ మీన్ అంటే ఇట్స్ గుడ్ అండి, మీరు వీడియో చేయడం చాలా మంచిదైంది. ఎందుకంటే ఎంత స్వచ్ఛంగా నేచురల్ గా సహజంగా మీలా మీరు ఉంటూ ఎంత ట్రూత్ఫుల్ గా ఆనెస్ట్ గా జరిగింది, ఎంత బ్యూటిఫుల్ గా చెప్తున్నారండి. లైక్ ఇట్స్ సో సో ఐ మీన్ అంటే ఫాదర్స్ డే రోజు మీరు ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ మీదకి రావడం కూడా ఈజ్ 100% నాన్నగారు విల్ అండి. అంటే వై అనేది ఇప్పుడు తెలుస్తోంది మీ మాటల్లో. అదే అదే
స్వామీజీ అమ్మా సమాధానం. సుబ్రహ్మణ్యం గారు చెప్పింది 100 రూపాయలు కరెక్ట్. నేను ఈశ్వరానుగ్రహం వల్ల ఈ లైఫ్ హిస్టరీ చెప్తే ఇంకా మీరు ఆశ్చర్యపోతారు, టైం లేదు. మీ ఈశ్వరానుగ్రహం వల్ల నాకు పెన్ను కాగితం మీద పెడితే ఆగదు, ఒక తప్పు ఏదో థాట్ వస్తుంది రాసేస్తాను, అలాగా రాసేసి పక్కన పెట్టేస్తాను, దాన్ని మర్చిపోతాను. ఎవరు డివోటీ వస్తారు స్వామీజీ సర్వీస్ ఏమైనా చెయ్యాలంటే ఇదిగో ఆ పుస్తకం పట్టుకెళ్ళిపోయా నీకు ఏం కాలితో చేసుకుంటాను, ఆడ వెళ్తాడు ప్రింటింగ్ చేయించి తీసుకొచ్చి ఒక 50-60 కాపీలు ఇచ్చేస్తాడు, మీలాంటి వచ్చిన పని చేస్తాను అయిపోయింది పని.
సూపర్ అండి. ఐ మీన్ ఇది అంటే
అమ్మా
సుబ్రహ్మణ్యం గారు అంటే కర్త లేని కర్మ అనడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏముంటుంది చెప్పండి.
ఉండదండి.
అమేజింగ్ అమేజింగ్ అండి.
దగ్గరికి వచ్చిన తర్వాత నాన్నగారి దగ్గరకు వచ్చే వరకు నాకు ఉన్నది బుక్కిష్ నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ నాన్నగారి దగ్గర వచ్చిందన్న.
అంటే అందరికీ కూడా సుబ్రహ్మణ్యం గారు మీరని కాదు మొత్తం నాన్నగారు భక్తులు ఎవరైనా కూడా ఈ రోజు మనం ఎంతో కొంత ప్రాక్టికల్ గా మన జీవితంలో సబ్జెక్ట్ జీవిస్తున్నాం అంటే అది కేవలం నాన్నగారి అనుగ్రహం మాటనేనండి.
అంతేనండి అమ్మా. ఇది నేను మాట్లాడేది నాట్ యాజ్ సుబ్రహ్మణ్యం, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డివోటీ ఆఫ్ నాన్నగారు.
ఆఫ్ కోర్స్ ఎస్ ఎస్ కరెక్ట్. బాగా చెప్పారు, బాగా చెప్పారండి, బాగా చెప్పారు.
ఎవ్రీ డివోటీ.
అవును,
మీ నాన్నగారి డివోటీస్ దగ్గర నేను ఎంత నేర్చుకున్నానంటే మనం చాలా అవి నాన్నగారి దగ్గర నేర్చుకున్నది కూడా నాన్నగారు భక్తుల దగ్గర బోల్డ్ నేర్చుకున్నానండి నేను.
అవును,
సబ్మిసివ్నెస్ కానీ, ఆ వందనం కానీ, ఆ గౌరవం కానీ, ఆ భక్తి కానీ, పిఎస్ఎన్ రాజు గారికి ఒక రాముడికి లక్ష్మణ్ ఎలా సేవ చేయాలో అలా సేవ చేయని కర్లం బాబా గారు మాటిచ్చారన్న బ్లెస్
చేశారు.
అప్పటి నుంచి పిఎస్ఎన్ రాజు గారు నేను ఇద్దరు అన్నదమ్ముల్లో పనిచేసుకుంటారు. ప్రతి విషయానికి డిస్కస్ చేసేవారు అంటే నాన్నగారు భక్తులు పిఎస్ఎన్ రాజు గారు, సుజాత గారు, పద్మ గారు, మీరు మీ అందరితోటి నాకు అనుబంధం కలగడం అంటే ఇంకెంతకన్నా ఏముందండి.
అలా అనకండి, ఎందుకంటే మీరు చెప్పింది కరెక్ట్. అప్పుడు మీరు వైజాగ్ భక్తుల గురించి చెప్పిందంతా సో ట్రూ. ఎందుకంటే పిఎస్ఎన్ రాజు గారు కానీ, మన వైజాగ్ పద్మ గారు కానివ్వండి, సుజాత గారు కానివ్వండి, మన షర్మిల, ఈ మన భవానీ, అసలు భక్తులు శ్యామలాంటి కానీ, వీళ్ళందరూ అసలు అంటే నాన్నగారు నాన్నగారు వర్క్ చేయడానికి నాన్నగారు తెచ్చుకున్నట్టు మనుషుల్లాగే ఉన్నారండి ఎప్పుడు ఎప్పుడు. అంతే అమేజింగ్ వర్క్ అండి వాళ్ళంతా కూడా. అంటే వైజాగ్ అంటే మాకు హైదరాబాద్ లో ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఎలా ఉన్నారో వైజాగ్ వీళ్ళందరూ మాత్రం నాన్నగారు అందరికీ అందుబాటులో ఉండేలాగా అందరికీ సౌకర్యం ప్రొవైడ్ చేసి అందరికీ మీరు అన్నట్టు ప్రాక్టికల్ గా వాళ్ళు జీవించి సబ్జెక్ట్ ని నాన్నగారు అనుగ్రహానికి అనుగ్రహానికి ఆయన అనుగ్రహం అంటే ఆయన బ్లెస్సింగ్ ఎదుటి వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళని ఛానల్స్ కూడా ఆయన చేశారండి. మీరు అన్నట్టు వెరీ నేచురలీ దే ఆర్ ఆల్ ఎలివేటెడ్. అంటే మీరు దేనికి తక్కువ కాదు అంటే వాళ్ళు అని మిమ్మల్ని మళ్ళీ సెపరేట్ చేసుకుంటున్నారు. మీరు కూడా ఐ మీన్ వీఆర్ సో హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. ఐ మీన్ హ్యూమిలిటీ అది.
శిష్య పరమాణువుల్లో పరమాణువు అమ్మా నేను.
అంటే
భగవాన్ వాక్యం ఒక్కటి చెప్పేస్తాను, ఉన్నది ఆత్మ ఒకటే, ఆత్మ కంటే భిన్నంగా లేదు.
అవునండి,
అది తెలిసిన సర్వము తెలియను.
అవును,
ఫైనల్ వర్డ్ నాన్నగారు చెప్పినవి కొన్ని అంటే సబ్జెక్ట్ పరంగా మహం మనస్సు అంతర్ముఖమయ్యి అక్కడికి వెళ్ళడానికి నాన్నగారు సూచనలు మీరందరూ భక్తులే కాదన్న కానీ కావాల్సిన ముముక్ష లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా అందరిలోనూ మీరు మీ నాన్నగారిని చూడగలిగితేనే మీరు నాన్నగారు నిజమైన భక్తులు.
అవును, కరెక్ట్ కరెక్ట్. బాగా చెప్పారు,
నిజమైన నాన్నగారు మీరు హృదయంలో ఉన్నారు. భగవాన్ ఏమంటారు, నిజమైన అరుణాచ నీ హృదయంలో ఉన్నారు.
అవును,
తర్వాత అద్వైతం గురించి నాన్నగారు బోధించడం అనేటువంటి సబ్జెక్ట్ లో అంటే గురువు ఎప్పుడు కూడా ముందు ద్వైతంలోనే బోధిస్తాడు, తర్వాత అద్వైతం తీసుకెళ్తారు.
తీసుకెళ్తారు, కరెక్ట్ అండి.
అద్వైతం వాక్యాలు కొన్ని అక్కడక్కడ క్యాచ్ చేసిన వర్డ్స్ ఆయన అనుగ్రహంలో అయితే క్యాచ్ చేయలేదు.
అవునండి, అవును అవును.
ఎట్లా చెప్తారంటే బాహ్య గురువు కూడా అబద్ధమే కానీ అవసరం.
అవును,
అంటే ఎప్పుడైనా ఆయన స్వరూపాన్ని మనకి ఇవ్వాల, ఇస్తారు.
అవును అవును,
పైన కొన్ని ఉన్నాయమ్మా. ఇంకా సాయి గారితో ఇన్సిడెంట్ అయింది ఆంధ్ర రాష్ట్రంలో. అప్పుడు ఒక జ్ఞాని ఒక అజ్ఞానికి ఉన్న భేదం ఏంటంటే ఒక కపట స్వామి వచ్చారు తిరుపతేశ్వర ఆలయం మండపంలో సిట్టింగ్ ఒక స్వామీజీ తీసుకొచ్చారు. మన భక్తులు హైదరాబాద్ భక్తులు అప్పుడు ఎక్కువ లేరు ఎవరును. ఆయన వచ్చి నాన్నగారు ఉంటే నాన్నగారు ఎంతో గౌరవంగా ఆయన పలకరించి రెండు మాటలు అడిగేసరికి ఇంకా ఈ లోటుకు వచ్చిందంతా చెప్పడం నాన్నగారు టీచ్ చేయడం మొదలెట్టారు. నాన్నగారు అంటే ఇది ఎవరికి తెలియదు, పక్కన నేను ఉన్నాను, నా పక్కన పిఎస్ఎన్ రాజు గారు ఉన్నారు, ఆ పక్కన రామచంద్ర రాజు గారు ఉన్నారు, మరి అప్పుడు మీరు ఉన్నారు నాకు తెలియదు. అప్పుడు నాన్నగారు ఇంకా ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్ సాయి గారు మాట్లాడారు.
ఓకే,
సాయి గారు సార్ మీటింగ్ లో మాట్లాడితే ఆయన మొహం నాకు గుర్తుకొచ్చింది, ఆయన మాటలు గుర్తుకొచ్చాయి. ఆయన ఏం చెప్పారంటే గొప్పగా చెప్పి, నాన్నగారిని మీరు తీర్థయాత్ర చేయండి, ఇంకా మీకు శక్తి చాలదండి అని నాన్నగారు మాట్లాడడం మొదలెట్టారు. భక్తులందరూ స్టన్ అయిపోయి అలాగే ఉన్నారు. నాన్నగారు ఒక్కసారి ఆయన మాటలు మాట్లాడేసరికి, ఈ పూర్తిగా చెప్తే పోగొట్టాలంట పడుతుందండి, నాన్నగారు సహజ సమాధిలో వెళ్ళిపోయినట్టు కళ్ళు తెరిచే ఉన్నారు, ఆయన చూస్తానన్నారు, ఆయన మాట్లాడుతానన్నాడు. ఇలాగ అయ్యేసరికి ఏమైందంటే, అలాగే ఒక అరగంట సేపు మాట్లాడి ఆయన ఏమన్నాడంటే, నాన్నగారు మీ ఎదుట అమ్మా వినిపిస్తుందా?
ఆ వినిపిస్తుందండి, చెప్పండి చెప్పండి.
నాన్నగారు మీ ఎదుట మాట్లాడే అర్హత నాకు లేదని మీ భక్తులు సౌజ్ఞలు పంపిస్తున్నారండి అన్నాడు. అని అంతకుముందు నాన్నగారు ఏం చేశారంటే, పక్కన రామచంద్రరాజు చెప్తే పిఎస్ఎన్ రాజు గారు 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఆయన చేతిలో పెట్టి నమస్కారం పెట్టారు.
ఓహో ఓకే.
ఈ మాట అనకముందు మాట అనేసి ఏమన్నారంటే, నేను ఇలా కాశీ నుంచి వచ్చాను, చాలా డబ్పాలు కొట్టారు, నేను రమణాష్ట్రంలో 10 రోజులు నాకు పెర్మిషన్ ఇచ్చారండి, తర్వాత జున్నూరులో మీకు ఆశ్రమం ఉందంట, మీ జున్నూరు వస్తే నాకు 10 రోజులు ఆశ్రయం ఇస్తారంటే నాన్నగారు అడ్డంగా తలుపుపీశారు. అయిపోయింది కదండి ఆంధ్ర రాష్ట్రంలో సాయంత్రం ఇచ్చిన క్యాబినెట్. క్యాబినెట్ లో మన భక్తులందరూ కూర్చున్నారు, నేను కూర్చున్నాను. ఈ భక్తుల మధ్య ఇంకా గొడవ, ఎవడు తీసుకొచ్చాడు అతను, నాన్నగారు సబ్జెక్ట్ చెప్పొద్దంతా మనం తీసైపోయాం, ఈయన తీసుకొచ్చి మీద నిందలేస్తున్నారు. ఒక చిన్న ఘర్షణ బయలుదేరి
ఓకే.
అప్పుడు నా దగ్గర నాన్నగారు మాట్లాడించారు, ఏమండి మీరు ఏమనుకోకపోతే నేను మాట్లాడతానండి అంటే చెప్పండి అన్నారు. నాన్నగారు ఇవాళ మనకి ప్రాక్టికల్ గా నాలెడ్జ్ చూపించారండి సీను సినిమా. జ్ఞాని అజ్ఞానికున్న భేదం ఏంటో అక్కడ చూపించినట్టు ఆ స్వామీజీ గారు మాట్లాడారు.
అవును,
నాన్నగారు ఉన్నారో మీకు తెలుసు కదా, అంటే జ్ఞానికి ఇతరులు ఎవరు ఉండరు.
అవును,
అది నా దృష్టితో చూడలేదు, నాన్నగారు అలా ఉండిపోయారు, మనం కొట్టు చచ్చిపోతుంది అని చేత ఇది మనం అర్థం చేసుకుంటే ఇంక డిస్కషన్ తో పర్లేదంటే సైలెంట్ అయ్యారండి. అదే టైంలో నాన్నగారు మేడమెట్లు దిగి వస్తున్నారు,
వెరీ నైస్,
కుర్చీలో కూర్చున్నారు. కూర్చోగానే కూర్చున్న వెంటనే సుబ్రహ్మణ్యం గారు చూడండి స్టేట్మెంట్, సుబ్రహ్మణ్యం గారు ఓసారి స్వామీజీ వివేకానందుడి దగ్గరికి వచ్చారండి, వివేకానందుడితో మాట్లాడారండి ఆ స్వామీజీ. వివేకానందుడు ఆ మాటలు విని, స్వామీజీ మీరు బట్టలకు సన్యాసం ఇచ్చారు కానీ మనస్సుకి సన్యాసం ఇవ్వదని చెప్పారండి అన్న.
సూపర్,
ఐ హోప్ యు కాట్ ద పాయింట్.
ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ అండి, ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్. అంటే అందుకే సుబ్రహ్మణ్యం గారు, అందుకే నేను అన్నది ఏంటంటే, అంటే యువర్ హ్యూమిలిటీ ఇస్ మేకింగ్ యూ ఆనర్ ఎవ్రీబడి ఎల్స్, కానీ అంటే లోపల ఐ మీన్ గాడ్ సీస్ వాట్ యు ఆర్ యాజ్ అ పర్సన్ కదా. నాన్నగారు ఇప్పుడు అంటారు కదా, నెవర్ జడ్జ్ అ పర్సన్ బై వాట్ హీ అపియర్స్ బట్ బై వాట్ హీ ఈజ్ అని, బై వాట్ హీ ఈజ్ అని. సో ఐ మీన్ అంటే మీరు మీ పర్స్పెక్టివ్, అంటే ఒక ఒక సంఘటన జరిగితే అంటే దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకోవచ్చు, కానీ ఎంత బ్యూటిఫుల్ గా మీరు సబ్జెక్ట్ ప్రకారమే ప్రతి ఇన్సిడెంట్ ని తీసుకుని దాన్ని ఆర్గ్యుమెంట్కో లేకపోతే ఇంకొకలాగో పరిణమించకుండా దాన్ని కట్ చేయగలడం కూడా ఈజ్ అన్ అమేజింగ్ థింగ్ అండి. ఇప్పుడు తెలిసిన సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ చాలా చాలా సూక్ష్మమైన పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు సంఘటన జరిగినప్పుడు మీరు ఫీల్ అయినట్టే నేను ఫీల్ అవచ్చు, ఆర్ సంబడీ ఎల్స్ ఎవరైనా భక్తులు అనుకుందాం, మీరు ఫీల్ అయినా ఆ సందర్భంలో ఆర్గ్యుమెంట్ పెరగకుండా కట్ చేయడం అంత పొలైట్ గా, అంత సింపుల్ గా, వివరంగా, అట్ ది సేమ్ టైం వివరంగా క్లారిటీ వచ్చేలా చెప్పడం అనేది కూడా అది ఒక టాక్ట్ అండి. టాక్ట్ ఐ మీన్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ టాక్ట్.
గాడ్ నాన్నగారి గ్రేస్.
ఐ మీన్
ఇదే మాట ఇంకొకసారి జరిగింది, ఇది చెప్తాను మీకు.
చెప్పండి.
ఒకసారి శ్యామల గారి ఇంట్లో సత్సంగం జరుగుతుందండి, శ్యామల గారి ఇంట్లో సత్సంగం జరుగుతుందండి, శ్యామల గారు నన్ను ఎక్కువ పిలిచేవారు వెళ్ళాను. ఆవేళ మన నాన్నగారు భక్తులు కూడా ఇక్కడ వచ్చారు. అక్కడ కొత్తగా ఒక లేడీ ఒక 5 వారాల నుంచి ఏదో సబ్జెక్ట్ చెప్తున్నారు.
ఓకే,
ఏదో సబ్జెక్ట్ చెప్తున్నారు అంటే ఇదే సిచ్యువేషన్ శ్యామల గారి ఇంట్లో జరిగిందండి.
ఓకే,
నేనంటే పెద్దగా గౌరవం ఇచ్చేవారు అక్కడ. ఆవిడ ఏదో సబ్జెక్ట్ చెప్తూ చెప్తూ ఇంకొక 2 వారాల్లో మీ అందరి ముఖాలు కూడా అంతర్ముఖం అంటే మీకు ఆత్మ సాక్షాత్రం అయిపోయేలా చేసేస్తానన్నది ఆవిడ. అనేసరికి మన భక్తులు పేరు చెప్పేస్తారండి, మా అమ్మాయి మోహన గారు కొంచెం రియాక్ట్ అయ్యి ఏంటండి అంత తేడా ఉందా అనేది ఆవిడ ఏదో 2 మాట్లాడారు. అంటే ట్రైన్లో నాన్నగారు ఇద్దరు భక్తుల మధ్యన మాటలు ఎలా అహంకారాలు పెరుగుతాయన్న దానికి ఉదాహరణ ఇది కూడాను. ఆవిడ ఎప్పుడైతే 2-3 మాటలు మాట్లాడేసరికి ఆవిడ కోపం తెచ్చేసుకున్నారండి.
స్పీకర్
ఇంకా నేను రేపు నుంచి మాట్లాడుతున్నాను, నేను రేపు నుంచి మాట్లాడుతున్నాను, ఈవేళతో సన్యాసం తీసుకుంటున్నాను అన్నట్టుగా తయారైపోయింది. చాలా ఏం మాట్లాడలేకపోతున్నారు, నాన్నగారి దగ్గర తీసుకొని ఎవరు మాట్లాడిస్తున్నానన్నారు. అప్పుడు నేను చెప్పిన మాట గుర్తొచ్చిందండి, ఇది కాదు ఈ మాట కాదు ఈ మాట చెప్తాను ఈ మాట కాదు. అప్పుడు ఇంకో మాట అది చెప్పడం మర్చిపోయాను, ఇంకో ఈ మాట మాట చెప్తాను. అప్పుడు ఏంటి దీన్ని ఎలాగా అంటే నాన్నగారితో మనకి ఒక థాట్ ఇస్తేనే కానీ అది మనకు రాదండి.
అవునండి, అంటే సమయస్ఫూర్తి అండి.
సమయస్ఫూర్తి తండ్రి అనుగ్రహం అంతే.
అంటే ఒకటి సుబ్రహ్మణ్యం గారు, సమయస్ఫూర్తి ఎందుకు అందరికీ ఉండదు, అనుగ్రహం సమానమే
అంతే అంతే.
సో అంటే దట్స్ వాట్ ఐమ్ టెలింగ్ యూ, అంటే యు కాంట్ మెషర్ అ పర్సన్ విత్ అపియరెన్స్ బట్ బై వాట్ హీఈస్ అనేది. అంటే ఈచ్ వన్ ఆఫ్ అస్ ఈస్ డిఫరెంట్, ఎవరి మెచ్యూరిటీ లెవెల్ వాళ్ళదండి.
అంతే అంతే. అంటే దీనికంటే ముందు ఈ వాక్యం ఎలా జరిగిందంటే, ఇందాక బుజ్జి గారిది అది నాన్నగారు అక్కడ చెప్పిన వాక్యం కాదు, ఇది ఇంకోటి అండి. ఒకసారి ఆంధ్రాష్ట్రంలో టెర్రస్ మీద ఉన్నామండి, భక్తులందరూ ఉన్నారు, నాన్నగారు దగ్గరలో ఉన్నాను అనుగ్రహం కొలది, భక్తులు అందరూ ఏదో పళ్ళు వెళ్ళిస్తున్నారు, ఫారినర్ ఎవరు వెనకాల కూర్చొని సింపుల్ గా హాఫ్ ప్యాంట్ వేసుకొని బనీన్ వేసుకున్నాడు. నాన్నగారు అందరూ పళ్ళు ఇస్తున్నారు చూస్తున్నారు ఏదో అంటున్నారు, ఆయన వేరు చూస్తూ ఉంటున్నారు. ఆ ఫారినర్ కూడా చూశాను, అది కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటున్నారండి.
ఓకే,
ఆ పళ్ళు తెరిచిన తర్వాత 10 నిమిషాల తర్వాత నాన్నగారు ఇలా చేపించి నాన్నగారు కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నారండి.
ఓకే,
ఫారినర్ నాన్నగారు దగ్గర కూర్చొని మళ్ళీ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నారు. అటు ఇటు చూస్తున్నారు ఆయన చూస్తున్నారు. ఈ లోపల ఆ ఫారినర్ కళ్ళు ఇప్పాడండి. నాన్నగారు ఏమన్నారంటే, డూ యూ లైక్ మెడిటేషన్ అన్నారు నాన్నగారు. యా అన్నారు. కళ్ళు మూసేసుకున్నాడు, మళ్ళీ కళ్ళు మూసేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి నాన్నగారిని అడిగాడు. At times I think obstacles in my meditation.
Okay.
At times I am getting obstacles in my meditation. అంటే ఆయన నాన్నగారు ఏం చెప్పారు తెలుసా, దగ్గరికి వెళ్ళి నాకు వినిపించింది, వై డోంట్ యూ థింక్ దట్ అబ్స్టకల్స్ ఆల్సో ఈశ్వర.
ఓ వావ్, బ్యూటిఫుల్ అండి, వావ్, బ్యూటిఫుల్ అండి.
ఆ వరుడు శ్యామల గారి ఇంట్లో పనిచేసిందండి.
సూపర్ అండి, ఐ మీన్ దిస్ ఈస్ అమేజింగ్. మీ మొత్తం సత్సంగానికి ఇది హైలైట్ సుబ్రహ్మణ్యం గారు.
లేదండి, అలాగనకండి,
హైలైట్. సూపర్ అండి.
ఇప్పుడు శ్యామల గారి ఇంట్లో ఈ వర్డ్ ఉపయోగించి ఈ సిచ్యువేషన్ చెప్పానండి, నోళ్ళు మూతపడిపోయింది అందరికి. అంటే ఇది కూడా జరిగిన ఈ రప్చర్ కూడా ఈశ్వర సంకల్పము.
ఎస్ ఎస్ ఎస్
అనేసరికి ఇంకా మరి సత్సంగం అయిపోయిందండి, లేచేశారు అందరూ. అప్పుడు ఆ స్పీకర్ ఒక్కరు నిలబడితే ఆవిడ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి అప్పుడు ఒకసారి నాన్నగారి దగ్గర ఒకసారి ఆవిడ చూశానండి, పద్మగారి ఇంట్లో. అక్కడ ఎవరో నాకు తెలిసిన వాళ్ళు ఉంటే గంటసేపు సబ్జెక్ట్ నాన్నగారు రాకముందు సబ్జెక్ట్ ఏదో మాట్లాడుతుంటే ఆవిడ దగ్గర ఉన్నారు కానీ ఆవిడ ఎవరో నాకు తెలియదు, పోల్చాను. ఆవిడ దగ్గరికి వెళ్ళి, మీరు ఎంత మాట్లాడడం నాకేం తప్పు అనిపించలేదు, మీరు బుద్ధుడి తాలూకా సాక్షిభావం గురించి మీరు టీచ్ చేస్తున్నారు అనుకుంటాను అన్నారు. సార్ అదేనండి అన్నారు. అంటే సాక్షిభావంలో ఎలాగైతే మనం పైకి రాగలమో అది ఆవిడ థాట్.
మనోళ్ళు అంటే పాప ఆవిడ ఎక్స్ప్రెషన్ లో కొంచెం పొరపాటు పడ్డారు, అంటే
పొరపాటు పడ్డారు, మనోళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోలేదు.
అంటే ఇంటెన్షన్ అదేనండి. ఇక్కడ నేను ఇందాక మీతో టీఎస్ అంటే ట్యాక్ట్ నాన్నగా చెప్పేవారు, టీఏసిటీ ట్యాక్ట్, దాన్ని స్పెల్లింగ్ తో సహా చెప్పేవారు టీఏసిటీ ట్యాక్ట్ అని. అంటే ద ట్యాక్ట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ టు మేక్ ఇట్ ఇంపాక్ట్ఫుల్ అండి టు ది అదర్స్. ఐ మీన్ ఇట్స్ అ వెరీ సటిల్ థింగ్ అండి, సటిల్ థింగ్. అద్భుతం.
ఇవి ఎలాగో చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయండి. ఇంకా ఇక్కడతో నేను ఫుల్ స్టాప్ పెడతాను. ఇందాక స్వామి స్వామి శాంతానందపురి గురించి చెప్పాను కదండి.
అవునండి.
ఆయన నాకు ఒకసారి అంటే మొట్టమొదటిసారి ఆయన అంటే రమణాశ్రమంలో కూడా ప్రెసిడెంట్ ఉన్నా సరే ముందు పాలతీర్థం ఆయనకే ఇస్తారండి.
ఓ ఐసి ఐసి.
పెద్దపీట పెద్ద అగ్రతాంబూలం అయిందే
ఆయనకి
చాలా మంది. ఇంకోటండి నాన్నగారు ఇంకొకటి ఒక మాట చెప్పాలి. ఇప్పుడు భగవాను పెరీడ పురాణం చూసి ఇన్స్పైర్
అయ్యారు.
నాన్నగారు భక్తులు అంటే భగవాన్ భక్తులు చాలా మంది రీసెంట్ గా ఈ వేల్పూర్ స్వామి రాసిన రమణ పెరీడ పురాణం చూసి ఇన్స్పైర్ అయ్యారు.
అవునండి అవును.
ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ఆన్లైన్ సత్సంగంలో ఏనాటికైనా నాన్న శ్రీ పెరీడ పురాణం తయారవుద్దండి.
ఆఫ్ కోర్స్ అండి, ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్
తయారవుద్దండి. ఎందుకన్నానంటే 2001లో ఓసారి జున్నూరులో ఏదో గురు పౌర్ణమికి ఎప్పుడో హైదరాబాద్ డివోటి స్వరాజ్ లక్ష్మి ఎవరో అనౌన్స్ చేశారు మైక్ లో.
ఓకే.
నాన్నగారు డివోటి తాలూకా సంబంధాలని ఒక పుస్తకం రాద్దాం అనుకుంటున్నాము, భక్తులు ఎవరైనా మీరు షేర్ చేసుకుంటే నేను ఒక 4-5 పేజీలు అప్పుడున్న అనుభవాలు రాసి పంపించాను.
లక్ష్మి గారు అండి, తెలుగు ప్రొఫెసర్ లక్ష్మి గారు, తెలుగు ప్రొఫెసర్ లక్ష్మి గారు. అవును స్వరాజ్ లక్ష్మి. అవునండి లక్ష్మి అంటాము, స్వరాజ్ లక్ష్మి. అవును
వచ్చిందనేది తెలీదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ స్వామి శాంతానందపురి లాస్ట్ లో సుమారు 20-30 మంది మీలా డివోటీస్ అందరూ వారి అనుభవాలు రాశారండి. మంచి బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్, మంచి బుక్ అండర్ ది గ్రేస్ ఆఫ్ డివైన్ లవ్ అని ఒక బుక్ తయారైంది. ఆ పుస్తకం చూసి నాన్నగారికి కూడా ఇలాంటి పుస్తకం వస్తే ఎంత బాగుండు అనిపించిందండి. సత్సంగాలు
అవుతున్నాయి.
మన మన భక్తుల తరక సంకల్పాలు చూసారా అనుకుంటే రాత్రుల్లో ఎలా స్వప్నంలోకి వస్తాయో ఏదో రోజుకి అది ట్రూ అయిపోతాడు.
అవునండి అవును, ఆబ్వియస్లీ కదా.
ఇంకా ఫైనల్ గా ఈ స్వామీజీ గురించి ఏంటంటే అండి, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఆ స్వామీజీ అంటే నాన్నగారు ఎప్పుడైనా సరే ఏదన్నా మనకు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఇంకా సబ్జెక్ట్ చెప్పడం మర్చిపోయాను. సుబ్రహ్మణ్యం గారు అండి మన భగవాన్ సబ్జెక్ట్ ట్రూగా చెప్తే ఒకటి రాడండి.
కరెక్ట్.
అని చేత కొంచెం కోపు గింజలు కలపవలసి వస్తుందండి అనేవారు అనేసి. అంటే ఇప్పుడు భగవాన్ చెప్పింది ఏంటంటే మనకి అంతర్ముఖం అవడం కదండి.
అవునండి అవును.
అంతర్ముఖం అవడానికి ఎన్ని యాంగిల్లో ఈ బుజ్జిగాడు ఎన్ని వేషాలు వేస్తాడు అన్ని మనకు విడమరి చెప్పి అందులోంచి లాగి లోన తీసుకెళ్ళడానికి చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒకటి జరిగింది ఏంటంటే సాయంత్రం అయ్యేసరికి మనం నాకు నడుకుల నొప్పుల వల్ల భగవాను సమాధి హాల్ పైన మెట్లు మీద కూర్చుంటారండి. నాన్నగారు ఎవరి దగ్గర ఏ పెద్ద ఏ మాట విన్నా అంతే. ఇంకోటి అండి నాన్నగారు సుబ్బన్య గారు మన సబ్జెక్ట్ గురించి ఏ గ్రంథాలు చదవక్కర్లేదండి, భక్తులు వచ్చి వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్సే మన సబ్జెక్ట్ అండి. అదే మన సబ్జెక్ట్ అండి, ఏ గ్రంథాలు మనం తిరగేయక్కర్లేదు చెప్పేవారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాయంటే ఒకసారి గణేషన్ గారు నాన్నగారు నార్త్ వెస్ట్ గేట్ లో కారులో కూర్చొని చాలాసేపు మాట్లాడారు. ఈవినింగ్ కిచెన్ క్యాబినెట్ లో నాన్నగారు మనకు చెప్పింది ఏ మాట తెలుసండి, అంటే గణేషన్ గారు నాన్నగారు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాట. ఆ మాట భక్తులతో అంటే ఎవరైనా ఏది విన్నా సరే మనకు అది చెప్పేవారు మంచి మాటలు.
అవును అవునండి. రిపీటెడ్గా చెప్పేవారు సుబ్రహ్మణ్యం గారు.
భగవాన్ ఒకసారి భక్తులందరూ ఏంటి ఈయన ఎక్కడికి కూడా కదలటం లేదు అని కొంతమంది భక్తులు, భగవాన్ మన స్పెషల్ ట్రైన్ లో స్పెషల్ వ్యాగన్ బుక్ చేసుకుని కేదారినాథ్ బద్రీనాథ్ వెళ్దాం అని మీరు ఏమంటారు అంటే, భగవాన్ చెప్పిన మాట ఏంటంటే, ఇఫ్ దేర్ ఇస్ ఎ సిక్స్త్ ఎలిమెంట్ లెట్ అస్ గో. ఇఫ్ దేర్ ఇస్ ఎ సిక్స్త్ ఎలిమెంట్ లెట్ అస్ గో,
లెట్ అస్ గో. యా,
అంతేకాండి, ఎక్కడికైనా పంచిపోతాలి కదండి.
అంతే కదండి, ఐ మీన్ ఎంత సింప్లిఫైడ్ అండి, అసలు ఎంత సింప్లిఫైడ్ వే ఆఫ్ టేకింగ్ అస్ టు ట్రూత్ అండి.
అవును, నెక్స్ట్ వర్డ్ ఏంటంటే, అసలు నేను ఎక్కడి నుంచి కదలాలనే లేక వచ్చే కదలాలనే తలంపలేతే నేను ఎక్కడికి వెళ్ళగలను.
అవును, కరెక్ట్.
మాట్లాడాలి గణేశన్ గారు మాటలని నేను అనుకున్నాను. తర్వాత ఈ స్వామీజీతో నాన్నగారికి సంగమం జరిగిందండి. అది ఒక చిన్న వండర్ ట్రీట్మెంట్. అదేంటంటే, ఈ స్వామీజీ మొట్టమొదటిసారి ఆ నూట్ దగ్గర ఏదో మస్కమాస వచ్చేటట్లో ఫారినర్స్ తో మాట చెప్పారండి. అది ఎప్పుడో చాలా కాలం చెవిలో పడ్డది. హోమ్ సోవర్ కమ్ రమణాశ్రమం, నీడ్ నాట్ డూ ఎనీ సాధన, సింప్లీ కమ్ టెల్ హిమ్ దట్ ఐ డోంట్ నో ఎనీథింగ్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్.
బ్యూటీ అండి.
ఆయన నాకు అట్రాక్ట్ అయ్యారు. తర్వాత ఆయనతో చాలా ఇంట్రాక్షన్ అయింది, ఆయన బుక్స్ చాలా ఇచ్చారు. ఒకసారి నాన్నగారు, నాన్నాశ్రమంలో మనం ఉన్నాము, ఉదయం దర్శనం అయిన తర్వాత మధ్యాహ్నం ఎవరో రాకండి, ఒక గొప్ప వ్యక్తి మనల్ని కలడానికి వస్తున్నారని చెప్పారు. అంటే మధ్యాహ్నం మనం ఎవరు నాన్నగారి దగ్గరికి వెళ్ళలేదు. నేను ఇప్పుడు నాన్నగారు నాన్నాశ్రమంలో శ్యామల గారు అంటే నాకు స్పెషల్ గెస్ట్, నాకు ఆ పక్క రూమ్ లో ఉన్నా. ఆ వెళ్ళేసరికి ఈ స్వామి కూర్చొని ఉన్నారండి శాంతానందపురి. మనం చూడగానే సుబ్రహ్మణ్యం గారు, అదేమో పలకరించారు, స్వామీజీ అంటే నాన్నగారు కలడానికి వచ్చాను అన్నారు. ఒక 5 నిమిషాల తర్వాత నాన్నగారు ఏమో గొప్ప మాట్లాడుకో నేను వెళ్ళిపోయి.
అదే మన ఋషికే స్వామీజీ అండి,
ఋషికే హిమాలయాస్ అండి, వశిష్ట గుహ.
రైట్, ఓకే ఓకే, యా,
వశిష్ట గుహ, వశిష్ట గుహ.
ఓకే ఓకే, యా.
ఆ హాలు మీకు ఆ ఫోటో పెడతాను. ఆ హాలు భగవాన్ హాల్ మెట్ల మీద కూర్చున్నాడు. కూర్చుంటే ఈ స్వామీజీకి ఒక 75 సంవత్సరాలు ఒక ఓల్డ్ బ్రాహ్మిన్ డివోటీ ఉన్నారండి, మంచి డివోటీ.
ఓకే,
ఆయన 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచో తిరువణమలకి సెటిల్ అయ్యారు. భగవాన్ ఆశ్రమానికి అప్పుడప్పుడు వస్తారు. ఆయన నా పక్కన కూర్చుంటే, ఈవేళ స్వామీజీ మా నాన్న గురుగారిని కలడానికి వచ్చారు అన్నానండి. నేను ఒక్కసారి స్టన్ అయిపోయి, ఏంటంటున్నారు మీరు, ఏంటన్నారు స్వామీజీ మీ నాన్నగారిని కలడానికి వచ్చారా? నో నో, ఐ డోంట్ బిలీవ్. లేదయ్యా బాబు, మీ స్వామి మీ గురుగారితో నా ఛానల్ నుంచి పరిచయం, ఆయన వచ్చారన్న. నమ్మలేదండి. సరే అయిపోయింది. 2 రోజు మార్నింగ్ ఫుల్ ఫ్యామిలీ అండి, మా ఆవిడ నేను స్వామీజీ రూమ్ లో ఉన్నామండి, ఈయన ఫ్యామిలీతో ఉన్నాడు. నన్ను చూసి ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి చెవిలో నాకు కొద్ది వినపడ తమిళంలో అడుగుతున్నాడండి, మీరు నాన్నగారి దగ్గరంట నిజమేనా, నిన్న మీరు నాన్నగారిని కలడానికి వెళ్ళారంటే నిజమేనా అని అడిగాడు.
ఓకే,
కోపం తీసుకొని, సిదే కూర్చో అక్కడ అని చెప్పేసి గట్టిగా మాట్లాడి, ఎస్ ఐ హావ్ గాన్ దేర్, వి బోత్ మెట్, వి షేర్డ్ టుగెదర్, ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, గ్రేట్ మ్యాన్, అన్డౌటెడ్లీ హీజ్ ఎ గ్రేట్ మ్యాన్. ముందు రోజు నాన్నగారు ఏమన్నారు, నువ్వు గొప్ప వ్యక్తి రావడానికి కలడానికి వస్తున్నాను అన్నారు.
అవును.
నెక్స్ట్ డే ఏమన్నారండి, అంటే ఓ జ్ఞానే జ్ఞాని గుర్తించగలరు,
గుర్తిస్తారు. అవునండి.
అండి అది అయిపోయిన తర్వాత, ఇన్నాళ్ళ నుంచి నువ్వు నా దగ్గర ఉన్నావు, ఇదేనా నువ్వు నేర్చుకున్నావు అని 5 నిమిషాల్లో పంపించేసి, సుబ్రహ్మణ్యం గారు నేను నాన్నగారి దగ్గరికి ఎందుకు వచ్చానంటే, నాన్నగారు నేను మొట్టమొదటిసారి 96లో ఒకసారి కలిసామండి. నేను ఒకసారి అక్కడ ప్రవచనం ఆయన ఏదో చేస్తుంటే నాన్నగారు విని, స్వామీజీ మీ ఆశ్రమానికి కోసం వచ్చి మిమ్మల్ని కలుస్తామండి అని చెప్పారట నాన్నగారు.
ఓకే,
స్వామీజీ చెప్పారట అంటే ఆయన రూమ్కి వస్తానని. నాన్నగారండి, మీరు వస్తే మీ వెనకాల 3 మంది భక్తులు వస్తారండి, నాకు అకామిడేషన్ ఎక్కడ సరిపోద్ది, నేనే మీ రూమ్కి వస్తానండి అని ఇన్నాళ్ళకి నాన్నగారి దగ్గరికి వెళ్ళి కలిసానండి అన్నారు.
ఓ, ఐ సీ,
క్లారిఫై అయిపోయింది కదండి.
అంతే,
ఆ స్వామి వస్తున్నారంటే వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ డే మన టీచింగ్ ఏ తెలుసు నాన్నగారిది, బ్రహ్మం ఈజ్ అన్సీన్ అన్హెర్డ్. బ్రహ్మం ఈజ్ అన్సీన్ అన్హెర్డ్ ఆ స్వామీజీ బుక్స్ లో మాట్లాడుకో అవే. వాటి మీద నాన్నగారు చాలా మనకు సబ్జెక్ట్ చెప్పారు. అమ్మా ఇలాంటి సబ్జెక్టులోకి వెళ్ళకుండా ఇన్సిడెంట్ తోటే బోల్డ్ సబ్జెక్ట్ నేను ఎంజాయ్ చేస్తున్నానని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను.
ఓ డెఫినెట్లీ అండి, అంటే వి విల్ హ్యావ్ యూ మోర్ ఫ్రీక్వెంట్లీ నౌ.
ఏదో చూద్దాం తర్వాత. నాన్నగారు ఫైనల్ వర్డ్ భగవాన్ ఈజ్ విత్ యూ.
Yes.
భగవాన్ ఇన్ యూ, యు ఆర్ భగవాన్.
Yes. ఆసమ్ ఆసమ్ అండి. భగవాన్ ఈజ్ విత్ యూ, భగవాన్ ఈజ్ ఇన్ యూ, భగవాన్ ఈజ్ యూ,
యు ఆర్ భగవాన్.
యు ఆర్ భగవాన్
ఫైనల్ అమ్మా. 2017 మహాసమాధి, 2017 బిగినింగ్ లో ఎప్పుడో పద్మగారి ఇంట్లో నేను ఉన్నానమ్మా. నాన్నగారు వచ్చారు, నేను దూరంగా కూర్చున్నాను. సుబ్రహ్మణ్యం గారు మీరు దగ్గరికి వచ్చి కూర్చోండి అన్నారు. అప్పటికి ఇంకా నా ముడుకులు ఆపరేషన్ అవ్వలేదు, పెయిన్ తోటి కూర్చున్నాను. ఆయన ముందుని కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెట్టుకొని సుబ్రహ్మణ్యం గారు ఏం సాధన చేస్తున్నారు అని అడిగారు. అప్పుడు ఇన్నాళ్ళకి మీరు ఏం సాధన చేస్తున్నారు అండి అని అడిగారు. ఏం చెప్తామండి, ఏం సాధన చేస్తున్నాం అని చెప్తాం. పూజ చేసుకుంటున్నాం, జపం చేసుకుంటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం, చదువుతున్నాం, ఏం చెప్పాలో నోరు రావట్లేదు. మళ్ళీ భక్తులందరూ తిరిగి రెండు మాటలు మాట్లాడి ఏదో సాధన చేయాలి కదండి, చేయకపోతే ఎలాగండి, తప్పదు కదండి గురించి తెలుసుతూ ఉంటే. అందుకండి మనసు కొంచెం విచారణ వైపులో అవుతుందండి ఎక్కువగాను అన్నాను. మనసు కొంచెం విచారణ వైపులో అవుతుందండి అన్నాను. అంటే దగ్గరికి వచ్చి విచారణ చేసేదే మనసే కదండి.
సూపర్ అండి.
విచారణ చేసేది కూడా అండి అని చెప్పి ఓ 10 నిమిషాలు కూర్చోప్పుడు మీరు వెళ్ళి కూర్చోండి అక్కడ అన్నారు. కూర్చున్న తర్వాత 5 నిమిషాల తర్వాత లౌడ్ వాయిస్ తో సుబ్రహ్మణ్యం గారు, ఈనాటికైనా ఏనాటికైనా మీరు బ్రహ్మంలో ఐక్యమయ్యే వరకు మిమ్మల్ని మేము వదలమండి.
బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్.
3 సార్లు చెప్పారండి. చెప్పేసి ఇంకా వెళ్ళిపోయారు. ఈ ఇద్దరు 3 భక్తులు వచ్చి సుబ్రహ్మణ్యం గారు ఏంటండి నాన్నగారు ఇంత మంచి బ్లెస్సింగ్స్ మీకు ఇచ్చారంటే, అంటే గురువు అనుగ్రహం గురువు పట్ల అద్వైతం పనికిరాదు, కానీ గురువు మాట చెప్పింది కరెక్టే, కానీ నాకు లోపల తోచింది ఏంటంటే ఏమండి అందులో పెద్ద ఆశీర్వాదం ఏముందండి అన్నాను. లేదండి అన్నాను, జన్మ జన్మకి గురువు మనతో వెంటాడుతున్నాడు అంటున్నారు.
మళ్ళీ
తనలో తెలీదు, నాన్నగారు ఈ దేహం వస్తారో తెలీదు, మనం విడవకుండా నాన్నగారు ఆత్మరూపంలో ఎప్పుడైనా సపరేట్ గా ఉన్నారా, అదే కదండి భావం అంతరార్థం.
అంతే కదండి, అంతే కదా. ఐ మీన్ ఇట్స్ ఎటర్నల్ ప్రామిస్ హీ మేడ్ టు ఎవ్రీబడి కదా.
చాలా మంది, చాలా మంది మొన్న భక్తులు చెప్పారు ఈ జన్మలోనే మీరు తరిస్తారని. రమేష్ నాతో ఏం చెప్పినా నాన్నగారు చెప్పారు, సుబ్బమణి గారు నాన్నగారు నన్ను ఇలా బ్లెస్ చేశారండి, రమేష్ ఇంక నీకు శవాలు మోసే అవసరం ఉండదు అని చెప్పారండి అని. నాన్నగారితో నాకు ఎక్కువ ఇంటరాక్షన్ లేకపోయినా భక్తులందరూ ఇన్ఫర్మేషన్ అంతా నాకు ఫీడ్ చేసేవారండి. ఆ విధంగా చాలా చేస్తున్నాం. ఇన్సిడెంటల్ గానే మీకు చెప్పాను. తర్వాత నాన్నగారు బలిఘట్టం వెళ్ళారు, బలిఘట్టంలో స్వామీజీ కిరీట ధారణ చేశారు. తర్వాత మాస్టర్ సిరీని అవార్డు నాన్నగారికి ఇచ్చారండి, అది వండర్ఫుల్ మూమెంట్ అండి. 3-4 ఏళ్ళు నాన్నగారు వెనకాల పడితే నాన్నగారు ఏం చెప్పారు అండి, ఏమండి నాకంటే గొప్ప చాలా మంది ఉంటారండి వాళ్ళు చూడండి అని. అలా 3 ఏళ్ళు దాటేసి వచ్చి లాస్ట్ ని నాన్నగారికి ఇచ్చారు, దాంతో సరిపోయింది. ఇంకా అందుకే సన్నివేశాలండి అండి, మెమరబుల్, వండర్ఫుల్. అన్ని కూడా నేను ఈ ఏదో చిన్నది ఏదో పుస్తకంలాగా నాకు పెద్ద భాష మీద పట్టలేకపోయింది, నాకు వచ్చి జ్ఞాన భాష తోటే కొన్ని మొక్కలు రాసుకుంటున్నాను పిల్లల పనికి వస్తుందని. తర్వాత 2017 లో నాన్నగారు మహాసమాధి అయిన తర్వాత అప్పుడు మీ ప్రవచనం విని మీ పట్ల నేను ఆకర్షితున్నాయి. మిమ్మల్ని చూశాను నేను కూడా చాలాసార్లు.
నేను చూశానండి మిమ్మల్ని, అంటే అరుణాచలము, జిన్నూరు, రమేష్ గారితో కూడా మీరు చాలాసార్లు నా జ్ఞాపకం. అంటే మనం పర్సనల్ గా పెద్ద ఇంటరాక్షన్ చేయకపోయినా వీఆర్ ఫెమిలియర్ ఫేసెస్.
ఇంత మంచి ఇంటరాక్షన్ కోసం వెయిట్ చేయించారు.
అదేలేండి, దట్ టు ఆన్ ఫాదర్స్ డే.
ఫాదర్స్ డే, అవర్ ఫాదర్ బ్లెస్డ్. సబ్జెక్ట్ పరంగా మీరు ఇంగ్లీష్ లో మాట్లాడమంటున్నారు, బట్ ఇంగ్లీష్ మీద నాకు అంత పట్టలేదండి. ఏదో కొద్ది నాలుగు మొక్కలు చెప్పాలి తప్ప పర్వాలేదు. ఇంకా నాన్నగారు సబ్జెక్టు మరి చెప్పాలంటే నాకు ఎక్కువగా ఎలాబరేట్ చెప్పడం అలవాటు తక్కువ అండి.
సుబ్రహ్మణ్యం గారు మనము పర్వాలేదు కానీ తెలుగు తెలుగు కానీ వి విల్ డూ ఇట్ మోర్ ఫ్రీక్వెంట్లీ అండి, విల్ డూ ఇట్ మోర్ ఫ్రీక్వెంట్లీ.
నోట్ లేదండి, అది అంత ఫ్రీక్వెంట్ వద్దండి, పర్వాలేదు. ఇచ్చిందంటే అంతే
అంటే గురువు గారు మనకి ఎప్పుడు మళ్ళీ ఈ అవకాశం ఇస్తే అప్పుడు డెఫినెట్ గా వి విల్ డూ ఇట్ అండి.
ఫైనల్ ఇలాంటి కొంచెం మాటలు కొంచెం అప్పుడప్పుడు నాకు బుర్రలోకి వస్తాయి, మీలాంటి వాళ్ళతో నేను షేర్ చేసుకున్నా తప్పులేదని షేర్ చేసుకుంటున్నాను.
ఓ తప్పకుండా తప్పకుండా.
శాస్త్రం గురించి భగవాన్ అడిగితే శాస్త్రం అవసరం ఎంతంటే చెప్పారు కదండి మాట.
అవునండి,
ఆచార్య స్వాములు వారు కూడా చెప్పారు.
అవును,
శబ్దజాలం మహా అరణ్య జాలం మతి భ్రమరజాలం.
ఎస్ అవును,
అది కూడా మనం కొంచెం డిటాచ్డ్ గా అయినే చేస్తారులేండి. ఇప్పుడు చేసే అంటే ఇండిపెండెంట్ హ్యాపీనెస్ లేదండి. రీసెంట్ గా ఒక గ్రేట్ పర్సన్ నోట్లోంచి వచ్చిన సేయింగ్ మేము ప్రవచనాలు చేస్తున్నా ఉంటున్నాము, ప్రవచనాలు మానేద్దాం సరే మీరు ఊరుకోని ఇవ్వడం లేదు. మీరు విందామని ఇష్టపడుతుందంటే మీకు ఇంకా మీ సబ్జెక్ట్ జీర్ణం అవడం లేదన్నమాట.
అవును అవును అవునండి.
అలాంటి మాట ఒకసారి మనలాంటి సీనియర్ డివోటీస్ కి ఇవి చాలా అవసరం అండి. ఏదో రోజుని అది జరిగిపోతారండి, పర్లేదు.
నూనె సుబ్రహ్మణ్యం గారు యాక్చువల్గా మీరన్నట్టు వి షుడ్ బికమ్ మోర్ అండ్ మోర్ సైలెంట్ టు రిసీవ్ ది ట్రూత్ విచ్ ఈస్ విత్ ఇన్.
Yes.
Words are also an obstacle because అంటే మనం పూర్తిగా సంపూర్ణ జ్ఞానంలో మనం స్థిరపడిపోయిన తర్వాత తైలధారగా వస్తే అది 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 ఒక ఎత్తు. బట్ మీరన్నట్టు టిల్ దెన్ వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్.
మాట చెప్పారు అనిలే, దీంతో ముగించేస్తాను. అది ఏమీ లేదు, ఇంగ్లీష్ హూఎంఐ లో చెప్పింది. ఇప్పుడు మైండ్ థాట్స్ కదండి.
అవునండి,
థాట్స్ ఎక్స్పాండ్ అయ్యి కొలిది కూడా మైండ్ బైక్ వెళ్ళిపోతే వీక్ అయిపోద్ది.
అవునండి అవును,
థాట్స్ ఎక్స్పాండ్ అయ్యి కొలిది మైండ్ వీక్ అయిపోద్ది.
అవును,
ఆ థాట్స్ ఏ విధంగా వచ్చినా సరే, ఈవెన్ గాడ్ గురించి వచ్చినా సరే థాట్సే.
అవునండి అవును,
వీక్ అయిపోయిన మైండ్ ని ఒక సింగిల్ పాయింటెడ్ మీద తీసుకురావడే.
అవును,
తీసుకొస్తే ఆ మైండ్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది.
అవును కరెక్ట్. అవునండి,
స్ట్రాంగ్ మైండ్ కెన్ ఓన్లీ డూ సెల్ఫ్ ఎంక్వైరీ.
ఎస్ అబ్సల్యూట్లీ, అండ్ దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ సుబ్రహ్మణ్యం గారు. ఓన్లీ అ కాన్సన్ట్రేటెడ్ మైండ్ కెన్ పర్స్యూ సెల్ఫ్ ఎంక్వైరీ. సో ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ సెల్ఫ్ ఎంక్వైరీ, బట్ ఫోకసింగ్ యువర్ సెల్ఫ్ సో మచ్ దట్ యువర్ మైండ్ ఈస్ డైల్యూటెడ్ అండ్ నాట్ యునో వాస్ట్ అయి కాన్సన్ట్రేటెడ్ గా ప్రపంచంలో కాన్సన్ట్రేటెడ్ గా ఉంటే అది సాధ్యం కాదు.
అంతే, దృశ్యవారీతం చిత్తమాత్మన చిత్వదర్శనం తత్వదర్శనం.
అవును అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ.
అమ్మా ఉషమ్మా, ఐ యామ్ ఎక్సైటెడ్. నాన్నగారు ఇన్సెన్స్ లేనట్టుగా ఉంది.
పర్వాలేదు, ఫాదర్స్ డే కదా, స్పెషల్ అండి. సో ఎక్కువసేపు చెప్పించారు, బట్ వెరీ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ నాన్నగారే మాకు మళ్ళీ మళ్ళీ ఇవి జ్ఞాపకం చేశారు అనే తప్ప మాకు, ఐ మీన్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ థాట్ అబౌట్ దిస్ బికాస్ ఇట్స్ నాన్నగారు హూ స్పోక్ త్రూ యూ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ టుడే. అయితే ఒక్కటి అంటే టుడే ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింటర్స్ అండి. ఇంపార్టెంట్ పాయింటర్స్ ఏంటి అంటే, ఎస్ మీ మనసు ఏ తలం పైన కూడా, మీరు ఎండ్ చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఎండ్ చేశారు, ఏ తలం పైన కూడా నువ్వు తలంపులు పెరిగే కొలిది అది యునో లైక్ వాస్ట్ అయిపోతుంది తప్ప నీకు అంతర్ముఖం అవ్వదు. అంటే నువ్వు తగ్గించుకుని 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 అంతర్ముఖం చేసుకుని నీ సోర్స్ దగ్గరికి వెళ్ళగలిగితే అప్పుడు మాత్రమే నీకు ట్రూ ఎంక్వైరీ సాధ్యం.
అంతేనా?
సో వి షుడ్ బి ఫోకస్డ్ దేర్.
Yes.
Yeah, yeah, yeah.
With Guru's grace only it is possible.
It is possible. And Father's Day message to all of us. Thank you so much.
Very kind of you, Amma. We are grateful to you.
Thank you. Thank you, Andy. Thank you.
Grishma gariki get good wishes cheppandi.
Alage tappakunda. She's here.
All devotees. Universal Nannagaru Father's Day greetings.
Thank you so much, Andy. Thank you. So, see you soon again.
Okay, Amma. I will call you, Amma.
Alage, Andy. Alage. Alage. Om Sri Nanda Paramatmane Namaha.